गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ध्यानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मन्त्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ श्री गुरुभ्यो नमः। ॐ श्री नान परमात्मने नमः।
థ్యాంక్ యూ భీష్మ. ఈ వారం మన నాన్నగారు ఎప్పుడు అంటూ ఉండేవారండి, మన తెలంగాణ టీచరు అని. సో ఆ పేరు ఒక్క సౌగంధికే ఇచ్చారు ఆయన. ఈ వారం సౌగంధిక మాట్లాడడానికి రెడీ అయ్యారు. అంటే ఇందాకే నేను భీష్మ మాట్లాడుకుంటూ ఉంటే ఒకటి అనుకున్నాం అనమాట. అంటే అనుకోకుండా ఆర్టికల్స్ ఎవ్రీ వీక్ ఒక్కొక్కళ్ళ భక్తులకి పెడుతున్నాం, వెబ్సైట్లో ఉన్నది భీష్మ పెడుతోంది అనమాట, తెలుగు ఇంగ్లీష్లో కూడా పెడుతోంది. సో ఈ వారం లక్ష్మణ్ తీరు వచ్చింది. సో అంటే ఆంటీ గురించి చదువుతూ ఉంటే ఆవిడ జ్ఞాపకాలు వచ్చినాయి అనమాట. అరే ఆంటీ వెళ్ళిపోయారు అనుకుంటున్నాను, కానీ నాన్నగారు కూడా బాడీ వదిలేశారు అనేది అసలు మైండ్లోకి రావడం లేదు. సో విష్ణుతో అన్నాను, ఇదేంటే ఆంటీ నాన్నగారి కన్నా ముందు ఆవిడ వెళ్ళిపోయారు, లక్ష్మణ్ వెళ్ళిపోయారని చదువుతున్నాను తప్ప నాన్నగారు ఉన్నారని భావనలో నేను ఉన్నాను. ఈయన ఏదో మాయ చేశారు మనల్ని, ఆయన వెళ్ళిపోయారని తెలియకుండా బ్లాక్ చేసేసారు మనల్ని ఎక్కడో అంటే ఇద్దరు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఒక్క సౌగంధికనే అది బ్లాక్ చేయలేదు. సో సౌగంధికి ఏం చెప్పాలి వినాలి చెప్పాను అనమాట. మనందరినీ మాయ చేశారు, సౌగంధికిని మాయ చేయలేదు ఆయన. సో అంటే సౌగంధి కూడా మొన్న ఈ మధ్య 2-3 times మాట్లాడినప్పుడు ఒక మాట అన్నారు, హుషార్ నాకు నాన్నగారు తలపెట్టుకుంటూ ఉంటే కళ్ళంత నీళ్ళు ఇప్పటికీ ఆగట్లేదు. కొంతమంది ఏమో ఇది కరెక్ట్ కాదు, సబ్జెక్ట్ అర్థమైతే టీయర్స్ రావని అంటున్నారు, కరెక్టేనా అంటే అస్సలు కాదు. ఎందుకు అంటే యువర్ లవ్ ఇస్ జెన్యున్ అండ్ ట్రూ. మన ఇంట్లో ఎవరికైనా ఏదైనా వస్తే మనం బాధపడుతున్నాం కదా, ఎవరైనా వెళ్ళిపోతేనేమో దుఃఖపడుతున్నాం కదా. మరి గురువు గారు సర్వస్వం అనుకుని ఆయన అంతలా మనల్ని ప్రేమించి ఆప్యాయంగా మాట్లాడినప్పుడు అది సహజము. మా అందరికీ ఏదో చేశారు ఆయన, ఆ కోణం మీలో మాకు చూపిస్తున్నారు. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ టు సీ యూ లైక్ దిస్. భగవంతుడి కోసం ఏడ్చిన ఏడిపే నిజమైన ఏడుపు కదా, అది మీకు జెన్యున్గా వస్తుంది. సో అసలు ఇంకా అసలు దీనికి సబ్జెక్ట్కి సంబంధం లేదు. ఎందుకు అంటే గురువు పట్ల మనకున్న ఆప్యాయత కన్నీటి రూపంలో రావడం అది మాధుర్యం. ఆయన కోసం మనం దుఃఖపడడం అంటే ప్రపంచంలో ఎన్నిట్లకో లేకపోతే సంసారంలో విషయాలకో దుఃఖపడుతూ ఉంటాం కదా, ఆ దుఃఖం దుఃఖం కాదు. నాన్నగారి కోసం పడ్డ దుఃఖం దుఃఖం ఎలా అయ్యింది? సో ఆయన కోసం దుఃఖపడడం అనేది జెన్యున్ అండ్ ట్రూ. సో దిస్ ఈజ్ ట్రూ లవ్. అది సంశయించవలసిన అవసరం ఎవరికీ లేదు. ఈ రోజు ఇప్పుడు నాన్నగారు మనం తల ఒక ఇన్సిడెంట్ జ్ఞాపకం వస్తుంది సౌగంధి గారు నాకు నాన్నగారు చెప్పింది. రామకృష్ణ పరమహంస గారు బాడీ వదిలేసినప్పుడు భక్తులందరికీ ఆ చిన్న వయసులో ఉండి పెద్ద తెలియలేదంట వెళ్ళిపోయినప్పుడు. అంటే వాళ్ళకి అంత స్పృహలో అంటే ఆ టైంలో అంత స్ఫురించలేదు, ఎందుకంటే సఫర్ అయి ఉన్నారు ఆయన, బాడీ వదిలేశారు, చాలా తిప్పలు పడ్డారు, ఆ గొంతు నుంచి మింగుడు పడట్లేదు, ఆ సఫరింగ్ అంతా చూసి పాపం ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏం అనిపించలేదు అసలు, తర్వాత 6 మంత్స్ తర్వాత ఆ వివేకానందకి మాత్రం చాలా గుబులు వచ్చిందంట. అంటే ఎంత ఎంత సఫరింగ్ వచ్చిందంటేనంట హార్ట్ లో, ఆయన అస్థికలు తీసుకుని డప్పు ఆయన ఆయన మెడలో డప్పు వేసుకుని అందరి శిష్యులు ఆయన అస్థికలు తీసుకుని ఆ ఊరంతా ఊరేగించారంట డప్పు, ఆయన ఆయన స్వయంగా ఆయన చేతితో డప్పు కొడుతూ, అంటే అంత ఎమోషన్ వచ్చిందంట పట్ల ఆయనకి. సో దట్ ఈస్ యూనో లైక్ ఫీలింగ్ ఆఫ్ గ్రాటిట్యూడ్, దట్స్ అ ఫీలింగ్ ఆఫ్ లవ్ టువర్డ్స్ అవర్ మాస్టర్. అండ్ మోరోవర్ అంత ప్రేమ కురిపించిన వ్యక్తి కళ్ళతో మన ఆయన కళ్ళతో మనల్ని చూశారు, ఆయన ఆయన అంటే దైవత్వం మాట్లాడింది మనతో. సో ఆ మూమెంట్స్ మిస్ అవ్వడం ఈజ్ అ బ్యూటీ. సో ఈరోజు మనందరం కూడా ఆవి నోట్తో విందాము, ఎక్కువ టైం నేను తీసుకోదలుచుకోలేదు. సో ఫస్ట్ గురువు గారిని సౌగంధిక ఎలా కలిశారు నుంచి మొదలు పెట్టి మనకి చెప్తారు ఈరోజు. స్టార్ట్ చేయండి సౌగంధిక.
అలాగే అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికి నమస్కారం అండి, భక్తులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు నాన్నగారు చెప్తారు కదండి ఏంటంటే, మాతంగ మహర్షికి శబరి సేవ చేసుకుంది, ఒక కూతురు తండ్రికి సేవ చేసుకుని అట్లు సేవ చేసుకుంది, అంటే రాముడికి సేవ చేయలేదు. మాతంగ మహర్షికి సేవ చేసిన దానికి ఫలితంగా శ్రీరాముడు శబరికి దర్శనమిచ్చి ఆయనతో ఐక్యం చేసుకున్నారని విన్నాము రామాయణం 10 సంవత్సరాల క్రితం విన్నది, ఇప్పుడు కళ్ళారా చూసాము అన్నమాట. ఉషా నాన్నగారికి అలాగా సేవ చేసుకుంది, అది ఒక తండ్రికి ఒక బిడ్డ చేసుకున్నట్టు అప్పుడు విన్నాము, ఇప్పుడు చూసాము అన్నమాట. అది విన్నది చూడడం చాలా అదృష్టం. తర్వాత నన్ను నాన్నగారు తెలంగాణ టీచర్ అని ఎందుకన్నారంటే, నన్ను అంటారు తెలంగాణ టీచర్ అని ఎందుకన్నారంటే, చెప్పారు సార్ జిన్యూర్ ఎందుకు చెప్పారు నాన్నగారు, అమ్మా సౌగంధిక నేను నేను తెలంగాణ టీచర్ అని పిలుస్తానమ్మా, అంటే నువ్వు తెలంగాణ భాషలో మాట్లాడతావు అని కాదమ్మా, నీది హైదరాబాద్ భాషే. నేను తెలంగాణ టీచర్ ఎందుకు పిలుస్తానంటే, తెలంగాణ నుంచి ఒక 30-40 మంది భక్తులు వస్తున్నారమ్మా మన జిన్నూరుకి, మీరందరూ ఎవరి సత్సంగానికి వెళ్తున్నారు హైదరాబాద్లో అంటే సౌగంధిక సత్సంగం అని చెప్తున్నారమ్మా, అంతమంది తెలంగాణ వాళ్ళు మన ఆంధ్రాకి రావాలంటే రారమ్మా, అంటే నువ్వు నీ టీచింగ్ వల్ల వాళ్ళు ఇక్కడ దాకా వస్తున్నారమ్మా సౌగంధిక, నువ్వు తెలంగాణకి చాలా సేవ చేసావమ్మా అని అంటున్నా. నేనేం సేవ చేసాను, నాన్నగారు చెప్పిన మాటలు పోస్ట్ మ్యాన్ లాగా వాళ్ళకి అందించాను, అది వాళ్ళ భక్తి వాళ్ళని అక్కడ తీసుకొచ్చింది, మందేం లేదు ఇక్కడ. నాన్నగారి అభిమానం, నాన్నగారి ప్రేమ, నాన్నగారి దయ అలా మాట్లాడుతుంటారు. సరేనండి, నేను చిన్నప్పటి నుంచి బేసిక్గా సాయిబాబా భక్తురాలండి. మా ఇంట్లో మన చిన్నప్పుడు మా ఇంట్లో సాయి షిరిడి సాయిబాబా జీవిత చరిత్ర అని రోజు మా ఇంట్లో బాబా జీవిత చరిత్ర అండి నిత్య పారాయణ గ్రంథం చిన్నగా ఉన్నప్పుడు మా ఇంట్లో రోజు అందరం ఒక అధ్యాయం అన్న చదవాలన్నమాట. మా అక్క చెల్లెలు అందరి పిల్లల పేర్ల ముందు కూడా సాయి అని పెట్టుకున్నాం అన్నమాట, అంటే చాలా స్టాంచ్ డివోటీ ఆఫ్ బాబా అన్నమాట. మేము నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు అండి, మా నాన్నగారికి ఎవరో స్వామి శివానంద సరస్వతి గారి చిన్న ఫోటో ఇచ్చారు, పర్సులో పెట్టుకోవడానికి వీలుగా ఉండే ఫోటో ఇచ్చారనమాట. ఆ ఫోటోని మా నాన్నగారు బీరువా మీద అంటించారు, అంటిస్తే ఆయన ఎవరో నాకు తెలీదు కానీ చాలా చూడడానికి చాలా బాగా అనిపించేది ఆ ఫోటో. ఇంకా ఎప్పుడు చూసినా నా పని ఒకటే, ఆ బీరువా పక్క నుంచి వెళ్తుంటే చేతితో ఆ స్వామి శివానంద సరస్వతి గారిని టచ్ చేయడం, కళ్ళ గద్దుకోవడం, టచ్ చేయడం, కళ్ళ గద్దుకోవడం, అలా చేసేదాన్ని. ఎప్పుడు చూసినా అదే పని, ఎప్పుడు ఆ బీరువా దగ్గర నుంచి వెళ్ళినా కానీ ఆ స్వామి శివానంద సరస్వతి గారి ఫోటోని టచ్ చేసి కళ్ళ గద్దుకునేదాన్ని. తర్వాత పెద్దగాక బాబా భక్తురాలని అయ్యానండి. బాబా నాకు నీలాంటి గురువుని చూపించు అని ఎప్పుడు ప్రార్థించేదాన్ని బాబాని. అయితే ఒకరోజు బాబా నా కళ్ళలో కనిపించి 6 ముఖములు కలిగిన దేవుడు నీకు గురువుగా వస్తాడని చెప్పారు. నాకు 6 ముఖాలు ఏ దేవుడికి ఉంటాయి కూడా నాకు తెలియదండి, అయితే ఆ కళ్ళ నిజమో నా ఊహనో అని అనుకున్నాను అనమాట. తర్వాత నేను నాన్నగారి ఫోన్లోకి ఎలా వచ్చానంటే, అల్వేర్ గారు ఉష వాళ్ళ అమ్మగారు నాకు పరిచయం అయ్యారండి. ఎలా అయింది పరిచయం అంటే, ఒక స్వామీజీ దగ్గరికి మేము వెళ్ళేవాళ్ళం అండి, ఆ స్వామీజీ దగ్గరికి అల్వేర్ గారు వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చేవారు అనమాట. అక్కడ పరిచయం అయ్యారు వాళ్ళు మాకు. ఇంతకీ ఆ స్వామీజీ ఎవరు అంటే స్వామి శివానంద సరస్వతి గారి శిష్యుడు అనమాట. అయితే మా ఒకసారి అల్వేర్ గారు చెప్పారనమాట, మా అమ్మాయి సత్సంగం పెట్టుకుంటున్నారు, గురువారం 11:30కి రమ్మని ఫోన్ చేశారు, పిలిచేవారు. అయితే నేను చాలా అయిష్టంగానే వెళ్ళాను. ఎందుకంటే వాళ్ళు నాకు భగవాన్ ఫోటో చూపించినప్పుడు నేను అంత ఎక్కువ అట్రాక్ట్ అవ్వలేదండి. బహుశా బాబా మీద ఉన్న భక్తి కావచ్చు. తర్వాత వాళ్ళ ఇంటికి రమ్మని చాలా అయిష్టంగా వెళ్ళాను. కానీ ఇప్పుడు నాకు భగవాన్ అంటే నాన్నగారు అంటే పంచప్రాణాలు. అయితే ఒకవేళ వాళ్ళు పిలవకపోతే, నేను సత్సంగాలకు వెళ్ళకపోతే ఇంత గొప్ప మహాత్ముని మహాగురుని మిస్ అయ్యేదాన్ని కదా అని అనిపిస్తుంటుంది. నా జీవితం ఎంత వేస్ట్ అయిపోయేది, ఆ బాబా జీవిత చరిత్రలు చదువుకుంటూ ఆ కథలు వినుకుంటూ అంతే అయిపోయేది. ఈ వేదాల సారం, ఉపనిషత్తుల సారం ఇవన్నీ మనకు తెలిసేది కాదు కదండి. బ్రహ్మ సూత్రాలు, అసలు మనసు అన్నది ఉన్నదని బాబా జీవిత చరిత్రలో అన్ని మహిమలు ఉంటాయి, మహిమల్లో ఎంజాయ్ చేసేదాన్ని. కానీ అసలు సబ్జెక్ట్ ఇక్కడికి వచ్చాక తెలిసింది నాకు. నేను నాన్నగారిని మొట్టమొదటిసారి గురువారం నాడు దర్శనం చేసుకున్నానండి. అది మాకు బాబా భక్తులకి ఏంటంటే గురువారం అంటే అదొక ఆస్పీషియస్ డే. గురువారం వచ్చిందంటే చాలు, ఈరోజు ఏదో ఒక మంచి వార్త వింటాము అని అనుకుంటాం అనమాట. అంత ఆస్పీషియస్ డే మాకు గురువారం అంటే. నాన్నగారిని మొట్టమొదటిసారి నేను గురువారం సావిత్రిమాం గారింట్లో దర్శనం చేసుకున్నానండి. నాన్నగారిని చూడగానే అనిపించింది, హీజ్ నన్ అదర్ దాన్ షిరిడి సాయిబాబా అని అనిపించిందండి. నాకు నాన్నగారు చాలా చాలా నచ్చేశారు. అదే రోజు పద్మ వాళ్ళ అత్తగారు, ఉషా వాళ్ళ అక్క పద్మ ఉన్నారు కదా, వాళ్ళ అత్తగారు నాకు నామం ఇప్పించారు. నాన్నగారు అడుగుతున్నారు, మీ దేవుడు నీకు ఏ దేవుడు అంటే ఇష్టమమ్మా అని అడిగారు. సాయిబాబా అని చెప్పాను. ఓం శ్రీ సాయిరామ్ అని మూడుసార్లు నాతో చెప్పించి, ఈ నామం నీ నోట్లో కాపురం ఉండాలమ్మా ఎప్పుడు అని చెప్పారనమాట. అంటే నాన్నగారు నా జీవితంలో గురువుగా ప్రవేశించక ముందు బాబా దర్శనం కోసం నేను ఎప్పుడు పరితపించేదానండి. బాబా నువ్వు నాకు కనిపించు, చూపిస్తారు కదండి సినిమాల్లో దేవుడు ప్రత్యక్షమైనట్లు, అలా బాబా నువ్వు నాకు కనిపించు బాబాని చాలా ప్రార్థించేదానండి. అయితే నాకు బాబా దర్శనం ఎప్పుడు అవ్వలేదు. ఇంకా దేవుళ్ళు కానీ గురువులు కానీ వైకుంఠంలోనో కైలాసంలోనో ఉంటారు కదా, చనిపోయాక అక్కడికి వెళ్తే దర్శనం అవుతుందని సరిపెట్టేసుకున్నా నేను. ఒకరోజు నాన్నగారు చెప్తున్నారు, ఏ వైకుంఠంలో అయితే నారాయణుడు ఉన్నాడని, ఏ కైలాసంలో అయితే శివుడు ఉన్నాడని మీరు అనుకుంటున్నారో ఆ నారాయణుడే, ఆ శివుడే మీ దేహం కన్నా, ఇంద్రియాల కన్నా, మనస్సు కన్నా, బుద్ధి కన్నా అత్యంత సమీపంలో మీ హృదయంలోనే ఉన్నాడు. అయితే మీ పవిత్రతను బట్టి, అర్హతను బట్టి, యోగ్యతను బట్టి ఇప్పుడే ఇక్కడే మీ హృదయంలో రివీల్ అవుతాడని చెప్పారండి. అని చనిపోయే వరకు ఆగక్కర్లేదమ్మా, ఇప్పుడే మీకు మీకు పవిత్రత అర్హత యోగ్యత వస్తే ఇప్పుడే మీకు ఇక్కడే మీకు హృదయంలో రివీల్ అవుతాడని చెప్తే, అబ్బా భగవంతుడు ఈ అడ్రస్ కరెక్ట్ అడ్రస్ చెప్పారు కదా, ఇది కొత్త విషయం విన్నట్టు అనిపించిందండి. చిన్నప్పటి నుంచి ఏం చెప్తారు, దేవుళ్ళు ఎక్కడో ఉంటారు వైకుంఠంలో కైలాసంలో అని చెప్తారు, కానీ హృదయంలో ఉంటారని ఎవరు చెప్పరు కదండి. ఎంత గొప్ప విషయం చెప్పారు నాన్నగారు అని అనిపించింది. తర్వాత నాన్నగారు ఒకరోజు చెప్తున్నారు, నాన్నగారికి 19 సంవత్సరాలు ఉన్నప్పుడు అంటండి, వారి అమ్మమ్మ గారితో ఉత్తర భారతదేశంలో ఉన్న తీర్థయాత్రలన్నీ చేస్తున్నప్పుడు అంట రిషికేష్ వెళ్ళారంటండి. అక్కడ స్వామి శివానంద సరస్వతి గారు నాన్నగారిని ఆశీర్వదించి బీ గుడ్ అండ్ డూ గుడ్ అన్నారని చెప్పారు. అంటే నాకు అనిపిస్తుంది, అంటే నాకు నాన్నగారు గురువుగారు లభించడానికి పునాది స్వామి శివానంద సరస్వతి గారు నాకు ఫోటో రూపంలో ముందు వచ్చి, తర్వాత ఒక స్వామీజీని ఎక్కడైతే అలివేల్ గారి ఫ్యామిలీ మాకు కలిశారో ఆయన కూడా స్వామి శివానంద సరస్వతి గారి శిష్యులు, నాన్నగారిని కూడా ఆయనే ఆశీర్వదించారు అంటే ఈ పునాది అక్కడే పడింది అనిపించింది నాకు. అంటే గురువులు మనకు దొరకాలంటే ఏదో జస్ట్ లైక్ దట్ దొరకదండి, అది ఎన్ని జన్మల పుణ్యఫలమో మనకు అలా ఎంతో ప్రాసెస్ నడుస్తుంది మనకు తెలియదు. అది మేమేం ప్రయత్నం చేయలేదండి, మాకు ఊరికే దొరికేశారు అని అనుకుంటారు కొంతమంది. వాళ్ళు తెలియకుండా ఎంతో పూర్వ జన్మలో కోరుకుని ఉంటారు, అయితే ఈ జన్మ వాళ్ళు దొరుకుతారు అనమాట, గురువులు లభిస్తారు. అయితే పద్మ నాతో ఏమనే, పద్మ నా టీచర్ అండి, ఉషా వాళ్ళ అక్క పద్మ నా టీచర్ అనమాట. పద్మ ఏం చెప్పేవారంటే, మీరు ఎప్పుడన్నా నాన్నగారిని ఏదన్నా అడగాలంటే అడగచ్చు. అంటే నాకు తెలియదు కదా, కొత్త కదండి, అడగాలని నాకు తెలియదేమో అని పద్మ, మీరు ఏదన్నా అడగాలంటే అడగచ్చు అని చెప్పేవారు. సరే అని ఒకరోజు పొద్దున ఫోన్ చేశారు, నాన్నగారు వచ్చారు 12 గంటలకు వెళ్ళిపోదామని. సరే అని రెడీ అవుతున్నానండి. ఎక్కడంటే మధురా నగర్లో నాన్నగారు లక్ష్మీగారి ఇంటికి వస్తున్నారు అనమాట. అప్పుడు నేను అప్పుడు అనుకున్నాను, తీది మొత్తం నాకు అర్థమైపోయింది, నాన్నగారు మీరు నాకు ప్రాక్టికల్స్ సహాయం చేయండి నాన్నగారు అని. వీల ఉంటే ఒకవేళ అవకాశం దొరికితే నాన్నగారు ఈ ప్రశ్న అడగాలి, ఏంటంటే తీది మొత్తం నాకు అర్థమైపోయింది నాన్నగారు, ప్రాక్టికల్స్కి మీరు నాకు సహాయం చేయండి అని అడగాలని ఇంటికాడ అనుకున్నానండి. తీరా వెళ్ళాం కదా మధురా నగర్కి వెళ్ళినప్పుడు నాన్నగారు కూర్చి ఎదురుగానే నేను కూర్చున్నాను కింద. కాసేపటికి నాన్నగారు వచ్చేస్తున్నారు, నాన్నగారు టీ పుచ్చుకున్నారు, రెండు అయిపోయింది వచ్చేస్తున్నారు అని అందరూ భక్తులు చెప్తుంటే నేనేం చేశానంటే ఒకసారి వెనక్కి తిరిగి చూశాను, ఎంతమంది భక్తులు ఉన్నారు అంటే ప్రశ్న అడగడానికి నాకు మొహమాటం అనమాట. అసలు ఎంతమంది ఉన్నారు భక్తులు చూద్దామని చూస్తే హాల్ మొత్తం నిండిపోయి డోర్ బయట కూడా ఉన్నారనమాట. అమ్మ ఇంతమంది ముందు ఈ ప్రశ్న అడిగితే బాగోదు అని నేను అడగద్దని నిర్ణయించుకున్నానండి. ఇంటి దగ్గర ఏమో అడుగుదాం అనుకున్నాను. అంత మంది భక్తులు చూసేవరకు నాకు ఒక రకమైన భయం వేసేసి వద్దులే ఈ ప్రశ్న అడగద్దు అని అనుకున్నానండి మనసులో. 2 గంటలకు నాన్నగారు రూమ్ తలుపులు తీసుకొని వస్తున్నారనమాట. ఏదో పుస్తకం చదువుతున్నట్టున్నారండి, ఒక పేజ్ చదువుతున్నట్టున్నారు. అందులో వేలు పెట్టి ఒక పుస్తకం పట్టుకుని వచ్చారు, వచ్చి కూర్చున్నారు. అందరు వంక ప్రశాంతంగా కసేపు చూశారు. నాకు పక్కన కుక్కడిపల్లి పద్మ కూర్చున్నారు, భానుగారి పద్మ అంటారు కదా, ఆ పద్మ కూర్చుంటే నాన్నగారు ఆ పుస్తకం ఇచ్చి, అమ్మ పద్మ ఇక్కడ నుంచి చదవమ్మా అని ఆ పుస్తకం ఇచ్చారు. పద్మ చదువుతుంది ఆ పుస్తకం. ఏంటంటే భగవాన్ దగ్గరికి ఒకరోజు ఒక భక్తుడు వచ్చి, భగవాన్ నాకు తీరి మొత్తం అర్థమైపోయింది, ప్రాక్టికల్స్ మీరు నాకు సహాయం చేయాలి అని ఆ భక్తుడు భగవాన్ అడుగుతున్నారని ఆ ప్రశ్న పద్మతో చదివించారు నాన్నగారు. నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే నేను అడుగుదామనుకున్నాను మళ్ళీ వద్దనుకున్నాను. మన డౌట్స్ని డౌట్స్ లాగా ఉండనివ్వరండి నాన్నగారు. ఆ తెచ్చిన పుస్తకం ఏంటంటే భాషణలు అనమాట. అసలు భాషణలను ఒక పుస్తకం ఉందని కానీ అందులో ఈ ప్రశ్న ఉందనికే నాకు తెలియదు, వచ్చిన కొత్త కదా. అప్పుడు ఆశ్చర్యపోయాను. నాన్నగారు అన్నారు, భగవాన్ దానికి ఏం సమాధానం చెప్పారు, చదవమ్మా అంటే చదువుతుంది పద్మ. ఏంటంటే స్వప్రయత్నము, కాలపరిపు, ఈశ్వర కటాక్షము, ఈ మూడు ఉండాలి. స్వప్రయత్నంగా మీరు ఏదన్నా, యు ఎఫర్ట్ ఈజ్ నీడెడ్, తప్పకుండా ఎఫర్ట్ పెట్టాలి, జస్ట్ లైక్ దట్ వచ్చేది మోక్షం అన్నది. మీరు ఎఫర్ట్ చేయాలి అని నాన్నగారు చెప్తున్నారు అన్నమాట. మీ ఎఫర్ట్ని బట్టి కాలం కలిసి వచ్చినప్పుడు మోక్షం తప్పకుండా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందమ్మా, క్షణం కూడా ఆగదు అని చెప్తున్నారు. మీరు ఒక మామిడి విత్తనం ఉందనుకోండి, భూమిని తవ్వి అందులో విత్తనం పెట్టి పైన మట్టి కప్పేసి నీళ్లు పోస్తారు, ఇది స్వప్రయత్నం. విత్తనం అన్నది పెట్టాలి కదా భూమిలో, ముందు పెట్టారు, అది స్వప్రయత్నం. 5-6 ఇయర్స్ అయ్యాక ఆ చెట్టు పెద్దగా అవుతుంది, పూత వస్తుంది, ఇది కాల పరిపక్వం. తర్వాత ఎంత పూత రాలిపోవాలి గాలి వానకి, ఎన్ని పిండిలు రాలిపోవాలి, ఎన్ని కాయలు రాలిపోవాలి, ఎంత కాపు రావాలి, ఆ పండు సైజ్ ఎంత ఉండాలి, రంగు ఎలా ఉండాలి, టేస్ట్ ఎలా ఉండాలి, ఇదంతా ఈశ్వర కటాక్షం. నాన్నగారు అసలు విత్తనమే భూమిలో పెట్టకపోతే నీకు చెట్టు ఎలా వస్తుంది, పళ్ళు ఎలా వస్తాయమ్మా, అలాంటిది మోక్షం రావాలంటే నువ్వు తప్పకుండా ప్రయత్నం చేయాలమ్మా, ఎఫర్ట్ ఈజ్ నీడెడ్, తప్పకుండా అంటే ఊరికే కూర్చుంటే ఏదీ రాదు, కష్టపడాలి, సాధన చేయాలి అని చెప్పారండి. తర్వాత అరుణాచలానికి మొట్టమొదటిసారి వెళ్ళడానికి నేను టికెట్స్ కొనుక్కున్నానండి. మా హస్బెండ్ ఎన్నిసార్లు పంపమన్నా కానీ పంపననేవారు, ఎందుకంటే మా అత్తగారి ఇంట్లో అలవాటు లేదండి లేడీస్ని అలాగ పంపింగ్ చేయడము. భర్త పిల్లలు ఇంట్లో ఉండగా లేడీస్ని అంతంత దూరాలు పంపడం మా సైడ్ అలవాటు లేదనమాట, అందుకే పంపననేవారు. అప్పుడు నేను అరుణాచలేశ్వరునికి ప్రార్థించేదాన్ని, ఏంటంటే నేను పుట్టినప్పటి నుంచి ఏదైనా పుణ్యం చేస్తే ఆ పుణ్యం నాకు వచ్చేదని జన్మకు వద్దండి, ఇప్పుడే ఒక్కసారి అరుణాచలం వెళ్ళేలాగా నన్ను అనుగ్రహించు అని బాగా బాధపడేదాన్ని ఏచేదాన్ని. మా వారు కూడా ఒకసారి టికెట్ కొనిచ్చి, ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్, మళ్ళీ ఇంకెప్పుడు అడగద్దు అరుణాచలం అని అనొద్దు అని చెప్పారు. అమ్మాయి ఒక్కసారి వెళ్తున్నా అంతే చాలు అనుకున్నాను. అప్పట్లో నాన్నగారు ఫోన్ చేసి చెప్పేవాళ్ళం, నాన్నగారు మేము వస్తున్నాం అరుణాచలంకి వస్తున్నాం, నాన్నగారు ఇంతమంది వస్తున్నాం అని చెప్పాలి అనమాట. అని చెప్పాలి అని అన్నారు అప్పుడు నాకు తెలియదు. అప్పుడు ల్యాండ్ లైన్, నాన్నగారికి ల్యాండ్ లైన్ ఉండేది, ఫోన్ చేసేవారు. నేను ఫోన్ చేద్దాం నాన్నగారికి వస్తున్నాను అని చెప్దాం అనుకుంటే నాన్నగారు లేరు, తిని వెళ్ళారు దీపోత్సవానికి అని తెలిసింది. తర్వాత తెలిసింది ఏంటంటే ఉష కూడా వెళ్తుంది తునికి అని తెలిసి ఉషకు ఫోన్ చేశాను. ఉష వెళ్తున్నావమ్మా నువ్వు తునికి అంటే వెళ్తున్నాను ఆంటీ అని చెప్తే, నువ్వు రెండు విషయాలు చెప్పమ్మా నాన్నగారికి, నేను అరుణాచలం వస్తున్నానని ఒక మాట చెప్పు, మొదటిసారి వస్తున్నానని కూడా చెప్పమ్మా. ఎందుకో మొదటిసారి కూడా వస్తున్నానని నాన్నగారు తెలియాలి అని నాకు అనిపించింది, ఈ రెండు మాటలు చెప్పమ్మా నాన్నగారికి అని అన్నా. అలాగే చెప్తాను ఆంటీ అని చెప్పి వెళ్ళిపోయి దీపోత్సవానికి వెళ్ళి వచ్చేసింది. వచ్చాక చెప్తుంది అనమాట ఏంటంటే, నేను వెళ్ళొచ్చిన సౌగంధిగా చాలా బాగా జరిగింది ఆంటీ, ఒక మామిడి తోట తునిలో ఒక మామిడి తోటలో అరుణాచలం కొండ వేశారు మట్టితో, దాని మీద జ్యోతి వెలిగించారు నాన్నగారు, గంటలకు సిక్స్ స్టార్ట్ చేసి సిక్స్కి కంప్లీట్ చేసి సిక్స్ ఓ క్లాక్కి దీపం వెలిగించారు. తర్వాత చాలా మంది భక్తులు వచ్చి నాన్నగారు మెడలో చాలా మాలలు వేసేసారు. ఎన్ని మాలలు వేసినంత నాన్నగారు నిలబడలేకపోయారు. అప్పుడు వెళ్ళి ఆ పూల మాలన్నీ తీసేసి నాన్నగారిని గబగబా రూమ్లోకి తీసుకెళ్ళిపోతుంటే అప్పుడు గుర్తొచ్చింది, సౌగంధిగా చెప్పమన్నారు కదా అని పరిగెత్తుకుంటే వెళ్ళాను. నాన్నగారు లోపలికి వెళ్ళి తలుపులు వేసేస్తుంటే నాన్నగారు ఒక్క నిమిషం నాన్నగారు అని ఆపి చెప్పాను అని చెప్పింది పాపం. చెప్తే నేను అన్నా అయ్యో అప్పుడు చెప్పావా, అయితే నాన్నగారు వినలేదేమో, అంటే మనం వినం కదండి అలాంటి పరిస్థితిలో. సో మన గుణాన్ని తీసుకెళ్ళి గురువుకి ఆపాదిస్తాం అనమాట. నేను అన్నాను అయ్యో అప్పుడు చెప్పావా, తలుపులు వేసేస్తుంటే నాన్నగారు వినలేదేమోలే అని అనేసాను పాపం. థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి ఇలా అన్నాను అనమాట. తర్వాత అరుణాచలం వెళ్ళాను. వెళ్ళాక ఆంధ్రాశ్రమంలో నాన్నగారు దర్శనం చేసుకోవడానికి మెట్లు ఎక్కబోతుంటే నాన్నగారికి మెట్లు దిగి కిందకు వస్తారనమాట. వచ్చి నన్ను చూసి, ఎప్పుడు వచ్చావమ్మా సౌగంధిక అంటే, ఇప్పుడే వస్తాను నాన్నగారు, ఇప్పుడే వస్తున్నా నాన్నగారు అని అన్నాను. అంటే కాసేపు రెండు నిమిషాలు ఆగి, నువ్వు అరుణాచలం వస్తున్నావని నాకు ఎవరో చెప్పారమ్మా, నువ్వు అరుణాచలం వస్తున్నావు నాకు ఎవరో చెప్పారమ్మా, నువ్వు మొదటిసారి వస్తున్నావు అని కూడా చెప్పారమ్మా. అంటే వినలేదు అని అనుకున్నాను కదండి, నా డౌట్ క్లియర్ చేస్తారు, విన్నారు, చాలా స్పష్టంగా విన్నారు, గుర్తు పెట్టుకున్నారు. అసలు మనం నా వాళ్ళ లెవెల్ని దించేస్తాం మన ఆలోచనలో, గురువు తెలియక అర్థం కాక కొత్త అనమాట నాకు. అలాంటి పరిస్థితుల్లో మనం వినాం కదా అని గురువుకి ఆపాదించేసాను. చాలా సిగ్గనిపించింది నాకు. ఇంకా ఉష చెప్పింది నాన్నగారు, ఉష చెప్పింది అని అంతా ఇంకా నేనే. తర్వాత అన్నారు, ఎన్ని రోజుల కోసం ఎన్ని రోజులు ఉంటావమ్మా అరుణాచలంలో అంటే, రెండు రోజులు నాన్నగారు అని అన్నా. అంతే రెండు రోజులేనా అన్నారు. అంటే అంతకన్నా ఎక్కువ అవకాశం లేదు నాన్నగారు, ఈ రావడమే అతి కష్టమే వచ్చా నాన్నగారు అని గురువుతో ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియదు నాకు. నాన్నగారు మీరు మా వారికి చెప్పండి నాన్నగారు, అప్పుడప్పుడు నన్ను అరుణాచలం పంపమని మీరు మా వారికి చెప్పండి నాన్నగారు అంటే, నాన్నగారు అన్నారు, అలాగేదమ్మా సౌగంధిగా నేను మీ వారికి చెప్తాను, నేను సంవత్సరానికి రెండు సార్లు అరుణాచలం పంపమని నేను చెప్తానమ్మా అంటే, ఆ చెప్పండి నాన్నగారు అన్నాను. కానీ ఏమో నాన్నగారు చెప్తారో చెప్పరో, మా వారు వింటారో వినరో, నన్ను పంపిస్తారో పంపిరో అన్ని అనుమానాలే. తర్వాత పెద్ద గుడికి వెళ్ళామండి. అదే ఆ ట్రిప్లోనే పెద్ద గుడికి వెళ్ళామన్నమాట. వెళ్తే నాన్నగారి మెడలో అరుణాచలేశ్వరి లింగం నుంచి పూలమాల తీసి ఆ పూజారి నాన్నగారి మెడలో పూలమాల వేస్తారు. నాన్నగారు వచ్చి ఆ గుడి పక్క ఆ దర్శనం చేసుకొని అరుణాచలేశ్వరిని దర్శనం చేసుకుని పక్కకు వచ్చి ఆ పూలమాల నాకు ఇచ్చేసారండి. నాకు ఎంత సంతోషం అంటే, పూలమాల నాకు ఇచ్చేసి ఆ లోపల తిరుగుతున్నారండి గుళ్ళో. తిరుగుతున్నప్పుడు ఆ వెనకాల ఉన్న అందరు దేవుళ్ళకి నమస్కారం పెట్టుకుంటూ సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వచ్చాక నమస్కారం పెట్టకుండా స్ట్రైట్గా నిలబడి చూస్తున్నారు. నాన్నగారు పక్కనే నేను ఉన్నాను. నేను అనుకున్నా నాన్నగారేమో సుబ్రహ్మణ్య స్వామిని చూస్తున్నారు, నేనేమో నాన్నగారిని చూస్తున్నా అనుకుంటున్నా మనసులో. అందరు దేవుడికి నమస్కారం పెట్టి సుబ్రహ్మణ్య స్వామి పెట్టట్లేదు ఏంటి నాన్నగారు అని అలాగే చూస్తుంటే నాన్నగారు అన్నారు, అమ్మ సౌగంధిక నాకు అందరు దేవుళ్ళకి నమస్కారం పెట్టాలనిపిస్తుంది, ఈడికి పెట్టాలనిపించదు అమ్మా, రోజు మనకు మనం ఏం నమస్కారాలు పెట్టుకుంటాం చెప్పు అన్నారు. అంటే నాన్నగారు శుభమైన సోమా అని మనసులో అనుకుంటుంటే అంటున్నారు విని షేణ్ముఖుడు అంటారమ్మా ఆరు ముఖములు కలిగిన వాడు అనంటే అంటే బాబా నా కళ్ళో కనిపించి నీకు ఆరు ముఖములు కలిగిన వాడు గురువుగా నీకు లభిస్తాడు అని చెప్పి ఆయన శుభమైన సోమా అయితే నాన్నగారే శుభమైన సోమా అంటే నాకు నాన్నగారిని పంపించింది బాబానే అనమాట అయిపోయినండి నా హార్ట్ ఓపెన్ అయిపోయింది అందులోకి నాన్నగారు వెళ్ళి కూర్చున్నారు అంటే బాబాని అడగడము బాబా నా కళ్ళో కనిపించము నాకు నీకు ఆరు ముఖములు కలిగిన వాడు దొరుకుతాడు గురువు అని చెప్పడము ఆయన సుబ్రహ్మణ్య స్వామి ఆరు ముఖాలు కలిగిన వాడు నేను సుబ్రహ్మణ్య స్వామిని అని నాన్నగారు ఇంత క్లియర్గా చెప్పేశారు ఏమి నా అదృష్టము అని అనిపిస్తుంది నాకు. తర్వాత ఒకరోజు ఏమైందండి నేను నా అనుభవాలు చెప్తున్నానండి నాన్నగారి దగ్గర. ఒకరోజు ఏమైందంటే నాన్నగారి దగ్గరికి ఒక భార్యాభర్తలు వచ్చారంటండి జిన్నోడు. అయితే వాళ్ళు కొంచెం ఆర్థికంగా సామాన్యులు అన్నమాట. ఆయన భార్యకి బీపీ వచ్చిందంట. అలోపతి మందులు వాడాలి బ్రతికినంత కాలం రోజు ఒక అలోపతి మందు వాడాలి అని అంటే ఆయన రోజు అది కొనలేని పరిస్థితి అన్నమాట. నాన్నగారి దగ్గరికి వచ్చి నాన్నగారు ఇంకా మా ఆడికి జీవితాంతం కొనాలంటే కష్టం నాన్నగారు హోమియోపతి మందుకు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పారంట. అంటే నాన్నగారు అన్నారంట మీరు హోమియోపతి వాడండి కానీ ఈ మందు మానద్దు ఇప్పుడు అప్పుడే ఒక నెల రెండు నెలలు ఈ అలోపతి మందు వాడండి అది అసలు ఎంత పని చేస్తుందో తెలియదు కదా ఒక రెండు నెలలు ఇది వాడాక అప్పుడు మెల్లగా మానేద్దరు కానీ అలోపతి మందు మాత్రం మానకండి హోమియోపతి మందుతో పాటు సైమల్టేనియస్ ఇది కూడా వేసుకోండి అని నాన్నగారు చెప్తే ఆయన వినలేదండి కొనలేదు అలోపతి మందు కొనలేదు ఇంగ్లీష్ మందు కొనకుండా హోమియోపతి స్టార్ట్ చేశారంట కొన్ని రోజులకి ఆవిడ చనిపోయారంట. అయితే మార్నింగ్ 6 o'clock ఎస్ఆర్ నగర్ ఇందిరా అంటే ఇంటికి వెళ్తే చెప్పి ఈ స్టోరీ ఈ విషయం చెప్పి నాన్నగారు నా వంక సీరియస్గా చూసుకుంటూ వరుసగా 7 రోజులు ఎవరైతే బీపీ ట్యాబ్లెట్ వేసుకోవడం మానేస్తారో వాళ్ళు చచ్చిపోతారు అని చెప్తున్నారు. అదేంటి నా వంక అంత సీరియస్గా చూసి చెప్తున్నారు నాకు బీపీ లేదు నేను ఏం ట్యాబ్లెట్ వాడాను కదా అలా సీరియస్గా చూసి చెప్తున్నారు ఏంటి అనుకున్నాను. అనుకుని ఎవరినో కొంచెం చూసి చెప్పాలి కదా నన్ను చూసి చెప్పారేమోలే అని ఊరుకున్నాను. నేను ఊరుకుంటే మధ్యాహ్నం మళ్ళీ 2 గంటలకి నాన్నగారి దగ్గరికి వచ్చామండి. వచ్చినప్పుడు నేను లేటుగా వచ్చాను డోర్ దగ్గర నిలబడాను అనమాట. అయితే పొద్దున్న మిస్ అయిన వాళ్ళకి నాన్నగారు మళ్ళీ చెప్తున్నారు ఇదే మాట చెప్పుకుంటూ నేను నిలబడి ఉన్నాను కదండి నాన్నగారు కుర్చీలో కూర్చున్నారు. మళ్ళీ ఎవరైతే 7 రోజులు వరుసగా ఈ ట్యాబ్లెట్ వేసుకోవడం మానేస్తారో వాళ్ళు చచ్చిపోతారు అని మళ్ళీ ఇంత ఇంత పెద్ద పెద్ద కళ్ళు వేసుకున్న వంగ చూసుకుంటూ చెప్తుంటే మళ్ళీ నన్నే చూసి చెప్తున్నారు ఏంటి నాన్నగారు అనుకున్నా నేను. అని ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ అని ఎక్కడ పొరపాటు జరుగుతుంది అనుకున్నానండి. సరే ఆ రోజు ఇంటికి వెళ్ళేవరకు రాత్రి 9 అయిపోయింది. భోజనాలు చేసుకున్నాక 10:30 మా వారి అప్పుడు గుర్తొచ్చి నేను అడిగాను మా వారిని మీరు బీపీ ట్యాబ్లెట్ వేసుకున్నారా రోజు అని అంటే లేదు మానేశాను అన్నారు. అంటే ఎందుకు లేదు మానేసి అంటే 6 డేస్ అవుతుంది. అంటే ఎందుకు మానేశారంటే బద్ధకం తెచ్చుకోవడం అయిపోయినాయి ట్యాబ్లెట్లు తెచ్చుకోవడం బద్ధకం అని చెప్తున్నారు. నాకు వాళ్ళ కోపం వచ్చింది నేను అన్నాను మీరు వేసుకునే బీపీ ట్యాబ్లెట్స్ కూడా మా నాన్నగారు గుర్తు చేయాలా వెళ్ళి తెచ్చుకుని వేసుకోండి అంటే ఇప్పుడు 10:30 అయిపోయింది ఎక్కడ షాప్స్ క్లోజ్ అని అన్నారు. లేదు నాన్నగారు చాలా సీరియస్గా చెప్పేది మీరు వెళ్ళాల్సిందే ట్యాబ్లెట్ తెచ్చుకోవాల్సిందే ఈరోజు వేసుకోవాల్సిందే అని అన్నానండి. అని తెచ్చుకున్నారు వేసుకున్నారు నాన్నగారు అలాగ మా వారిని కాపాడాలనిపించింది నాకు. నేను నిజం మాట్లాడడానికి ఎప్పుడు భయపడినండి అంటే నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. నేను అనుకుంటాను అబద్ధం చెప్పడానికి భయపడాలి కానీ నిజం మాట్లాడడానికి భయం ఎందుకు అనుకుని నిజాలు మాట్లాడతాను తర్వాత వాటి కాన్సిక్వెన్సెస్ కూడా నేను భరించుకుంటుంటాను. ఒకసారి నాన్నగారు వచ్చారని వెళ్తున్నాను వెళ్తూ దారిలో అనుకుంటున్నాను అనమాట నేను నాన్నగారి దగ్గరికి వెళ్తున్నాను కదా నా ఈ టెండెన్సీ మంచిదో కాదో నాన్న తెలియట్లేదు నాన్నగారు ఈ రోజు మీరు నాకు ఇది క్లారిఫై చేయాలి. అయితే నేను అడగను నో టెప్స్ మిమ్మల్ని అడగను నా మనసులో ఉన్నవన్నీ మీరు చదివేస్తున్నారు నా మైండ్ మీకు ఓపెన్ బుక్ కదా. ఇప్పుడు నా ఈ టెండెన్సీ ఈ స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ మంచిదా మంచిది కాదా నాకు మీరు చెప్పాలి ఈ రోజు అని చెప్పి వెళ్ళి నాన్నగారి దగ్గర కూర్చున్నానండి. నాన్నగారు అందరినీ కాసేపు చూసి ఇలా అంటున్నారు, మీరు ఎప్పుడు కూడా ప్రపంచంతో తగులుకోకూడదమ్మా, ప్రపంచం మంచిది కాదు, మీరు మాట్లాడేది నిజమైనా సరే మాట్లాడద్దు, ఎందుకంటే యేసు ఎవరిని చంపలేదు, ఎప్పుడు ఎక్కడ దొంగతనం చేయలేదు, ఏ పాపం చేయలేదు. ఏమన్నాడు, ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు. అది నిజమే కదా, అది అబ్సల్యూట్ ట్రూత్ కదా. అయితే ఏం చేశారు, ఆయన సిలువ వేసి ఉదయం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల సాయంత్రం 9 గంటల వరకు కొట్టి కొట్టి చంపాడమ్మా. కాబట్టి హలో హలో
సౌగంధిగా వినిపిస్తోంది, వినిపిస్తోంది.
ఓకే, మీరు యేసుక్రీస్తుని కొట్టి కొట్టి చంపారమ్మా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు కొట్టి కొట్టి చంపారు. మీరు ఈ లోకంలోకి వచ్చిన పని ఏంటంటే మళ్ళీ ఈ లోకంలోకి రాకుండా చూసుకోండి. ప్రపంచం అనిత్యము, అసుఖము, దుఃఖలయము. మరి ఏం చేయాలి మేము ఇలాంటి ప్రపంచంలోకి వచ్చి పడ్డాం కదా, ఏం చేయాలి అనుకుంటున్నారేమో. కృష్ణుడు చెప్పాడమ్మా, భజస్వమాం, నన్ను భజించండి, నా పాదాలను ఆశ్రయించండి, నా రూపాన్ని ధ్యానించండి, నా నామాన్ని స్మరించుకోండి. మీరేమైనా మాట్లాడుకుంటే నా గురించి మాట్లాడుకోండి, మీరు పొందవలసింది నన్నే అర్జున అని కృష్ణుడు చెప్పేశాడమ్మా. మీరేం చేయాలంటే ఒక చేత్తో నన్ను పట్టుకోండి, ఇంకో చేత్తో మీ సంసారంలో పనులు ఏమైనా ఉంటే చూసుకోండి, మీ సంసారంలో పనులన్నీ అయిపోయాక 2 చేతులతో నన్నే పట్టుకోండి. ఎందుకంటే ప్రపంచంలో స్థిరంగా ఉన్న వస్తువుని పట్టుకుంటేనే మీరు పడిపోరమ్మా అని చిన్నపిల్లలు చేతులు 2 దూరంగా చాచి రౌండ్గా తిరుగుతారు కదండి, గిర్రున తిరిగి కళ్ళు తిరిగి కింద పడిపోతారు. అదే స్థిరంగా ఉన్న ఒక స్తంభాన్ని పట్టుకుని తిరిగారనుకోండి, ఎంతసేపు తిరిగినా పడిపోరు. అలాగే మీరు స్థిరంగా ఉన్న భగవంతుని పట్టుకోండమ్మా. ఈ ప్రపంచం చాలా ప్రమాదము, నిజాలు కూడా మాట్లాడొద్దమ్మా. మీరు వచ్చిన పని ఏదో చూసుకుని మీరు వెళ్ళిపోండి. ఈ మానవ జన్మ మళ్ళీ మళ్ళీ రాదు, వచ్చినప్పుడు వచ్చిన పని చూసుకుని వెళ్ళిపోండి అమ్మా. అందరినీ మార్చాలని, ఏదో వ్యవస్థని మార్చాలని అలా అనుకోద్దమ్మా. రోడ్డు మీద చాలా ముళ్ళులు ఉంటాయి, ఒక్కొక్క ముళ్ళు మనం తీయలేమమ్మా. ముళ్ళుకి ముళ్ళుకి మధ్య అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయి మీ గమ్యం చేరుకోండి అమ్మా. మోక్షం అనే గమ్యానికి చేరుకోండి అని అంటున్నారు. ఈ లోకం నీది కాదు, నాది కాదు, ఈశ్వరుది, ఆయన చూసుకుంటాడు అని చెప్పారు. నాకు చాలా బాగా అనిపించి నాన్నగారు చెప్పిన విధానం. అంతేకాదు, నేను చెప్పేది ఏంటంటే నేను నాన్నగారితో చెప్పలేదు, నా మైండ్లో చూసి చెప్పేశారనమాట. నా మైండ్ ఆ నాన్నగారికి ఓపెన్ బుక్, ఏది మాట్లాడినండి అన్నిటికి సమాధానం చెప్తారు. నాకు అది బాగా నచ్చుతుంది నాన్నగారి దగ్గర. అయితే ఒకరోజు నేను లక్ష్మి గారి ఇంటికి వెళ్ళాను. లక్ష్మి గారు అప్పుడు జూబీలో ఉన్నారండి. వెళ్ళాను పొద్దున్న, నేను వెళ్ళే వరకు 10:30 అయింది. వెళ్తే నాన్నగారు, అమ్మ సౌగంధి కన్ను ఇంటికి వెళ్ళిపో అమ్మ, మళ్ళీ రేపు వద్దు కానీలే. అందరు భక్తులు కూర్చుంటే నన్ను ఒక్కదాన్ని, నువ్వు ఇంటికి వెళ్ళిపోమ్మా సౌగంధిక, మళ్ళీ రేపు వద్దు కానీ అంటే, అదే నన్ను వెళ్ళిపోమంటున్నారు అంటే నువ్వు వెళ్ళిపోమ్మా ఇప్పుడు వెళ్ళిపో అంటున్నారు. మీరు ఏదో ఎందుకు ఇలా అంటున్నారు అని చెప్పి లేచి నేను బయటకు వచ్చేసాను. మళ్ళీ రేపు వద్దు కానీ లేని అన్నారు కాబట్టి పర్వాలేదు అనుకున్నాను, బయటకు వచ్చానండి. దూరానికి బస్సు స్పీడ్గా వచ్చి నన్ను చూసి బస్సు ఆగిందండి, డ్రైవర్ని చూసి ఆపాడు. బస్సు ఎక్కాక అది బస్సులో కాకుండా విమానంలాగా స్పీడ్ వస్తుంది. నేను అనుకున్నా ఏదో జరిగిపోయింది ఇంట్లో, నాన్నగారు అందుకే పంపించారు, ఈ బస్సు దొరికింది, ఇది విమానంలాగా వెళ్ళిపోతుంది అనుకున్నానండి. ఇంటికి రాగానే మా వాచ్మెన్ భార్య, అంటే మేము ఎక్కడికైనా వెళ్తే తాళం వేసేసి వాచ్మెన్కి ఇచ్చేవాళ్ళం కేసు, ఆయన భార్య వచ్చి అమ్మ సారు పొయ్యి మీద స్టవ్ మీద పాలు పెట్టేసి వెళ్ళిపోయినట్టున్నారు, పాలన్నీ మాడిపోయి ఇల్లంతా పొగ వచ్చేసి ఆ బయటకంత మాడిపోయిన వాసన వచ్చేసి ఇల్లంతా పొగ పట్టేస్తుంది అని చెప్తే, నేను అన్నాను కీస్ ఉన్నాయి కదా, మరి ఓపెన్ చేసి వెళ్ళి ఆఫ్ చేయొచ్చు కదా, స్టవ్ ఆఫ్ చేయొచ్చు కదా అంటే, మళ్ళీ నేను ఒక్కదాన్ని వెళ్తే ఏమైనా వస్తువులు పోతాయని నేను మీ పక్కింటి ఆవిడని అడిగాను, మీరు రండి తాళం తీసుకుని వెళ్దాము, పాలు మా పెట్టేసి మర్చిపోయినట్టున్నారు ఆఫ్ చేద్దామని అంటే, ఆవిడ అన్నారంటండి మా పక్కింటి ఆవిడ, ఈరోజు గురువారము 11 అవుతుంది, ఆవిడ సత్సంగానికి వెళ్ళినట్టున్నారు, 2 గంటలకు వచ్చేస్తారులే, వెళ్ళిపో నువ్వు అని పంపించేస్తున్నారు. పంపించేసారంట కిందకి. ఏంటి 11 గంటలకి పాలు మాడిపోతుంటే 2 గంటలకు నేను వస్తానని చెప్పి అక్కర్లేదని చెప్పి పంపించేశారంట. నేను 11:10 ఇంట్లో ఉన్నాను. నాన్నగారు పంపించేస్తారు కదండి, 11:10 ఇంట్లో ఉన్నాను. సరే అని తాళం తీసుకుని ఇంటికి వచ్చేవారు కదా, ఇల్లంతా పొగ పట్టేసి మాడు వాసన గిన్నె వంకర అయిపోయింది అనమాట. నాకు కోపం రాలేదు ఆవిడ మీద, పక్కింటి ఆవిడ మీద కోపం రాలేదు. ఎందుకంటే నేను ఒక సినిమాకి వెళ్ళి ఉంటే నన్ను ఎవరు కూడా మీ తొందరగా ఇంటికి వెళ్ళిపోవని చెప్పేవారు కాదు. నేను వెళ్ళింది సద్గురువు దగ్గరికి. ఆయన నన్ను అంతా మందిలో నన్ను ఒక్కదాన్ని ఇంటికి పంపించేస్తారు. నా ఇంట్లో ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు, నా జీవితంలో ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. అంత మంచి గురు నాకుండగా ఎవరితో నాకేంటి అనుకున్నానండి. ఏం పర్వాలేదు అనుకున్నాను. నేను ఒకవేళ నాన్నగారు పంపకపోయింటే 4 గంటలకు మా పిల్లలు స్కూల్ నుంచి, చిన్న పిల్లలు స్కూల్ నుంచి వచ్చి ఇల్లంతా అలా పోగబట్టేస్తుంటే వాళ్ళు ఎంత కంగారు పడిపోయేవారు. ఎలా రక్షించే చూడండి నాన్నగారు నన్ను. మరునాడు మళ్ళీ జూబ్లీస్కి వెళ్ళానండి. అయితే నాన్నగారితో చెప్పలేదు ఈరోజు ఇలా జరిగింది. ఎందుకంటే ఆయన సర్వజ్ఞులు, ఆయనకు అన్నీ తెలుసు. నేను చెప్పేది ఏం చెప్తాను అని ఊరుకుంటే నాన్నగారు అన్నారు, దేవుడు ఏం చేస్తాడంటే అమ్మా, సాధకులకి వెతికి వెతికి చెడ్డ వాళ్ళని తీసుకొచ్చి వారికి ఇరుగు పొరుగు కింద పెడతాడు. ఎందుకంటే మీ సాధన ఇంకా ఇంకా పెంచడానికి అని అంటున్నారు. ఒక విలన్ ఉంటేనే కదా ఒక హీరో విలువ తెలిసేది. వాళ్ళు అలా ఉండడానికి అసూయే కారణం అమ్మా. ఇప్పుడు 1 ఎకరం ఉన్న వాళ్ళకి 100 ఎకరాలు ఉన్న వాళ్ళంటే అసూయే, కానీ 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి 1 ఎకరం ఉన్న వాళ్ళని చూస్తే అసూయ ఉండదు కదా. సో ఎవరైనా మిమ్మల్ని చూసి అసూయ పడుతున్నారంటే వాళ్ళకంటే మీకేదో ఎక్కువ ఉందని అర్థము. అదేంటో మీకు కూడా తెలియకపోవచ్చు. అదొక గ్రేట్ క్వాలిటీ అమ్మ, అసూయ లేకపోవడం అనేది చాలా గ్రేట్ క్వాలిటీ. అందుకే అర్జున నువ్వు అసూయ లేనివాడవు, అనసూయుడవు. నీ ఈ గ్రేట్ క్వాలిటీకి, గుడ్ క్వాలిటీకి నేను మెచ్చి శిరస్సు వంచి ఈ వేదాల యొక్క సారాన్ని, ఉపనిషత్తుల యొక్క సారాన్ని బోధిస్తున్నాను అని కృష్ణుడు చెప్పాడంట. ఆ మాట చెప్పి కృష్ణుడు భగవద్గీతను చూపి, భగవద్గీతని కృష్ణుడు అర్జునుడికి చెప్పాడంటండి. తర్వాత నాన్నగారు సాత్విక ఆహారం గురించి చెప్తారు కదండి, మీరు ఏ ఆహారం తీసుకుంటే దాన్ని బట్టి మీ మైండ్ ప్రిపేర్ అవుతుంది, సాధకుడు ఎప్పుడైనా కానీ సాత్విక ఆహారం తీసుకోవాలి అని చెప్తారు కదండి. అది విని విని ఒకరోజు డిసైడ్ చేసుకుని ఏంటంటే నేను నాన్ వెజ్ మానేయాలని డిసైడ్ చేసుకున్నానండి. మా ఇంట్లో అందరికీ అనౌన్స్ చేసేసాను, నేను మానేస్తున్నానని అనౌన్స్ చేసేసాను. కానీ మానేయలేకపోతున్నాను, చాలా కష్టం అనిపిస్తుంది. ఒకరోజు సండే సాయంత్రం ఒక ఫంక్షన్కి వెళ్ళామండి. మండే నాన్నగారు వస్తున్నారు హైదరాబాద్కి. ఆ ఫంక్షన్కి వెళ్తే అక్కడ నాన్ వెజ్ ఐటమ్స్ చాలా వెరైటీస్ పెట్టేశారండి. చూస్తుంటే చాలా టెంప్టింగ్గా అనిపించింది. కానీ అనౌన్స్ చేశాం కదా నేను తిననని అని వెజ్ సైడ్కి వెళ్ళిపోతుంటే మేము చాలామంది ఫ్రెండ్స్ కలిసి వెళ్ళాము, ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఒక ఫ్రెండ్ ఉండి, ఎక్కడికి వెళ్తున్నారు అటు వెజ్ సైడ్కి ఎందుకు వెళ్తున్నారు అంటే, నేను మానేశాను నాన్ వెజ్ అంటే. ఏం పర్లేదు రండి, ఈ ఒక్కరోజు మీరు తినేసేది రేపటి నుంచి మానేద్దరు కానీ అని అన్నారు. అంటే నాకు కూడా లోపల తినాలని కోరిక ఉంది కాబట్టి ఆవిడ మీద ఒంపు పెట్టుకుని తినేశాను. మరున్నారు నాన్నగారి దగ్గరికి వెళ్తే అంటున్నారు, మీరు ఫంక్షన్స్కి వెళ్ళి ఎవరో తినమన్నందుకు నాన్ వెజ్ తినేశాను అనుకుంటున్నారు, కానీ లోపల మీకు ఇంకా ఇష్టం పోలేదు, దాన్ని పూర్తిగా విడిచిపెట్టలేదు, మీకు స్ట్రాంగ్గా డిటర్మినేషన్ లేదు మీకు. ఉంటే ఎవరో తినమంటే మీరు తినరు కదా, అదొక వాసనమ్మా, వాసన క్షయం అవ్వందే మీరు ఆత్మలో స్థిరపడలేదు అని అంటున్నారు. ఒక గొయ్యిలో ఒక పెద్ద ఏనుగు పడిపోతే 100 మంది వచ్చి దాన్ని బయటకు తీద్దామన్నా తీయలేదు, చాలా కష్టము. అదే ఏనుగు కనుక ఒక నదీ ప్రవాహంలో పడిపోయి కొట్టు పడిపోయింది అనుకోండి, ఒక గడ్డి పరక కొట్టుపోయినట్టు కొట్టుకెళ్ళిపోతుంది ఆ ఏనుగు. మీకు ఎంత బలమైన వాసన ఉన్నా పర్వాలేదమ్మా, గురువు అనుగ్రహం అనే ప్రవాహంలో మీ వాసన కొట్టుకుపోతుంది అని అన్నారండి. అంటే నాకు అనిపించింది నేను ఏం చేస్తున్నానో తెలిసిపోతుంది నాన్నగారికి, ఈయన సామాన్యులు కాదు, ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకున్నానండి. అది లాస్ట్, మళ్ళీ ఎప్పుడు తినలేదు. అంటే నేను అనుకుంటా ఇంత బలమైన ఈ వాసన తీసిన నాన్నగారు, ఆయనకు దేహ వాసన లోక వాసన తీయడం ఒక పన, తప్పకుండా మనకు తీసేస్తారు అనే నా విశ్వాసం అండి. తప్పకుండా తీస్తారు, ఎందుకంటే నేను తీసుకోలేని వాసన అది. అంత ఈజీగా 2 సంవత్సరాల్లో పోయిందండి ఆ వాసన నాకు. అంటే నేను నాన్నగారి మీద నాకున్న విశ్వాసం చెప్తున్నాను మీకు. నాన్నగారు ఎవరిని చూసినా విన్నా నాకు చాలా సంతోషం వేసేది. ఎవరితో మాట్లాడినా నాతో మాట్లాడినంత ఆనందంగా ఉండేదండి. అసలు నాన్నగారిని చూడగానే నా మైండ్ అరెస్ట్ అయిపోయేది. అసలు మనసు ఆగిపోతే ఎంత శాంతిగా ఉంటుందో అది ఎక్స్పీరియన్స్ అయ్యేదానండి నాన్నగారి సమక్షంలో. మళ్ళీ ఆ గడప దాటాక మళ్ళీ మామూలే. అయితే 23 సంవత్సరాలు ఆ హోలీ కంపెనీలో నేను చాలా చాలా ఎంజాయ్ చేశానండి. నాన్నగారు ఎంతో ఆప్యాయంగా ప్రేమగా మాట్లాడి నా కప్పు నింపేశారండి. ఇంకా ఇప్పుడు నాకు ఏ వెలితి కూడా లేదు. మై కప్ ఇస్ ఫుల్. ఇంకా నాకు ఈ ప్రపంచంలో ఎవరైనా సరే, ఇంట్లో వాళ్ళైనా కానీ బయట వాళ్ళైనా కానీ, స్నేహితులు కానీ బంధువులు కానీ నాకు ఆదరంగా మాట్లాడలేదనుకోండి, నాకు ఏం అనిపించదండి. ఏం వెలితిగా అనిపించదు, బాధగా అనిపించదు. ఎందుకంటే పొందవలసిందంతా నాన్నగారి దగ్గర పొందేశాను. విపరీతంగా గౌరవం చేసేసారండి నన్ను నాన్నగారు. ఇలాంటి ప్రేమ నేను ఇంతకుముందు ఎప్పుడు పొందలేదన్నమాట అనిపిస్తుంది. నేను బతుకున్నంత కాలం సరిపోయేంత ఆదరణ చూపించారు నాన్నగారు. ఈ జన్మకి ఇది చాలనిపిస్తుందండి. 23 సంవత్సరాలు నాన్నగారు కురిపించిన గ్రేస్లో నేను తడిచి ముద్దైపోయాను అనిపిస్తుంటుంది. మానవ జన్మ వస్తే వచ్చింది కానీ భరే జన్మ వచ్చింది నాకు. అతి దుర్లభమైన మహాపురుషుని ఆశ్రయం లభించింది. అసలు నాకు అంత అర్హత ఉందా? పూర్వం ఎన్ని జన్మల పుణ్యం చేశానో కదా ఇలాంటి గురువు లభించడం అంత సామాన్యం కాదండి. నాన్నగారు ఎవరంటే స్పిరిచువల్లీ హెరిక్యులస్. నాకు హార్ట్లో హోల్ ఉందని ఆపరేషన్ చేయించడానికి మా అమ్మాయి వచ్చిందండి యుఎస్ నుంచి. అయితే ముందే వెళ్ళిపోయాం నాన్నగారు దర్శనం చేసుకుందామని. నేను మా అమ్మాయి నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోయాం. నాన్నగారు అంటున్నారు మా అమ్మాయిని, ఎక్స్క్యూజ్ మీ అమ్మా దీప్తి, మీ అమ్మకి దగ్గర ఉండి ఆపరేషన్ చేయించడానికి యుఎస్ నుంచి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. అంటే అసలు ఇలాంటి గురువులు ఎక్కడన్నా ఉంటారండి? అసలు ఏంటి నా అదృష్టము, నాకు ఆపరేషన్ చేయించడానికి మా అమ్మాయి వస్తుంటే అమెరికా నుంచి వస్తే నాన్నగారు థ్యాంక్స్ చెప్తున్నారండి. నేను ఇది అసలు మర్చిపోలేను. అయితే ఆపరేషన్ అయిపోయిన వారం రోజులకి మా అమ్మాయి నాన్నగారికి ఒకరోజు ఫోన్ చేసింది అనమాట జిన్నూరికి. నాన్నగారు చెప్తారు అమ్మ దీప్తి నువ్వు ఎప్పుడైనా కాల్ చేయాలి మాట్లాడంటే మాట్లాడమ్మా, ఫోన్ చేసి మాట్లాడమ్మా అంటుంటారు నాన్నగారు. అయితే ఆపరేషన్ అయిపోయిందండి. ఒక 1 వీక్ మా అమ్మాయి నాన్నగారికి ఫోన్ చేస్తే ఇంకా 8 రోజులు ఉంటున్నావా మా నువ్వు ఇండియాలో అని అడిగారు నాన్నగారు. ఇంకా 20 రోజులు ఉంటా నాన్నగారు అని అంటే నాన్నగారు అన్నారు వద్దమ్మా దీప్తి, నువ్వు రేపే బయలుదేరి వెళ్ళిపోమ్మా, నీకు లీవ్లు ఉన్నా కానీ రేపే వెళ్ళిపోమ్మా అని అన్నారు. మా అమ్మాయి ఫోన్ పెట్టేసి అంటుంది ఏదేంటమ్మా నాన్నగారు ఇలా అన్నారు, ఇంకా 20 రోజులు లీవ్లు ఉంటే నన్ను వెళ్ళిపోమంటున్నారు ఏంటి నాన్నగారు అని అన్నది. అంటే నేను అన్నా నీకు ఇప్పుడు తెలియదమ్మా, నువ్వు యుఎస్కు వెళ్ళాక తెలుస్తుంది నాన్నగారు ఇలా ఎందుకు అన్నారో. మనకేం తెలుసు దీని వెనక ఏముందో, నాన్నగారు చెప్పారు కాబట్టి బయలుదేరిపో అని అన్నానండి. మా అమ్మాయి థర్స్డే ఫోన్ చేసింది, ఫ్రైడే నాడు బయలుదేరిపోయిందండి. మండే ఆఫీస్కి వెళ్తే వాళ్ళ మేనేజర్ చెప్పారంట, ఈరోజు కనుక ఆఫీస్లో షో అప్ కాకపోతే మీ జాబ్ రిస్క్లో ఉండేది అని చెప్పారంట. అంటే అమ్మ అమ్మాయి ఆశ్చర్యపోయింది. నేనన్నా ఆశ్చర్యపోవలసింది ఏం లేదమ్మా, నాన్నగారు సర్వజ్ఞులు, త్రికాల జ్ఞానులు, ఆయనకు అన్నీ తెలుస్తాయి. అంటే నాన్నగారు మాకు ఆరోగ్యాన్ని కాపాడుతారు, ఉద్యోగాలు కాపాడుతారు, వాసల్ని తొలగిస్తారు, మోక్షము మీకు ముఖం మీద ఉన్న పౌడర్ కూడా చిరిగిపోకుండా, మీ ఇస్త్రీ బట్టలు నలకుండాని మీరు మోక్షం ఇచ్చేస్తానమ్మా, నాకు అలాగ ఆలోచనలు వస్తున్నాయి, మీరు ఏమి సాధన విషయంలో మీరు ఏం కష్టపడకుండా మీకు మోక్షం ఇవ్వాలని నాకు అలాంటి ఆలోచనలు వస్తున్నాయమ్మా అని అంటారు. అది కూడా ఇస్తారు నాన్నగారు. మధ్య ఆపరేషన్ అయ్యాక బాగా చిక్కిపోయానండి. నాన్నగారు అంటున్నారు ఏంటమ్మా సౌగంధిక ఇలా చిక్కిపోయావు, ఏంటమ్మా సరిపడ అన్నం తినట్లేదన్నావు, అసలు తింటున్నావు అన్నం సరిగ్గా ఆకలిస్తుందా నీకు, నువ్వు తిన్న అన్నం అసలు ఒంటికి పడుతుందమ్మా అని అడుగుతున్నాను. ఒక్కసారి సరిగ్గా చూపించుకోమ్మా డాక్టర్కి అని ఇలాంటివి మాట్లాడుతున్నాను. నాన్నగారు కట్టిపడేశారండి. కాశీకి వెళ్ళినప్పుడు నాన్నగారు సారనాథ్ లో నాన్నగారు స్పీచ్ చెప్పారండి. ఆ స్పీచ్ అయిపోయాక అక్కడ ఒక షాప్ ఉందన్నమాట. ఆ షాప్ లో బుద్ధుడి విగ్రహాన్ని చూస్తున్నారు నాన్నగారు. చుట్టూ చాలా మంది భక్తులు ఉండటంతో నేను వెనకాల ఉండిపోయానండి. అక్కడ రష్ చూసుకుంటూ ఇలా అనుకున్నాను మనసులో, నాన్నగారు ఇంత మందిని దాటుకుంటూ నేను రాలేను నాన్నగారు, మీరే నాకు ఒక బుద్ధుడి విగ్రహాన్ని మీ చేతులతో నాకు ఇవ్వండి అని జస్ట్ ఒక థాట్ వచ్చింది, మళ్ళీ మర్చిపోయాను. మరుసటి రోజు మధ్యాహ్నం నాన్నగారు రెస్ట్ అయిపోయాక డోర్ తెరవగానే ఒక భక్తురాలు నాన్నగారికి బుద్ధుడు తెల్లటి విగ్రహం అది చేయంత ఉందండి, ఆ విగ్రహం తీసుకొచ్చి నాన్నగారికి ఇచ్చారు ఆవిడ. నాన్నగారు నన్ను సౌగంధిక రామ్మ అని పిలిచి ఆ బొమ్మ బుద్ధుడి బొమ్మ నాకు ఇచ్చారనమాట. నాకు అనిపిస్తుంది మనసులో అనుకున్నవి అన్నీ నాన్నగారికి తెలిసిపోతున్నాయి. ఇప్పుడు మనం బిహేవియర్ కాదు తలంపుల విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట అనిపిస్తుంది నాన్నగారు. అన్నీ చదివేస్తారు మా మైండ్ అంతా ఓపెన్ బుక్ అనమాట నాన్నగారికి. ఇంకా అండి నాకు నా బుద్ధుడిని చూడలేదని, బాబాని చూడలేదని, రాముడిని కృష్ణుని చూడలేదని, శంకరాచార్య వారిని రామకృష్ణ పరమహంస గారిని భగవాన్ని చూడలేదని అసలు నాకు ఏం లోటు లేదని. ఎందుకంటే నాన్నగారే సర్వదేవత స్వరూపులు, ఎవరెవరి గురించి చెప్తుంటే నాన్నగారు వాళ్ళు అయిపోతుంటారు. సో నాన్నగారిలో వాళ్ళందరినీ దర్శించుకున్నాం. ఇది మీ అందరికీ అనుభవంలో ఉన్నదే కదండి. సారనాథ్లో ఒక ఫారినర్ అంటున్నారు నాన్నగారిని, నాన్నగారు మీ కళ్ళు చూస్తుంటే అచ్చు బుద్ధుడిని చూసినట్టు అనిపిస్తుంది నాన్నగారు అని. ఎవరో కొత్త వాళ్ళకే అనిపించేసింది అంట నాన్నగారిని చూస్తుంటే నేను బుద్ధుడిలాగా ఉన్నాడని అనిపించింది అంట. ఒకసారి నాన్నగారు అంటున్నారు, అమ్మ సౌగంధిగా నేను నీకు B12 డైటరీ సప్లిమెంట్ టాబ్లెట్స్ ఇస్తానమ్మా, అవి రోజు పడుకునే ముందు రాత్రి ఒక టాబ్లెట్ వేసేసుకుని పడుకోమా, అది గొంతులోకి వెళ్ళే లోపల కరిగిపోతుంది అని. ఆ పక్కన ఒక డబ్బా ఉన్నా కానీ లోపలికి వెళ్ళి ఇంకో డబ్బా తీసుకొచ్చి నా చేతికిచ్చి నువ్వు బతుకున్నంత కాలము రోజు ఈ టాబ్లెట్ వాడమ్మా అని ఇచ్చారు నాకు. అంటే నాన్నగారు స్పిరిచువల్ డాక్టరు ఫిజికల్ డాక్టర్ కూడా అనమాట. అసలు ఇలాంటి గురువు ఈ ప్రపంచంలో ఇంకొకరు ఉండాలని నేను అనుకోనండి. సో 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 బెస్ట్ అనిపిస్తుంటుంది. మా వారికి బాగా ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ అండి. ఆ ఫ్రెండ్ సర్కిల్లో ఒక ఫ్రెండ్ అంటే మా వారికి గాడ్ ఫాదర్ లాగా. అయితే ఒకరోజు ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు నేను లేని ఇంట్లో నాన్నగారి దగ్గరికి వెళ్ళాను. మాటల మధ్యలో అడిగారంట నేను లేనా అంటే, మా వారు చెప్పారంట గురువు దగ్గరికి వెళ్ళారు అంటే, అదే మా వారి పేరు కిషన్ అనమాట. అరే కిషన్ అట్లా పంపొద్దు గురువు దగ్గరికి, ఈ లోకం ఎలా ఉంది ఎందుకు పంపిస్తున్నావు అట్లా పంపొద్దు అని అన్నారంట. నేను తిరిగి వచ్చాక మా వారు చెప్తున్నారు ఆయన పంపొద్దు అంటున్నారు అని అన్నారు. నేను అన్నాను కరెక్టే గురువులు ఉన్నారు, కొంతమంది గురువులు అలాంటి గురువులు ఉన్న మాట నిజమే, కానీ ఆయన నాన్నగారు చూడలేరు కదా, చూడకుండా మాట్లాడి మన వెయిటేజ్ ఇవ్వకూడదు, ఆయన ఏదో అంతే అన్నారులేండి పట్టించుకోవద్దు అని అన్నాను. అయిపోయింది. తర్వాత ఒక 2 సంవత్సరాల కండి ఒకరోజు ఆయన మాకు ఫోన్ చేశారు మా ఇంటికి. అప్పుడు ల్యాండ్లైన్ అనమాట, ల్యాండ్లైన్ అయితే ఎవరు ఫోన్ చేస్తున్నా తెలియక నేను వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేశాను. ఆయననే ఉన్నారు ఆ ఫోన్లో. ఆయనకి ఏదో డొమెస్టిక్ స్ట్రగుల్ వచ్చింది, చాలా చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. బీపీ హై అయిపోయినానికి తల్లో నరాలు పగిలిపోతాయేమో అన్నంత టెన్షన్లో ఉండి మా వారితో షేర్ చేసుకోవడానికి ఫోన్ చేశారండి. అయితే మా ఆయన లేరు, నేనే ఫోన్ మిస్ చేశాక నాతో చెప్పేస్తున్నారు ఆయనకున్న సమస్యని బరువు దించుకోవడానికి. నేను నాన్నగారి ఫోటో అంకా చూసుకుంటూ మొత్తం విన్నానండి. విని నాన్నగారు ఏమైనా మంచి మాటలు చెప్పండి, ఆయనకి శాంతి వచ్చేలాగా మంచి మాటలు చెప్పించండి నాన్నగారు నాతోటి అని మనసులో అనుకున్నానండి. ఆయన చెప్పడం అయిపోయాక నేను ఏవో 4 మాటలు చెప్పాను ఆయనకి. చెప్తే ఆయన ఏమన్నారంటే, చాలా రిలీఫ్గా ఫీల్ అవుతున్నానండి నేను, నాకు టెన్షన్ అంతా తగ్గిపోయింది, తలనొప్పి తగ్గిపోయింది, ఒళ్ళంతా చల్లగా అవుతుంది, వేడి వేడిగా ఉండింది ఇప్పుడు దాకా, ఎంత బాగా చెప్పారో మీతో మాట్లాడాక నాకు దుఃఖం అంతా చల్లారిపోయినట్టు అయిపోయింది అనని. తర్వాత ఆయనకి మా వారికి కామన్గా 60-70 మంది కొలీగ్స్ ఉంటారండి, అందరికి ఫోన్ చేసి ఆయన ఏం చెప్తున్నారంటే, మీ అందరికీ ఎప్పుడైనా మీ సంసారంలో మీకు ఏమైనా టెన్షన్స్ ఉంటే కిషన్ గారి మిస్సెస్తో మాట్లాడండి, మీకు వెంటనే చల్లారిపోతుంది, ఆ సఫరింగ్ వెంటనే పోతుంది, ఆ టెన్షన్ మొత్తం తగ్గిపోతుంది, ఎందుకంటే ఆవిడ ఒక మంచి గురువు దగ్గరికి వెళ్తున్నారు, ఆయన చాలా మంచి మంచి మాటలు చెప్తున్నారు, ఆవిడతో మాట్లాడితే మన టెన్షన్ పోతుంది అంటే నాకు అనిపించింది నాన్నగారు ఎంత పని చేస్తే చూడండి, ఏ నోరుతో అయితే నాన్నగారి దగ్గరికి నన్ను పంపద్దు అని ఆ వారికి చెప్పారో ఆ నోరుతోనే ఆయనే ప్రచారం చేస్తున్నారు నాన్నగారు చాలా మంచి గురు అని, నాన్నగారు చాలా మంచి మాటలు చెప్తున్నారని. ఆ తర్వాత ఆయన నాన్నగారి పుట్టినరోజుకి గురు పౌర్ణమికి అక్కడికి వచ్చేవారండి సత్యసాయిబాబా కళ్యాణ మండపానికి, నాన్న ఆయన కూడా వచ్చేవారు, నన్ను వెళ్ళండి అని చెప్పారు, ఆయన రావడం మొదలు పెట్టారనమాట. సో మనం ఎవరో ఏదో మాట్లాడుతారో మనం సీరియస్గా తీసుకోకూడదండి, మనం మంచి మార్గంలో ఉన్నప్పుడు మనం మన ప్రయాణం మనం సాగించాలి. ఇవంతా ఇప్పుడు నేను నాన్నగారి దగ్గర ఉన్నప్పుడు నాన్నగారు నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్పానండి, ఇప్పుడు నేను నాన్నగారి సమక్షంలో కూర్చున్నప్పుడు అక్కడ జరిగిన సిచ్యుయేషన్స్ ఎలాంటివి స్పీచ్లో చెప్పినా కాదండి, అక్కడ అక్కడ జరిగిన సంఘటనలు నేను కొంచెం చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి మీకు షేర్ చేసుకుంటే. ఇవన్నీ నా ఈ సంఘటనలన్నీ నన్ను బాగా ఇన్స్పైర్ చేశాయి అన్నమాట. నాన్నగారు ఇంకా హార్ట్లో నేను ఇంకా భక్తిని పెంచుకునేలా జరిగినాయి అన్నమాట ఇవన్నీ. ఒకరోజు ఒక అమ్మాయికి ఏదో దుఃఖం ఉందని నాన్నగారు భక్తురాలు ఆ అమ్మాయిని స్నేహితురాలు అనమాట తీసుకొస్తే ఆ అమ్మాయి నాన్నగారి దగ్గర కూర్చుని ఒకటే ఏడుపు, ఎందుకమ్మా అంత దుఃఖపడుతున్నావు అని నాన్నగారు అడిగితే అమ్మాయి చెప్తుంది, నాన్నగారు ఆరోగ్యం బాగాలేక నేను 3 నెలలు సెలవు పెట్టాను నాన్నగారు, సెలవు పెడితే ఏముంది ఆ 3 నెలల వరకు పెండింగ్ అలాగే పెట్టేసి ఇప్పుడు నేను ఆఫీస్కి వస్తే ఆ 3 నెలల పెండింగ్ చేయాలంట, మళ్ళీ రోజువారి పని కూడా చేయాలంట నాన్నగారు, లేకపోతే నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారంట, నాకు ఈ ఉద్యోగం లేకపోతే మాకు అన్నం కూడా ఉండదు నాన్నగారు, చాలా కష్టం మాకు అని ఒక్కటే ఏడుస్తున్నారు. ఇప్పుడు నేను ఏం చేయాలి నాన్నగారు, ఏ రోజు పని ఆ రోజే సరిపోతుంది, 3 నెలల పని నేను ఎప్పుడు క్లియర్ చేయాలి నాన్నగారు అంటే నాన్నగారు అన్నారనమాట, నీకు నీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా నీ ఈ పని వచ్చిన అమ్మా, నీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా నువ్వు చేసే ఆఫీస్లో చేసే పని మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా వచ్చా అమ్మా అంటే ఒక ఫ్రెండ్కి వచ్చిన అన్నగారు అని అన్నది. అంటే నీకు జీతం ఎంత ఇస్తారమ్మా అంటే 8000 ఇస్తారు నాన్నగారు అంటే ఒక 4000 ఆ అమ్మాయికి ఇచ్చేసేసి నీ ఫ్రెండ్కి ఇచ్చి ఒక 3 నెలలు పని చేయించుకోమ్మా, ఆ పెండింగ్ అంతా పెండింగ్ వర్క్ అంతా ఆమెతో చేయించేసుకో, రోజువారి పని నువ్వు చేసుకో, 3 నెలలు అయ్యేసరికి పెండింగ్ పని రోజువారి పని అన్నీ అయిపోతాయమ్మంటే అమ్మాయి ఎంత సంతోషపడ్డదంటే ముఖం ఎంత మొహం చూసుకుని నవ్వుకుంటూ వెళ్ళిపోయిందండి. అప్పుడు నాకు అనిపించింది నాన్నగారి దగ్గర అన్ని సమస్యలకి పరిష్కారాలు ఉంటాయి కదా, ఏ సమస్యను తీసుకొచ్చినా తప్పిమని చెప్తారండి, అసలు ఎంత బాగుంది చూడండి ఈ పరిష్కారం. ఆ అమ్మాయికి ఎవరు చెప్పలేదేమో పాపం ఇది తెలియక ఒకటి ఏడ్చింది, నాన్నగారు చెప్పేవరకలు ఎంతో సంతోషంగా వెళ్ళిపోయింది. ఒకరోజు నాన్నగారు సుచిత్ర విజయలక్ష్మి గారి ఇంటికి ఒక భక్తురాలని పరిచయం చేశారండి, ఒక భక్తురాలు తన ఫ్రెండ్ని పరిచయం చేశారు, నాన్నగారు ఈవిడ నా ఫ్రెండ్ నాన్నగారు మా ఇంటి దగ్గర ఉంటారు అని అని పరిచయం చేస్తే నాన్నగారు అడుగుతున్నారు నీకు ఎంతమంది పిల్లలమ్మా అని అడిగితే ఆవిడ అంటున్నారు ఇద్దరు అమ్మాయిలు నాన్నగారు, అంటే వాళ్ళు ఏం చదువుతున్నారమ్మా అంటే పెద్దది 6 చిన్నది 3 నాన్నగారు అని చెప్తే ఇద్దరు అమ్మాయిలు నీకు ఎవరంటే చాలా ఇష్టం అమ్మా అని అడిగారు నాన్నగారు, అంటే నాకు చిన్నది అంటే చాలా ఇష్టం నాన్నగారు అని చెప్పారు ఆవిడ, అంటే ఎందుకమ్మా చాలా బాగా చదువుతుంది చిన్నది అంటే అస్సలు చదవదు నాన్నగారు మొద్దు పెద్దది బాగా చదువుతుంది అని అన్నారు. అయితే చిన్న చిన్న పనులకు ఏమన్నా మీ చిన్న అమ్మాయి నీకు పనిలో హెల్ప్ చేస్తుందమ్మా అంటే లేదు నాన్నగారు పెద్దదే బాగా హెల్ప్ చేస్తుంది చిన్నది ఒక్క పని కూడా ముట్టదు అని అన్నారు. అయితే అల్లరది చేయకుండా కుదురుగా ఉంటుందమ్మా చిన్న అమ్మాయి అంటే లేదు నాన్నగారు బాగా అల్లరి పెద్దదే కుదురుగా ఉంటుంది అని చెప్పేది ఆవిడ. చెప్పే నాన్నగారు అంటున్నారు అదేంటమ్మా నువ్వు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే నువ్వు పెద్ద అమ్మాయిని ఇష్టపడాలి కదా, నువ్వు చిన్న అమ్మాయిని ఇష్టం అంటున్నావు ఏంటమ్మా అంటే నాకు అదే కారణం తెలియట్లేదు నాన్నగారు ఎందుకో నాకు చిన్న అమ్మాయి అంటే చాలా ఇష్టము అని అంటున్నారు. అంటే ఆ ఒక్క పాయింట్ పట్టుకుని నాన్నగారు అదే అమ్మా మీ పిల్లల మీద మీకు ఎంతైతే ప్రేమ ఉంటుందో ఆ ప్రేమని భగవంతుడి వైపు చూపెట్టేస్తే భగవంతుడు వైపు మీద ఆ ప్రేమను చూపిస్తే దాన్ని భక్తి అంటారు, ఇలాగే ఉండాలి మీకు కారణం కనబడకూడదు భగవంతుడు అంటే భక్తి ఉండాలి. ఇప్పుడు ఆమెకి చిన్నపిల్ల చిన్న అమ్మాయి అంటే ఎందుకు ఇష్టమో కారణం తెలియదు అంటుంది, అలా ఆ మంచి లక్షణాలన్నీ పెద్దమ్మాయికి ఉన్నాయి, కానీ చిన్నమ్మాయి అంటే ఇష్టం ఉంటుంది కదా. అలాగే మీకు భగవంతుడు అంటే ఇష్టం ఉండాలి, కారణం కనబడకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే, మేము బాగా నమ్ముకున్నామండి, బాగా కడుపు నొప్పి వచ్చింది, తగ్గలేదు, సంతోష మాత నమ్ముకుంటే మాకు తగ్గిపోయింది అని ఏవో కారణాలు చెప్తారు. అలా కారణ భక్తి మంచిది కాదు, అకారణ భక్తి చాలా మంచిది అని నాన్నగారు అన్నారు. తెలంగాణలో రాముడి కన్నా రాముడి భక్తుడు హనుమంతుడికి ఎక్కువ గుళ్ళు ఉన్నాయమ్మా. శ్రీకాళహస్తులు అయితే శ్రీ అంటే పాము, కాళ అంటే శ్రీ అంటే శాలీడు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. శ్రీకాళహస్తీశ్వరుని లింగం మీదనే ఈ మూడు బొమ్మలు ఉంటాయి. వీరు ముగ్గురు భక్తులు ఆయనకి, శివుడికి భక్తులు అనమాట. ఆ లింగం మీదనే ఉంటాయమ్మా ఈ బొమ్మలు. ఆ పక్కనే ఒక కొండ మీద కన్నప్ప గుడి ఉంటుంది. ఆ కన్నప్ప గుడిలో ఆయనకు అభిషేకం చేయించి కన్నప్పకి ధూపదీప నైవేద్యాలు పెట్టి హారతి ఇచ్చినప్పుడు ఆ గంట శబ్దం విని కింద ఈ దేవుడికి, ఈ శ్రీకాళహస్తి దేవుడికి అప్పుడు నైవేద్యం పెట్టి హారతి ఇస్తారంట అండి. నాన్నగారు అంటున్నారు భక్తికి ఎంత ప్రామినెన్స్ ఇచ్చారో చూడమ్మా, భక్తి జ్ఞానానికి మాత అంటారు, భక్తి లేకుండా జ్ఞానం రాదు అని నాన్నగారు మన భక్తి గురించి చెప్తున్నారు. అప్పుడు కొబ్బరికాయ ధర 2 రూపాయలండి. మనం ఏం చేస్తామంటే 2 రూపాయలకి పెట్టి ఒక కొబ్బరికాయ కొంటామంటండి, గుడికి తీసుకెళ్తామంట. కొబ్బరికాయ కొట్టి ఒక చెక్క దేవుడికి పెట్టేసి ఒక చెక్క ప్రసాదం కింద మనం తెచ్చేసుకుంటామండి. ఒక చెక్క అంటే ఇంటికి 2 రూపాయలు పెట్టి కొన్నప్పుడు కొబ్బరికాయ 1 రూపాయి, ఒక చెక్క మనం తెచ్చేసుకున్నామంటే 1 రూపాయి కదా దేవుడికి ఇచ్చింది. ఆ 1 రూపాయికి ఎంత పెద్ద కోరిక, ఒకటే కోరిక కోరుకుంటారంట. ఒక చెక్కకి 1 రూపాయికి ఒకటే కోరిక, అదేంటంటే నా 6వ అంతస్తులో బంగారు కంచంలో నా మునిమనవాడు అన్నం తింటుంటే నేను చూడాలి. అంటే ఒకటే కోరికలో ఎన్ని కోరికలు ఏముడు ఉన్నాయి చూడండి. తీరా ఇంకా చూస్తే భగవంతుడికి ఇచ్చింది ఒకే ఒక చెక్క, 1 రూపాయి చెక్క. ఇలా ఉండకూడదమ్మా, భక్తి అన్నది ఉండాలి భగవంతుడి మీద. అక్కడ నుంచి ఏది ఆశించకూడదు, భగవంతుడు అసలు ఏమీ కోరుకోకూడదు. మీరు ఇప్పుడు ఏదో కోరుకోవడం వల్ల అదనంగా ఏమీ రాదు, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ డిటర్మైన్డ్. ఒకవేళ భగవంతుడు, అసలు భగవంతుడు ఏం చేస్తాడంటండి, మనకిద్దామనుకున్నదే మన చేత అడిగిస్తాడంటండి. ఈశ్వరుడు నేను అడిగింది ఇచ్చాడని మనం అనుకుంటామంట, నేను ఇద్దాం అనుకున్నదే వాళ్ళ చేత అడిగించానని ఆయన అనుకుంటాడంట. ఒకసారి రాసిన రాతని మళ్ళీ మార్చడానికి వీల్లేదండి. ఏదో ఈ దేవుడు నమ్ముకుంటే ఇది జరిగింది, ఆ దేవుడు నమ్ముకుంటే అదే జరిగింది అని అదంతా మన అజ్ఞానం. అది ఒకవేళ కోరుకున్న వచ్చినా కానీ అవి ఉండగా మీరు పోవచ్చు, మీరున్నగా అవి పోవచ్చు కదా అని నాన్నగారు అసలు టైం వేస్ట్ చేసుకోవద్దు, విషయాల్లో సుఖం లేదని తెలుసుకుని. బుద్ధుడు, విశ్వామిత్రుడు, జనకుడు వీళ్ళందరూ రాజులే కదా, రాజ్యాలు విడిచిపెట్టి అడవులకు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు అని ఎంత బాగా చెప్పే చూడండి. ఆవిడ భక్తి గురించి అక్కడ ఆమెకి చిన్నమ్మాయి ఇష్టం కారణం తెలియకుండా ఇష్టం అని చెప్పినందుకు ఇంత పెద్ద సబ్జెక్ట్ చెప్పారు. అయితే ఒకరోజు ఒక భక్తురాలు వచ్చి నాన్నగారితో చెప్తున్నారండి, నాన్నగారు మీ భక్తురాలు ఉన్న చూడండి నాన్నగారు, పలానా ఆవిడ ఆవిడ వంట ఇంట్లో పడిపోయారు నాన్నగారు, కాలు జారి కింద పడిపోయారు, కాలు ఇరిగిపోయింది నాన్నగారు, ఇప్పుడు ఆవిడ హాస్పిటల్లో ఉన్నారు అని చెప్తున్నారు ఒక ఆవిడ నాన్నగారికి ఒక భక్తురాలు గురించి. నాన్నగారు అన్నారు, అయ్యో అలా ఎలా పడిపోయారమ్మా అంటే ఎన్నో లేవు నాన్నగారు నీళ్లు, ఒక్క చుక్క మీద కాలు పెట్టే జారిపోయి కింద పడిపోయారు, కాలు ఇరిగిపోయింది నాన్నగారు, పాపం హాస్పిటల్లో ఉన్నారు అంటే నాన్నగారు అంటున్నారు, సముద్రంలో ఉన్నాన్ని నీళ్ళు అక్కర్లేదమ్మా, కాలు జారిపో పడుకోవడానికి ఒక్క చుక్క చాలు. అలాగే మీ ప్రాణప్రయాణ సమయంలో మీ ఆఖరి శ్వాసలో భగవంతుడికి తప్పించి ఇంకా ఏ తలంపు అన్ని అక్కర్లేదు, ఒక్క తలంపు వచ్చినా సరే మళ్ళీ మీకు రీబోత్ వచ్చేస్తుంది, మళ్ళీ ఆ ఒక్క జన్మ వచ్చిందంటే మళ్ళీ వందలాది జన్మలు వచ్చేస్తాయి, ఇంకా ఈ చక్రంలో నుంచి మనం బయటకు రావడం చాలా కష్టం అన్నమా అని ఒక సంఘటన పట్టుకుని ఇంత సబ్జెక్ట్ చెప్పేశారండి. చెప్తున్నారు మరణం అన్నది మనకి పరీక్ష సమయము, ఆ చివరి శ్వాస, ఆ చివరి శ్వాసలో మనము భగవంతుని స్మరించాలంటారండి. అయితే మనం అనుకోవచ్చు జీవితం అంతా ఎలా అంటే అలా జీవించేసి లాస్ట్ ఆఖరి శ్వాసలో భగవంతుని స్మరించుకోవాలి కదా, అప్పుడు చెప్తాను చేసుకుంటానులే అనుకుంటే అప్పుడు అనుకున్నది రాదు, ఏదైతే ఉన్నదో అదే వస్తుంది అని చెప్తున్నారు నాన్నగారు. 9వ క్లాస్ పిల్లాడు అంటండి, రాత్రంతా చదువుకున్నాడు, ఎగ్జామ్స్ అనమాట, రాత్రంతా చదువుకున్నాడంట లైట్ వేసుకుని. వాళ్ళ ఫాదర్ ఏం చేశాడంట, మధ్య మధ్య 2-3 సార్లు వచ్చి చూశాడంట, వీడు కరెంటు వేస్ట్ చేస్తున్నాడా, చదువుకున్నాడా, పడుకున్నాడా అని చూస్తే వాడు నిజంగా చాలా సీరియస్గా చదువుకున్నాడంట. అప్పుడు వాళ్ళ ఫాదర్ అనుకున్నంట, అబ్బాబ్బా వీడికి సైన్స్లో క్లాస్ 1st మార్క్స్ వచ్చేస్తాయి, ఎంత బాగా చదువుకున్నాడా అనుకున్నారంటండి. ఆ తీరా చూస్తే రిజల్ట్స్ వచ్చినప్పుడు వాడు సైన్స్లో ఫెయిల్ అయ్యాడు. అప్పుడు ఆయన కోపం వచ్చింది, టీచర్ ఏదో కావాలని ఫెయిల్ చేసింది అనుకుని స్కూల్కి వెళ్ళి, ఏంటండి ఏంటి మార్క్స్, మా వాడు ఎంతో బాగా చదివాడు, నేను చూశాను రాత్రంతా తెల్ల వాళ్ళు చదివాడు సైన్స్ ఎగ్జామ్ రోజు మొత్తం సైన్స్ ఫెయిల్ చేసేసాడంటే మీరు సబ్జెక్ట్లో అని అడిగాడు కోపంగా అడిగితే ఆ టీచర్ అన్నారంట మీ అబ్బాయి ఎంత చదివాడు, ఎన్ని రోజులు చదివాడు, ఎన్ని గంటలు చదివాడు నాకు అనవసరం అండి, పేపర్ మీద రాస్తేనే మేము మార్క్స్ ఇస్తాం, అంతవరకు మేము మార్క్స్ ఇయ్యము. అటు తెల్లవారు చదివితే మాకేంటండి, పేపర్ మీద రాయాలి కదా వాడు, రాసిన దాన్ని బట్టి మేము మార్క్స్ ఇస్తాము అని అలాగా ఆ టీచర్ లా ఎలా అయితే ఉందో గాడ్స్ లా ఏంటంటే, జస్ట్ 5 నిమిషాల ముందు ప్రాణం పోయేదానికి 5 నిమిషాల ముందు మీరు భగవంతుని స్మరిస్తే కుదరదు అంటండి. దిస్ ఇస్ గాడ్స్ లా, మనం ఏం చేయలేము అని అలా పెట్టి కూర్చున్నారు. ఆఖరి శ్వాస కరెక్ట్గా ఆఖరి శ్వాస, ఆఖరి శ్వాసలో భగవంతుని స్మరణ రావాలంట మనకి. అంటే మనకి ఏ శ్వాస మనకు ఆఖరో మనకు తెలీదు. అంటే ఏం చేయాలి, ప్రతి శ్వాసకి మనం నామం చెప్పుకోవాలన్నమాట, భగవంతుని స్మరించుకోవాలి. మహాత్మా గాంధీ అన్నదంటండి, నేను గాలి లేకుండా బతకగలను కానీ రామనామం చేయకుండా నేను బతకలేను అని చెప్పాడంటండి. ఎదురుగా నిలబడి పిస్టల్ పెట్టి పేరు చేసేస్తే కూడా హే రామ్ అన్నాడంటే ఎంత ప్రాక్టీస్ చేసిందో, ట్రెమెండస్ ప్రాక్టీస్ చేయాలన్నమాట. మనము చేస్తే కూడా అప్పుడు కూడా గ్యారంటీ లేదు, ఇది సామాన్యమైన విషయం కాదండి. చాలా జాగ్రత్తగా ఉండాలి, నిరంతరం భగవంతుడి నామస్మరణ తైలధారవని చేయాలి అని చెప్తారు నాన్నగారు అనమాట. అని చెప్పి నాన్నగారు అంటున్నారు, అసలు మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనలో లోపల మీకు అసలు ఏం జరుగుతుందో చూసుకోండి, మీకు మనసు బ్యాలెన్స్డ్గా ఉంటుందా లేకపోతే అటు ఇటు ఊరిగిపోతుందా, ఏదో ఒక సంఘటన జరిగింది జరగాలి, ఫస్ట్ మీరు లోపల చూసుకోవాలి మీ మనసు అసలు ఏం జరుగుతుంది, ఉరిగిపోతుందా బ్యాలెన్స్డ్గా ఉందా అని చూసుకోవాలి. దీన్నే ఇంట్రోస్పెక్షన్ అని అంటారు. రామా నీకు నీకు ఇప్పుడు పట్టాభిషేకం, అలంకరించుకో అని చెప్పినప్పుడు ఆ మాట విన్నాక ముందు రాముడు ఎలా ఉన్నాడో విన్నాక కూడా అలాగే ఉన్నాడంటండి. తర్వాత నీకు 14 సంవత్సరాలు మళ్ళీ ఇంకొకరు వచ్చారంట, వచ్చి నీకు 14 సంవత్సరాలు వనవాసం అని చెప్పారంట. ఈ మాట విన్నాక ముందు ఎలా ఉన్నాడో రాముడు విన్నాక కూడా అలాగే ఉన్నాడంట. నాన్నగారు అంటున్నారు, ఈ బ్యాలెన్స్డ్ మైండ్ మనం నేర్చుకోవాలి రాముడి దగ్గర. ఏం లేదని ఏం లేదు, మీరు ఊరికి జరిగిపోయిన విషయాలు ఊరికి తలపెట్టుకోకూడదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఎండెడ్ ఇఫ్ యూ ఫర్గెట్ అండ్ ఫర్గివ్ అని నాన్నగారు అన్నారు. అలాగా మీరు లగేజ్ తగ్గించుకుంటే మీకు ప్రాణం ప్రయాణ సమయంలో దైవస్మరణ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు నాన్నగారు. వచ్చేస్తుందని చెప్పట్లేదు, అవకాశం ఉందని చెప్తున్నారు. చెప్పి అంటున్నారు ఏంటంటే, ఎప్పుడు చూసినా మీ మనసును వాచింగ్లో పెట్టుకోండి, అసలు ఏం జరుగుతుంది మనసులో. ఇది మీరు లక్షపతి పూజ చేశారా, లేకపోతే లక్షదీపం భక్తుల దీపం వెలిగించారా, రామకోటి రాశారా, ఇది కాదండి, మీ మనసులో అసలు ఏం జరుగుతుందో చూసుకోవాలి అని చెప్తున్నారు నాన్నగారు. ఏంటంటే ఆవిడెవడో కాలు జారి పడిపోయినందుకు కాలు ఇరిగిపోయిందని చెప్పి నాన్నగారు ఇంత సబ్జెక్ట్ చెప్తున్నారు అని చెప్తున్నారు. మీరు పాముని చంపాలనుకోండి, పాము పుట్టలో ఉంది, దాన్ని చంపాలనుకుంటే మీరు ఏం చేయాలంటే ఒక కర్ర పట్టుకుని నిలబడ్డారనుకోండి, పాము మధ్యలో ఒకసారి ఆ పుట్టలో నుంచి బయటకు వస్తుంది, చుట్టూరా దానికి ఏమైనా డేంజర్ ఉందని చూసుకుంటుంది, అక్కడ మనం కర్ర పట్టుకు నిలబడ్డాం అనుకోండి అది లోపలికి వెళ్ళిపోతుంది, ఇప్పుడు సమయం కాదు అని లోపలికి వెళ్ళిపోతుంది, దానికి ఆకలిస్తుంది, ఎలుకను తినాలి, మళ్ళీ బయటకు వస్తుంది, మళ్ళీ చూస్తుంది కర్ర పట్టుకున్నాడు ఇక్కడ ఎవరు అని లోపలికి వెళ్ళిపోతుంది. ఈ లోపల ఒకసారి మధ్యలో వెళ్ళేసి ఒక ఎలుకను తినేసి వచ్చింది అనుకోండి, అది తినేసేసి వస్తువు పుట్టలోపలికి వెళ్ళిపోతున్నాం మనం చూసామనుకోండి, అదేంటి నేను ఇక్కడ వాచింగ్లో ఉంటే ఎలా వెళ్ళిపోయింది ఆ ఫాము అంటే మనం వాచింగ్లో లేమని గుర్తు. అలాగే మన మనసుకి జరిగిపోయిన విషయాలు తలపెట్టుకోవడం ఫుడ్ సప్లై అండి, జరగబోయే విషయాల గురించి సంకల్పించడము అదొక ఫుడ్ సప్లై. ఈ రెండు ఫుడ్ సప్లైలు మనము మనసుకి అందకుండా చేయాలన్నమాట, వాచింగ్లో ఉండాలి, దీన్నే తపస్సు అంటారు. మనసుని మనం గాలికి వదిలేకూడదు అంటుందండి, ఎందుకంటే మనం బాగా తల అని నాన్నగారు చెప్తున్నారు. అరుణాచలానికి వచ్చినందుకు మీకు లాభం ఏంటంటే, మనం అనుకున్న మోక్షం వస్తుందేమో లేకపోతే జ్ఞానం వస్తుందేమో అరుణాచలానికి వెళ్ళినట్టు వెళ్ళినందుకు అని అనుకుంటాం కదా, అది కాదంటండి. అరుణాచలానికి వెళ్తే ఏం జరుగుతుందంటే, నాన్నగారు చెప్తున్నారు ఇది అరుణాచలేశ్వరుడు గ్రేస్ ఏంటంటే, మనకి అక్కడికి వెళ్ళాకంటండి ఎక్కడ లేని తలంపులు గుర్తు వచ్చేస్తుంటాయంట. అంటే ఎప్పుడెప్పుడో జరిగిపోయిన విషయాలు గుర్తు వస్తుంటాయంట. మనం అనుకుంటాం ఇవేంటి ఇవన్నీ ఎప్పుడో జరిగినాయి నేను మర్చిపోయినా అనుకున్నాను, ఇవన్నీ ఇంకా నాకు లోపలే ఉన్నాయా అని మీకే ఆశ్చర్యం వేస్తుంటారు. మీ లోపల ఉన్న తలంపులు మీకే తెలియదమ్మా. అరుణాచలేశ్వరుడు చేసే ఇక్కడ లాభం ఏంటి, దయతో చేసిన మనకు చేసే లాభం ఏంటంటే కెలుగుతాడు మీ మనసుని లోపల అడుగున ఉన్న తలంపులన్నీ కెలుగుతాడమ్మా. అవన్నీ మీకు కనిపిస్తే గానీ మీకు చూపించే తీసేస్తాడు, అందుకోసం కెలుగుతాడు అని చేపలు పట్టేవాడు ఏం చేస్తాడంటే చెరువులో వలేస్తాడంట. వలేస్తే నీళ్ళలో పైన ఉన్న చేపలన్నీ వాళ్ళలోకి వచ్చేస్తాడండి. మరి మట్టిలో లోపల ఇసుకలో చెరువుది అడుగున కొన్ని చేపలు అంటే ఆ ఇసుకలో దాక్కుంటాయంట. దాక్కుంటే ఆ చేపలు పట్టేవాడు వల వేసేసి చేపెట్టి కింద ఇసుకంతా బాగా కెరుగుతాడంటండి. కెరుగుతే ఆ లోపల దాక్కున్న చేపలు కూడా వచ్చి ఈ వలలో పడతాయంట. ఆ చేపలు పట్టేవాడు పనిచేస్తాడమ్మ అరుణాచలేశ్వరుడు. మీకు మనసు లోపల ఉన్నది మీకు తెలియకుండా మీ లోపలే ఉన్న అడుగున అట్టడుగున ఉండిపోయిన తలంపులన్నీ కెలుగుతాడమ్మా. ఇవన్నీ ఇప్పుడు పరిష్కారం చేసుకోకపోతే అరుణాచలేశ్వరుడు మీకు చూపించి తీసేస్తాడమ్మా. లేకపోతే మీ ప్రాణ ప్రయాణ సమయంలో ఇవన్నీ ఎలా ముసురుతాయంటండి, ఒక తేనె తట్టుకి తేనె తీగలు అన్నీ ముసురుతాయి చూడండి. అలాగా ఈ తలంపులన్నీ మనం చనిపోయేటప్పుడు ముసిరి ముసిరిపోతే మన మనసు చుట్టూ ముసిరిపోయి నా సంగతి ఏం చేసావు నా సంగతి ఏం చేసావు అని అవి మనల్ని పీడించేస్తాయంటండి. కాబట్టి అరుణాచలానికి వెళ్ళినందుకు ఏంటంటే మన తలంపులు తగ్గిస్తాడంటండి, మన లగేజ్ తగ్గిస్తాడంట ఈశ్వరుడు. నాన్నగారండి ఒకరోజు ఒక భక్తుల కారులో ఎక్కడికో వెళ్తున్నారంటండి. వెళ్తుంటే రోడ్డు మీద అక్కడ రాసిందంటండి ఇన్సిస్ట్ అని రాసి సిమెంట్ అని రాసిందంటండి. అయితే నాన్నగారు అంటున్నారనమాట, మీరు సిమెంట్ కొనుక్కోవడానికి మీరు షాప్కి వెళ్ళారు అనుకోండి, మాకు రాసి సిమెంట్ ఇవ్వండి అని అడగండి అంటే వాళ్ళు అంటారు రాసి సిమెంట్ లేదండి, వేరే ఇంకా వేరే బ్రాండ్ ఉంది అంతకన్నా మంచి సిమెంట్ ఉంది ఇస్తాం అంటే వద్దొద్దు యూ ఇన్సిస్ట్ ఆన్ రాసి సిమెంట్ అని అక్కడ రాసిందమ్మా. అలాగే మీరు యూ ఇన్సిస్ట్ ఆన్ ఆత్మ ఏంటి అంటే దుఃఖ స్పర్శ లేని ఆనందాన్ని కోరుకోండి మీరు. హలో
వినిపిస్తుంది వినిపిస్తుంది
వినిపిస్తుందమ్మా.
అయితే హ్యాపీగా చెప్పండి.
ఓకే అమ్మా. అయితే ఆత్మానుభవం గురించి మీరు సాధన చేస్తుంటే, మనం సాధన చేస్తున్నాం అనుకోండి ఆత్మానుభవం కోసము, మనం టెస్ట్ చేయడానికి అంటే భగవంతుడు అప్పుడప్పుడు ఒక ఇల్లును పొలాలు పదవులు డబ్బు ఏవో ఇస్తూ ఉంటాడంట. అయితే నాన్నగారు అంటే మీరు అక్కడ ఆగిపోకండి, యూ ఇన్సిస్ట్ ఆన్ ఆత్మ, ఇవన్నీ నాకేం వద్దు నాకు కావాల్సింది ఆత్మ సాక్షాత్కారం మాత్రమే అని మీరు చెప్పండి అమ్మా. ఇప్పుడు పాము తల మీద మణి ఉంది, మణి ఉంటే అది ఏం చేస్తుంది ఎలుకలతో సరిపెట్టేసుకుంటుంది. మరి మన హృదయంలో బ్రహ్మ పదార్థం ఉంది, మనమేమో ప్రాపంచిక విషయాలతో సరిపెట్టేసుకుంటున్నామంట. అలా వద్దంటున్నారు నాన్నగారు, యూ ఇన్సిస్ట్ ఆన్ ఆత్మ. ఎందుకంటే ఆనాడు రామకృష్ణ పరమహంస గారు అమ్మవారి సాక్షాత్కారం కోసం ఎంతో విలపించాడు, అమ్మవారి దర్శనం అయ్యింది. అలాగే మీరాబాయి జస్ట్ మినిట్
పర్వాలేదు.
అలాగే
వాటర్ ఏమైనా తీసుకుని ఒక బ్రేక్ తీసుకుని పర్వాలేదు.
అలాగే మీరాబాయి శ్రీకృష్ణుని దర్శనం కోసం ఎంతగానో ఏడ్చింది, అందుకనే ఆమెకి కూడా శ్రీకృష్ణ దర్శనం అయింది. వీరందరూ దే ఇన్సిస్టెడ్ ఆన్ ఆత్మ అన్నమాట అని నాన్నగారు ఎంత మంచిగా చెప్పారండి. ఇప్పుడు 7-8 నెలల పాపు ఉందనుకోండి, మీకు నిద్రపోతుంది, పక్కింట్లో పడుకోబెట్టేసి నేను ఇప్పుడే బజార్ పని చేసుకుని వస్తానండి, ఒక అర్ధ గంటలో వచ్చేస్తాను, మా పాపని చూసుకోండి అని మీరు పక్కింట్లో ఉంచేసి వెళ్ళారు అనుకోండి, ఆ పాపని మీరు అట్ వెళ్ళగానే పాప లేచింది, లేచి ఒకటే ఏడుపు అమ్మ కావాలని. అప్పుడు ఆ పక్కింటి ఆవిడ ఏం చేస్తారంటే ఒక బొమ్మను చూపిస్తారు, ఆ బొమ్మను చూడగానే ఈ పాప ఏడుపు ఆపేసి ఆ బొమ్మతో ఆడుకుంటుంటుంది. మళ్ళీ కాసేపటికి తల్లి గుర్తొచ్చి మళ్ళీ ఏడుస్తుంది, అప్పుడు ఇంకో కొత్త బొమ్మ ఇస్తే మళ్ళీ దాన్ని చూసి ఆడుకుంటుంటుంది. మీరు అలా ఉండకండి అమ్మా. మరి ఎలా ఉండాలంటే ఇంకో రకం పాపలు ఉంటారంటండి, ఎన్ని బొమ్మలు ఇచ్చినా కానీ అమ్మే కావాలని ఏడుస్తారంట. మీరు ఈ ప్రాపంచిక విషయాలతో సరిపెట్టుకోకండి అమ్మా, మిమ్మల్ని టెస్ట్ చేయడానికి భగవంతుడు ఏవో పొలాలని ఇళ్ళని పదవులని డబ్బని ఇస్తుంటాడు, ఇక్కడ ఆగిపోతామేమో అని. ఆగద్దు, తల్లిని చూసేంత వరకు ఆ పాప ఎలా ఏడుస్తూనే ఉందో భగవంతుడు దర్శనం అయ్యేంత వరకు మీరు అలాగ భగవంతుడి గురించి తప్పిస్తూ ఉండాలి. ఎందుకంటే మీరు క్రియేషన్ కాదు కోరుకోవాల్సింది, క్రియేటర్ని కోరుకోండి. ఎందుకంటే కృష్ణుడు చెప్పాడు, నీ యజమాని నేను, నీ నియామకుడిని నేను, నీ నియంత నేను, ప్రభువుని నేను, ఈ ప్రపంచానికి అధ్యక్షుణ్ణి నేనే అర్జున, నువ్వు పొందవలసింది నన్నే అని చెప్పాడు కదా. సో మీరు భగవంతుడిని పొందడానికి ప్రయత్నం చేయండి, ఈ లోపల మీకు ఏవో ఇస్తుంటాడు దేవుడు మిమ్మల్ని మాయ చేయడానికి, అక్కడ ఆగిపోకండి అని నాన్నగారు ఒక చిన్న ఒక కథ చెప్పారండి. ఒక రాజు ఏం చేశాడంటండి, ఆయన రాజభవనంలో ఉన్న చాలా విలువైన బంగారం వస్తువులన్నీ ఒక దగ్గర ఎగ్జిబిట్ చేశారంటండి. చేసి ఆయన రాజ్యంలో ఉన్న ప్రజలందరిని పిలిచి ఇలా వరుసగా ఏంగా వచ్చి మీకు నచ్చింది ఏదన్నా ఒకటి ఒక వస్తువు తీసుకుని ఫ్రీగా తీసుకుని వెళ్ళిపోవచ్చు అని అన్నాడంటండి. కొంతమందికి మూడు నాలుగు వస్తువులు నచ్చాయంట. రాజు కూడా అక్కడ కూర్చొని చూస్తున్నాడు అన్నమాట ఇవన్నీ. అయితే ఎవరికైనా నాలుగైదు వస్తువులు నచ్చాయనుకోండి, నాలుగై తీసుకోకూడదు, ఏదైనా ఒక్కటే తీసుకోవాలి, ఫ్రీగా తీసుకోవాలి అంటే ఒక 10 సంవత్సరాల అమ్మాయి వచ్చిందంటండి. ఆ అమ్మాయికి ఆ రాజభవనంలో చాలా వస్తువులు నచ్చేసాయంట. అన్ని పట్టుకుని వెళ్ళిపోతుంటే అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఆపేసేసి ఏదైనా ఒకటే వస్తువు తీసుకోవాలి, అన్ని తీసుకోవడానికి కుదరదు అని అంటే ఇవన్నీ ఎవరివి అని అడిగిందంట. అదే ఒక కుర్చీలో కూర్చున్న రాజువి అని అంటే అయితే నాకు ఆ రాజే కావాలి అని అన్నదంట. వెరీ స్మార్ట్ గర్ల్. ఆమెకి క్రియేషన్ వద్దామంట, క్రియేటర్ కావాలి. మీరు కూడా అలాగే యూ ఇన్సిస్ట్ ఆన్ ఆత్మ, ఇవన్నీ అడగ ఇవన్నీ మాయలో పడకండి అని నాన్నగారు చెప్తున్నారు. అందుకే ఆత్మజ్ఞానానికి సమానమైంది కానీ దానికి మించింది కానీ ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఎక్కడ లేదు అర్జున. ఇప్పుడే పొందు, ఇక్కడే పొందు. ఇప్పుడు పొందలేదు అనుకో, కనీసం ప్రాణ ప్రయాణ సమయంలోనూ పొందు. అప్పుడు కూడా పొందలేదనుకో, యువర్ లాస్ ఇస్ గ్రేట్. అంటే నీ నష్టము ఇంత అని చెప్పలేము అర్జున, ఒక నంబర్ చెప్పడానికి వీల్లేదు, అంత నష్టపోతావు అని ఒక ఉపాయం చెప్పాడంటండి కృష్ణుడు. ఏంటంటే ఆత్మ సంస్థ మనకృత నశించదపి చింతయేత్. అంటే ఆత్మజ్ఞాన సముపార్జనందు నీ మనస్సు నిలవేటి ఉంచు అర్జున, ఇంకా ఏ తలంపులు రాకుండా చూసుకో, మిగిలినంతా నేను చూసుకుంటా. ఎంత బాగా చెప్పే చూడండి, ఆత్మ ఎందు మన మనసు నిలబెట్టాలంటండి, అంతవరకు అంటే మనం చేయాల్సింది, మిగిలింది ఆయన చూసుకుంటాడంట. అంటే ఏంటంటే ఫిక్స్ యువర్ మైండ్ ఆన్ మీ, మిగిలినంతా నేను చూసుకుంటాను అంటున్నాడండి. విత్డ్రాయింగ్ ద మైండ్ ఫ్రమ్ ఔటర్ వరల్డ్, దీన్నే ప్రత్యాహారం అంటారు. అంటే ఏ వస్తువు మీదకైతే మీ మనసు వెళ్ళి వాల్తుందో, ఏ వస్తువు మీదకైతే మీ మనసు వెళ్ళి వాల్తుందో, ఆ వస్తువులో ఉన్న అల్పత్వాన్ని స్వల్పత్వాన్ని ఆ ఎంప్టీనెస్ ని ఆ మనసుకు బోధించి లోపలికి పంపాలంటండి. ఎప్పుడెప్పుడు మీ మనసు బాహ్యానికి వస్తుంటే అప్పుడప్పుడు మీరు లోపలికి పంపండి అని చెప్పి ఒక కథ చెప్పారు నాన్నగారు. అరుణాచలంలో అంటండి రమణాశ్రమంలో ఒక ఊడుతా అంటండి నాలుగు పిల్లల్ని పెట్టిందంటండి. పెట్టి ఆహారం కోసం బయటికి రాగానే భక్తులు భగవాన్ చూస్తుండగానే ఒక పిల్లి వచ్చి తినేసిందంటండి ఆ ఉడతని. తినేస్తే అప్పుడు భగవాన్ అన్నంట, ఇప్పుడు ఈ నాలుగు ఉడత పిల్లల బాధ్యత మందే అని అన్నారంటండి. వాటికి ఏవో పాలు ఏవో పోసి పెంచారంట. అవి కొంచెం పెద్దగయ్యాక ఆ గూట్లోంచి బయటకు వచ్చేస్తుంటే భగవాన్ వెళ్ళి అక్కడ నిలబడి ఒక్కొక్కటి బయటకు వస్తున్నా కొద్దీ లోపల పంపించేస్తాం, బయటకు వచ్చినా కొద్దీ లోపల పంపించేస్తున్నారంట. అయితే ఒక కొత్త భక్తుడు వచ్చాడంటండి. భగవాన్ చూస్తున్నారు, భగవాన్ అక్కడ నుంచి వస్తారేమో ఒక ప్రశ్న అడుగుదామని చూస్తే భగవాన్ ఇంక అక్కడే ఉండిపోయారు. అప్పుడు మళ్ళీ వీటిని కూడా పిల్లి తినేస్తుందేమో అని ఆ పక్కనున్న వేరే భక్తుడితో అంటున్నాడంట, నేను సాధన ఎలా చేయాలి అని అడుగుదామని వస్తే అని ఏంటి అక్కడే ఉన్నారు రావట్లేదేంటి అని అన్నారంట. అంటే ఈ భక్తుడు వెళ్ళి భగవాన్ మిమ్మల్ని సాధన కోసము ఏదో ప్రశ్న అడగాలంట, ఓ భక్తుడు వచ్చాడు అంటే ఇంకా సాధన ఏంటి ఇదే, మనసు బయటకు వచ్చేస్తున్నా కొద్ది లోపల పంపించేసాలి, అది బయటకు వస్తున్నా కొద్ది లోపల పంపించాలి, ఇంకా సాధన అంటే ఇదే, ఇంతకు మించిన సాధన ఏమీ లేదు అని చెప్పాడంటండి. అని నాన్నగారు అంటున్నారు, మయ్యేవ మనాధ స్వ మై బుద్ధి నివేశయ నివసిష్యసిన మయ్యేవ అద ఊర్ధం నా సంశయ. అర్జున నువ్వు సంశయించుకో అర్జున, పాములన్నీ పుట్టలో ఉంటాయి, కోరికలన్నీ మనసులో ఉంటాయి, నీ మనసు నువ్వు బాగు చేసుకుంటా అంటే బాగు చేసుకో, నువ్వు బాగు చేసుకోకపోతే నాకు ఇచ్చే నేను బాగు చేసి పెడతాను, దాన్ని కాల్చి నీ మనసు నీకు కాల్చేస్తాను, కాల్చి బూడిద చేసేస్తాను, అప్పుడు ఇల్లు కాలిపోతే ఇంట్లో ఉన్న ఎలుకలన్నీ ఎలా కాలిపోతాయో నీ మనసును కాల్చేస్తాను, అప్పుడు నీ కోరికలన్నీ కాలిపోతాయి. అయితే మనసులో ఉన్న కోరికలన్నీ కాలిపోయాకనండి, మనసు నశించిపోయాక నేను అలా వదిలేను అర్జున, నా స్వరూపాన్ని ఇచ్చి నేను నా స్వరూపంతో నేను అలంకరిస్తానని చెప్తున్నాడండి కృష్ణుడు. భగవాన్ కూడా అదే చెప్పారు కదండి, కుట్రమంతయ్య పోసి గుణముగా పాలించి గురు రూపమై వేలు కారణాల కుట్రంతా తీసేశాక అలా వదిలేరండి, మంచి గుణాలతో మనల్ని అలంకరిస్తారంట. ఇప్పుడు ఇంటికి పెయింట్ వేయాలనుకోండి, పాత దుమ్ము పాత పెయింట్ అంతా తీసేశాక కొత్త పెయింట్ వేస్తారు, అప్పుడే అది అంటుకుంటుంది లేకపోతే అతుక్కోదు అనమాట అని నాన్నగారు అంటున్నారన్నమాట. అంటే ఇప్పుడు ఆత్మ సంస్థం గురించి చెప్పింది ఫిక్స్ యువర్ మైండ్ ఆన్ మీ అని, మయ్యేవ మనాదస్వ అంటే నా ఎందు నీ మనసు నీ బుద్ధిని పెట్టు, రెండు కూడా ఇంచుమించు ఒకటే శ్లోకాలు కదండి. నాన్నగారు అంటున్నారు, మీరు అనుకుంటున్నారేమో కృష్ణుడు చాతస్థం కింద చెప్తున్నాడు, చెప్పిందే చెప్తున్నాడు చెప్పిందే చెప్తున్నాడు అని అనుకుంటున్నారేమో, మీరు అలా అనుకోక్కర్లేదు, ఒకసారి మీరు మిస్ అయినా రెండోసారి వింటారు కదా అని మీ మీద దయతో జాలితో చెప్పిన మాటలు ఇవి, మీరు మీ పిల్లల్ని ఎల్కేజీలో జాయిన్ చేసిన రోజు మొదటి రోజు బాగా చదువుకో అని చెప్పేస్తే సరిపోతుంది కదా, మరి రోజు చెప్తున్నారు, నెలల తర్వాత చెప్తారు, సంవత్సరాల తర్వాత చెప్తారు, చెప్తున్నా బాగా చదువుకో బాగా చదువుకొని ఎందుకు చెప్తారు, ఒకసారి వినకపోతే ఇంకోసారి వింటాడు కదా అని చెప్తారు కదా. అలాగే కృష్ణుడు కూడా రమ్మా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు చెప్తా అంటున్నారు నాన్నగారు. కృష్ణుడు చెప్పాడంట, నేను కొన్ని డూస్ డోంట్స్ చెప్పాను శాస్త్రంలో, అవి నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నేను చేయమన్నవి చేసేసి అర్జున, నేను వద్దన్నవి మానేసేయి, నేనేం చేయమన్నాను యజ్ఞ దాన తపస్సులు చేసేయమన్నాను చేసేసేయి, కామక్రోధ లోభాల నుంచి వీటి నుంచి వీటి యొక్క వేగం తగ్గించుకోమని చెప్పాను తగ్గించేసుకో అని చెప్పి నాన్నగారు అంటున్నారండి. మనము మన మన అలవాట్లోంచి మనంతా మనం బయటకు రాలేమని అంటండి, అక్కడ డివైన్ ఇంటర్ఫియరెన్స్ ఉండాలంటండి. నాన్నగారు చెప్తున్నారు, ఒక గొప్ప పండితుడు ఉన్నాడంటండి, ఆయన చాలా బాగా భగవద్గీత చెప్తారంట, ఆయన ఆయనకి సిగరెట్ స్మోకింగ్ అలవాటు ఉందంటండి. ఆయన చెప్పారంట, మీరు మీ అలవాట్లోంచి మీరు బయటకు రావాలి, మీ వాసనలోంచి మీరు విడుదల పొందాలి, అప్పుడే ఆత్మజ్ఞానం మీకు ఆత్మ సాక్షాత్కారం అవుతుందని ఒకరోజు స్టేజ్ మీద చెప్తాను, చాలా బాగా చెప్తారంట భగవద్గీత. నాన్నగారు స్వయంగా కలిశారంట ఆయన్ని, ఆయనే చెప్పారంట నాన్నగారికి, ఇలా నేను చెప్తున్నాను నాన్నగారు స్టేజ్ మీద కూర్చుని, అప్పుడు అనుకున్నాను ఇదేంటి నాకే సిగరెట్ స్మోకింగ్ అలవాటు ఉంది, నేను వీళ్ళందరికీ చెప్తున్నాను అలవాట్లోంచి విడుదల పొందామని, నేను రేపటి నుంచి సిగరెట్ అలవాటు మానేసుకుంటాను అని అనుకున్నాడంటండి. మరునాడు సిగరెట్ కాల్చకుండా వెళ్ళి భగవద్గీత చెప్దామని వెళ్తే ఆయనకి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో భగవద్గీత ఏంటో అంత మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయి సరిగ్గా చెప్పలేకపోయాడంట. ఇంటికి వచ్చాక అనుకున్నాడంటే ఈరోజు అసలు సరిగ్గా చెప్పలేదు సిగరెట్ కాల్చినందుకు అని, రేపు ముక్కుపొడం ఫీల్ చేసుకుని వెళ్ళి చెప్తాను అని ముక్కుపొడం అలవాటు చేసుకున్నాడంటండి. ముక్కుపొడం స్టార్ట్ చేసే ముందు భగవద్గీత స్టార్ట్ చేసినప్పుడు ముక్కుపొడం ఫీల్ చేసి వెళ్ళి కూర్చుంటే ధారాళంగా చెప్పేశారంట భగవద్గీత. నాన్నగారు అంటున్నారు, సిగరెట్ స్మోకింగ్ అలవాటు పోగొట్టుకోవడానికి ముక్కుపోవడం అలవాటు చేసుకుని కొన్ని రోజులకి సిగరెట్ స్మోకింగ్ కూడా వచ్చేసినామమ్మా, ఇప్పుడు రెండు వచ్చేసాయి అని అంటున్నారు. ఏంటి భగవద్గీత చెప్పే మహాపండితుడికి ఒక వాసన నుంచి విడుదల పొందలేకపోయాడు, ఈ ఒక్క డివైన్ ఇంటర్ఫిరెన్స్ వల్ల మాత్రమే మనకి ఈ అలవాట్లోంచి వాసనలోంచి విడుదల పొందగలం, అదంతా ఈజీ కాదు అని చెప్తున్నారండి. నాన్నగారు ఒకరోజు మధుర నగర్ లో ఉన్నప్పుడు వచ్చి, అప్పుడు నేను వచ్చిన కొత్తలు అన్నమాట, ఒక మంచి మాట చెప్పానండి. నాన్నగారికి ఒకసారి కన్ను ఎర్రగా అయిందంటండి. ఒక కన్ను ఎర్రగా అయితే ఐ స్పెషలిస్ట్ కన్ను చూపించుకుంటే కన్ను అంతా టెస్ట్ చేసి, ఏం లేదండి మీ కన్ను శుభ్రంగా ఉంది అని చెప్పారంట. నాన్నగారు ఏంటంటే మరి ఏమీ లేకపోతే కన్ను ఎందుకు ఎర్రగా అయింది, ఎందుకు వాచిపోయింది, ఎందుకు నొప్పి పుడుతుంది, ఇంకోసారి సరిగ్గా చూడండి అని అంటే మళ్ళీ ఇంకోసారి చూసి ఎర్ర చీమ పడ్డదండి కంట్లో అని చెప్పి తీశారంట. నాన్నగారు అంటున్నారు ఏ ఫారెన్ మ్యాటర్ లేకపోతే కన్ను ఎందుకు ఎర్రగా ఉంటుందమ్మా, అసలు కన్ను నార్మల్ గా బాగున్న కన్నే, ఇలా వాచిందంటే ఏదో ఫారెన్ మ్యాటర్ ఉంది. అలాగే మీరు ఆనంద స్వరూపులు, శాంతి స్వరూపులు, సుఖ స్వరూపులు, అది మీ సహజ స్థితి. మీ సహజ స్థితి ఏంటంటే దుఃఖ స్పర్శ లేని ఆనందమే మీ స్వరూపం. మరి మీకు ఈ సఫరింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? డొమెస్టిక్ స్ట్రగుల్స్, డిఫికల్టీస్, డిసప్పాయింట్మెంట్స్ మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మీరు ఆనంద స్వరూపులే. మీరు దుఃఖం రావడానికి ఒక ఫారెన్ మ్యాటర్ కారణం. ఏంటి ఆ ఫారెన్ మ్యాటర్ అంటే నేను అనే తలంపు అన్నమాట. ఈ తలంపుని మనము ఎలా తొలగించుకుంటామో తొలగించుకోవాలి. ఈ నేనుని పోగొట్టుకోవడానికి, తొలగించుకోవడానికి కృష్ణుడు భగవద్గీతలో ఎన్నో మార్గాలు, ఎన్నో ఉపాయాలు, ఎన్నో యోగాలు చెప్పాడండి. భగవాన్ ఏమో ఎంక్వైరీ అండ్ సరెండర్ చెప్పారు. మీరు ఏ అంటే ఈ నేను ఇప్పుడు నాన్నగారు కన్ను నుంచి చీమ తీసేసాక 2 రోజులకి నార్మల్గా అయిపోయిందంట కన్ను. నాన్నగారు అంటున్నారు మీ ఈ నేను పోయాక అదనంగా ఏదో రాదండి. ఈ నేను రాకముందు మీరు ఎలాగైతే మీ సహజ స్థితిలో మీరు ఉంటారో, ఆనంద స్థితిలో, ఈ నేను పోయాక అదే ఉంటుంది మీకు. సూర్యుడికి మబ్బు అడ్డుగా వస్తే కొంచెం వెలుతురు తగ్గిపోతే మళ్ళీ తగ్గిపోతుంది. మళ్ళీ ఆ మబ్బు తొలగిపోయినాక మళ్ళీ మబ్బు అడ్డు రాకముందు ఎలా ఉండిందో అలాగే ఉంటుంది కదండి. అదే చెప్తున్నారు నాన్నగారు, ఈ నేను పోయాక మీకు అదనంగా ఏమీ రాదు, మీ సహజ స్థితిలో మీరు ఉంటారు అని నాన్నగారు ఎంత బాగా చెప్పారండి. ఒక మాట చెప్పారండి, ఇప్పుడు అమెరికా ఉంది కాబట్టి కొలంబస్ డిస్కవర్ చేశాడంటండి. అసలు అమెరికానే లేకపోతే కొలంబస్ డిస్కవర్ చేసేవాడు కాదు కదా. అలాగే మీ హృదయంలో ఆత్మ ఉంది కాబట్టే రమణ మహర్షి కానీ, రామకృష్ణ పంస కానీ, శంకరాచార్య వారు కానీ, బుద్ధుడు కానీ తెలుసుకోగలిగారు. ఉంది, అదైతే ఉంది. అయితే నాన్నగారు అంటున్నారు ఇప్పుడు ఈ నేను తొలగించుకోవడానికి భగవాన్ చెప్పిన ఎంక్వైరీ ఒక చిన్న చిట్కా చెప్పారండి. నాన్నగారు అంటున్నారు మీ ఇంటికి మీకు తెలియని వ్యక్తి ఒకరు వచ్చాడు అనుకోండి, మీ ఇంటికి వచ్చి మీ మీద పెత్తనాలు చేస్తున్నాడు అనుకోండి, తల్లికి పిల్లలకి మధ్య గొడవలు పెట్టేస్తున్నాడు, తండ్రికి పిల్లలకి మధ్య గొడవ పెట్టేస్తున్నాడు, ఇది తినే అంటాడు, వాళ్ళని తిట్టే అంటాడు, ఆ పొలం అమ్మే అంటాడు, ఈ ఇల్లు కొనే అంటాడు, బంధువులతోటి ఇరుగు పొరుగుతోటి అందరితో గొడవలు పెట్టిస్తున్నాను అనుకోండి, మన ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తున్నాను అనుకోండి, మనం అడుగుతాం కదా ఎవరు నువ్వు అని అడుగుతాం కదా, అదే ఎంక్వైరీ అంటే. జస్ట్ హూ ఆర్ యూ అని అడగడమే, హూ ఇస్ దిస్ ఐ అని అడగడమే. నాన్నగారు అంటున్నారు ఇది రాత్రి గాఢ నిద్రలో లేదు, ఇప్పుడు వచ్చింది గాఢ నిద్ర, మాకు నేమ్ లేదు కదండి, ఇప్పుడు వచ్చింది ఫారెన్ మ్యాటర్ వచ్చి మనకి దుఃఖాన్ని తీసుకొస్తుంది. దీన్ని అడగాలి మనం, హూ ఇస్ దిస్ ఐ అని ప్రశ్నించడం అండి విచారణ అంటే. ఇది అర్థమైతే మీకు పూజ కంటే, జపం కంటే, ధ్యానం కంటే చాలా తేలిక. అయితే దాన్ని ప్రశ్నించినంత వరకేనండి దాన్ని పెత్తనం మన మీద. ఎంత బాగుంది చూడండి, నువ్వెవరు అని ప్రశ్నించినంత వరకే అది దాని పెత్తనాలు మన మీద సాగుతాయండి. ఒకసారి నువ్వెవరు అంటే అది పారిపోతుంది అంటే ఎంత చిన్న విషయం చూడండి. దాని పెత్తనాలు ఎంతసేపు అంటే నువ్వెవరు అని అడిగేంత వరకేనంటండి. శరణాగతి అంటే ఏంటంటే ఇలాగే ఎవడో మనకు తెలియనోడు ఇంట్లోకి వచ్చి మన మీద పెత్తనాలు చేస్తుంటే నీ ఇష్టమే నా ఇష్టము, పరమాత్మ నీకు తెలియకుండా నా జీవితంలో ఏమీ జరగట్లేదు, నీ సంకల్పమే నా సంకల్పం, నీ ఇష్టం, నువ్వు నన్ను ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చుంటాను, నీ ఇష్టము నా ఇష్టము అనడము శరణాగతి. అలా కాకుండా ఎవరు నువ్వు మా ఇంటికి వచ్చి ఇలా పెత్తనాలు చేసి మా ఇంట్లో మనశ్శాంతిని పాడు చేస్తున్నావు ఏంటి అని అడగడమే విచారణ. మీరే చూసి చేసుకోండి, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో అది మీ ఇష్టము అని చెప్తున్నారండి. అయితే నాన్నగారు ఏమంటున్నారంటే ఇప్పుడు మనము ఎవరైనా ఇద్దరు భక్తులు కలుసుకున్నారనుకోండి, తలుచుకుంటే అడుగుతాం మీ సాధన ఎలా జరుగుతుంది అని, మామూలుగా అడుగుతాం కదండి ఎలా జరుగుతుందని మీ సాధన సాగుతుందా సరిగ్గా అని. నాన్నగారు అంటున్నారు సాధన మనం చేస్తున్నామంటే మనం సాధన వల్ల ఒక ఒక విషయాన్ని సాధిస్తామంట. అంటే మన దగ్గర లేదు, అది మన దగ్గర లేనిది సాధించడం కోసం అయితేనే సాధన చేయాలంట అండి. మరి ఆత్మ ఏంటి, మన దగ్గర లేకపోవడం కాదు, అది సిద్ధంగా ఉంది, దానికోసం మనం సాధన చేయాల్సింది ఏం లేదంట అండి. ఆ సిద్ధంగా ఉన్న వస్తువుని తెలుసుకోవడమే. ఇప్పుడు సాధన దేనికి అంటే మనకి ఏకాగ్రత లేదు, చిత్తశుద్ధి లేదు, అంతఃకరణ శుద్ధి లేదు, పవిత్రత లేదు, ఈ లేనివి సాధించడం కోసం మనం సాధన చేయాలండి. ఆత్మనేమో సిద్ధంగా ఉన్న వస్తువు, దాన్ని సిద్ధ వస్తువు అంటారు, దాన్ని తెలుసుకోవాలన్నమాట. ఏకాగ్రత మీకు పవిత్రత రావాలంటే ఏమో యజ్ఞ దాన తపస్సు చేయమని చెప్పారు నాన్నగారు. తర్వాత ఏకాగ్రత రావాలంటే ఏక వస్తువుని చింతించాలి అని చెప్పారు. ఇప్పుడు చూడండి, సూర్యుడు కిరణాలు ఉంటాయి కదండి, సూర్యుడు కిరణాలకి బర్నింగ్ కెపాసిటీ ఉంటుందండి, కానీ రోడ్డు మీద ఉన్న కాగితాలన్నింటిని అది కాల్చేయదు. మనం ఒక లెన్స్ పెట్టి దాని కింద ఒక పేపర్ పెట్టామనుకోండి, ఆ కింద ఉన్న పేపర్ కాలిపోతుంది. ఎందుకు అంటే సూర్యుడు యొక్క కిరణాలకి బర్నింగ్ కెపాసిటీ ఉంటుంది, కాకపోతే అవి స్ప్రెడ్ అయిపోయినాయి అన్నమాట, నానా విధాలుగా స్ప్రెడ్ అయినాయి కాబట్టి మనకు అంత తీవ్రంగా ఉండట్లేదు అన్నమాట, ఆ వేడి అనేది అంత తీవ్రంగా లేదు. అలాగే మన మనస్సు కూడా భగవంతుని తెలుసుకునే అంత శక్తి ఉందటండి. ఏకాగ్రత వల్ల మనం కూడా భగవంతుని ఆ ఏకవస్తుని చింతించడం వల్ల మనం కూడా మన హృదయంలో ఉన్న భగవంతుని తెలుసుకోగలమంటండి. కాకపోతే మన మనసు కూడా పరిపరి విధాలు వెళ్ళిపోతుంది కాబట్టి మనం కూడా భగవంతుణ్ణి పొందలేకపోతున్నాం అంటండి. నాన్నగారు చెప్తున్నారు మరి సైంటిస్టులు ఏం చేస్తారు, ల్యాబ్ లో కూర్చొని ఏకాగ్రతతో వాళ్ళ ల్యాబ్ లో పనులు చేసుకుంటారు కాబట్టి వాళ్ళు వండర్స్ సృష్టిస్తుంటారు. అలాగే సెయింట్స్ ఏం చేస్తారు, ఏకాగ్రతతో భగవంతుని స్మరిస్తారు కాబట్టి వాళ్ళు కూడా భగవంతుని తెలుసుకుంటారు. ఇప్పుడు సెయింట్ గాని సైంటిస్ట్ గాని చేసేది ఏకాగ్రతతోనేనండి, ఏది చేసినా వాళ్ళు ఏకాగ్రతతో చేస్తారు. మనకి వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే మనకి ఏకాగ్రత లేదు, వాళ్ళకి ఏకాగ్రత ఉంది, అదే డిఫరెన్స్ అన్నమాట. ఇప్పుడు విశ్వామిత్రుడు ఏం చేశాడండి, తపస్సు చేసి ముందు రాజర్షి అయ్యాడు, తర్వాత బ్రహ్మర్షి అయ్యాడు. కాబట్టి ఇప్పుడు భగవద్గీత కూడా చెప్పాక శ్రీకృష్ణుడు భగవద్గీత అంతా చెప్పి అర్జునుడితో అన్నాడంట, అర్జున నేను చెప్పిందంతా నువ్వు విన్నావా అని అనలేదంటండి, అర్జున నేను చెప్పిందంతా నువ్వు ఏకాగ్రతతో విన్నావా అని అడిగాడంటండి. తర్వాత నాన్నగారు ఒక మంచి మాట చెప్పారండి, వేదంలో ఒక మాట ఉందంటండి, అది నాన్నగారు చెప్పేదంట. అదేంటంటే వేదం ఒక మాట చెప్పిందండి, నాన్నగారు చెప్తున్నారు మీకు కోట్లాది రూపాయలు ఉన్నాయనుకోండి, అధికారం ఉంది, హోదా ఉంది, కీర్తి ఉంది, అర్ధబలం ఉంది, అంగబలం ఉంది, అన్నీ అంటే మనిషి సాధించాల్సినవన్నీ సాధించేశారనుకోండి, నాన్నగారు చెప్తున్నారు ఇవన్నీ వేరు వేరుగా కాకుండా అన్నీ కలిపి ఒక్కరోజు మీ నిద్రలో పొందే సుఖాన్ని మీకు ఇస్తున్నాయా, మీకున్న ఈ హోదా కానీ ఈ కీర్తి కానీ అర్ధబలం కానీ కోట్లాది రూపాయలు కానీ ఒక్క రాత్రి గార్డెన్ నిధిలో మీరు పొందే సుఖాన్ని ఇవన్నీ వేరువేరుగా కాదండి, అన్ని కలిపి మీకు ఒక్కరోజు నిద్ర సుఖాన్ని ఇవ్వగలుగుతున్నాయా, ఇవ్వలేకపోతున్నాయి. ఇవన్నీ ఉండి కూడా ఒక్కరోజు నిద్ర పట్టకపోతే డాక్టర్ దగ్గర పరిగెత్తి నిద్ర టాబ్లెట్లు వేసుకొని నిద్రపోయే వాళ్ళు ఉన్నారు కదా, అంటే మీ నిద్ర సుఖానికి మీ హోదాకి ఎక్కడ సంబంధం లేదని చెప్తున్నారు నాన్నగారు. అన్నారు పట్టు పరుపుల మీద పడుకున్నా, ఫుట్పాత్ మీద పడుకున్నా, నేల మీద పడుకున్నా వాళ్ళిద్దరు నిద్ర సుఖంలో మాత్రం తేడా ఉండదంటారండి, ఎందుకంటే దేవుడు అందరికీ సమానమే కదా. దేవుడు అంటే దేవుడికి అందరూ సమానమే, పగలంతా అలసిపోయిన శరీరానికి, పగలంతా అలసిపోయిన మనసుకి ఆత్మలోనే దొరుకుతుందంటండి రెస్ట్. ఇది మనకు భగవంతుడి దయతో ఇస్తున్న రెస్ట్ అంటండి మనకి. అంటే నాన్నగారు ఏం చెప్తున్నారంటే గార్డెన్ నిద్రలో మీ మనసు హృదయంలోకి వెళ్తుంది కాబట్టి ఆ హృదయంలో మీరు ఎరుక లేకపోయినా మీరు గార్డెన్ నిద్రలో మీ మనసు హృదయంలోకి వెళ్ళింది కాబట్టి మీరు సుఖంగా శాంతిగా ఆనందంగా ఉన్నారు అని మీకు తెలుస్తుంది. అక్కడ ఎరుక లేదు, జాగ్రత్త అవస్థలోకి వచ్చాక ఎరుక ఉంది కానీ గార్డెన్ నిద్ర సుఖం లేదు మీకు, అంతే కదా. అయితే నాన్నగారు ఏమంటున్నారంటే మీరు పగలు ఒక మామిడి పండు తిన్నారనుకోండి మీకు ఆనందం వస్తుంది, లేకపోతే మీరు ఒక మంచి వార్త విన్నారనుకోండి, మీకు సంతోషం వస్తుంది. మీకు అసలు సంతోషాలు లేకుండా ఆనందాలు లేకుండా మనం బతకట్లేదు కదండి. ఏదో ఆనందాలు వస్తున్నాయి, ఒక ఇల్లు కొనుక్కుంటే ఆనందం, పొలం కొనుక్కుంటే ఆనందం, ఏదో హ్యాపీనెస్ అయితే వస్తుంది కదా. ఆ హ్యాపీనెస్ కారణం అంటే ఆ వస్తువుల్లో లేదంటండి. మీ మనసు ఒక క్షణం కోసం మీ హృదయంలో మునిగి మళ్ళీ సీరియస్లోకి వస్తుందంట. మనం అనుకుంటాం వస్తువులో ఉన్నాయి అనుకుంటున్నామండి. ఆనందం అన్నది వస్తువులో ఉంది అనుకున్న ఆనందం వస్తువులు లేదంటండి. మీరు ఎప్పుడన్నా మీకు ఆనందం వచ్చినప్పుడు మీ మనసు జస్ట్ హృదయంలోకి వెళ్ళి ఒక్కసారి మునిగేసి మళ్ళీ శిరస్సులోకి వచ్చేస్తుంది అంటండి. అంటే గాఢ నిద్రలో పొనం పొందే సుఖము, జాగ్రత్త అవస్థలో మనం పొందే సుఖము రెండు ఆత్మసుఖాలే. అందుకే అంటున్నా నాన్నగారు, ఒక్క ఆత్మలో తప్పించి మీకు ఎక్కడ సుఖం కానీ శాంతి కానీ ఆనందం కానీ లేనే లేదు అని చెప్తున్నారండి. అంటే ఒక ఫస్ట్ మీకు మామిడి పండు అంటే చాలా ఇష్టం అనుకోండి, ఫస్ట్ మామిడి పండు తిన్నప్పుడు మీకు చాలా హ్యాపీనెస్ వస్తుంది. మనం అనుకుంటే మామిడి పండులో ఉంది హ్యాపీనెస్ అనుకుంటాం, కాదండి. ఆ మామిడి పండు తిన్నప్పుడు మీ మనసు హృదయంలోకి వెళ్ళేసి వస్తుంది. నిజంగా మామిడి పండులోనే హ్యాపీనెస్ ఉంటే వరుసగా 10 మామిడి పండ్లు తిన్నాను అనుకోండి, 10 మామిడి పండు తిన్నప్పుడు మీకు వెగటు పుడుతుంది, ఈ జన్మకు మళ్ళీ మామిడి పండు తిననే తినని అనుకుంటాము. అంటే నిజంగా మామిడి పండ్లను వస్తే 10వ పండుగ కూడా మీకు హ్యాపీనెస్ రావాలి కదా. అలా కాదు, మీరు గాఢ నిద్రలో పొందే సుఖము ఆత్మసుఖమే, జాగ్రత్త అవస్థలో పొందే సుఖం కూడా ఆత్మసుఖమే అంటానండి. నాన్నగారు అంటున్నారు ఈ గాఢ నిద్ర సుఖమే ఇంత అద్భుతంగా ఉంటే ఇంకా ఆత్మసుఖం ఎంత వైభవంగా ఉంటుంది. ఇట్ ఈస్ బియాండ్ స్పోకెన్ ఎక్స్ప్రెషన్ అండ్ ఇట్ ఈస్ బియాండ్ రిటన్ ఎక్స్ప్రెషన్. అందుకే దక్షిణామూర్తి వర్ణించలేక మౌనంగా ఉండిపోతే ఎవరో ఆ ఇవోల్డ్ సోల్స్, మెచ్యూర్డ్ సోల్స్, అడ్వాన్స్డ్ సోల్స్ అయిన సనాతన జాతులకు అర్థమైంది. మరి మనమేమో ఎల్కేజీ భక్తులము, మనకు మౌన బోధ అర్థం కాదు అని ఈశ్వరుడు మన కోసం నాన్నగారిని పంపించాడండి, మన కోసమే పంపించారు. నాన్నగారు అంటున్నారంటండి, అసలు ఏమీ తెలియని అక్షర జ్ఞానం లేని వారికి ఆధ్యాత్మిక విద్యను బోధించి ఆత్మసింహాసనం మీద కూర్చోపెట్టడమే నా ధ్యేయం అని చెప్తున్నారండి నాన్నగారు. ఆయన ఎంత మంచి ధ్యేయం పెట్టుకున్నా చూడండి. పక్షుల్ని పట్టేవాడు అంటండి, ఏవో గింజలు వేసి వల వేసి ఉంచుతాడంటండి. పక్షులకు తెలియక వల ఉందని తెలియక వచ్చి ఆ గింజలు తిని ఆ వలలో చిక్కుకుపోతాయి అన్నమాట. చిక్కుపోయి స్వేచ్ఛ పోసింది వాళ్ళకి బంధింపబడతాయి, ఆ తర్వాత దాకలోకి వెళ్ళిపోతాయి. అలాగే నాన్నగారు ఏం చేశారంటండి, మనందరినీ దయా కరుణ అనుగ్రహం అనే వాళ్ళలో చిక్కుకునేలా మనల్ని బంధించేశారండి. ఇంకా మనకి స్వేచ్ఛ పోయింది. ఇప్పుడు చూడండి, టీవీ చూడకూడదు, ఒక్క సినిమా చూస్తే 6 నెలల సాధన పోతుంది, ఖరీదైన బట్టలు వేసుకోకూడదు, ఆడంబరంగా నగలు వేసుకోకూడదు, అసాధ్యమైనంత వరకు సోషల్ గ్యాదరింగ్స్ అవాయిడ్ చేయాలి, చెవులతో ఏదైనా వింటే సబ్జెక్టే వినాలి, భగవంతు గురించి వినాలి, వాక్కు తపస్సు చేయాలి, శారీరక తపస్సు చేయాలి, మానసిక తపస్సు చేయాలి, సాత్విక ఆహారం తినాలి, ఇవన్నీ చెప్పారు కదండి. అంటే ఆయన కరుణతో మనల్ని బంధించేసి మనకు స్వేచ్ఛ లేకుండా చేసేసారండి. అసలు మనకు స్వతంత్రమే లేదు, ముఖం ఇటు తిప్పితే తప్పు, ముఖం అటు తిప్పితే తప్పులా ఉంది. స్వతంత్రం లేకుండా ఎందుకు చేశారంటే మనకి నాన్నగారు స్వతంత్రమైన సుఖాన్ని మన చేత పొందింప చేయడానికండి. ఇవన్నీ ఇండిపెండెంట్ హ్యాపీనెస్. మనం ఇప్పుడు టీవీ చూడాలంటే మన ఇంట్లో ఒక టీవీ ఉండాలి, దానికి కరెంటు ఉండాలి, రిమోట్ ఉండాలి, తర్వాత వైఫై ఉండాలి, ఇన్ని ఉంటే కానీ మనం టీవీ చూడం ఎంత డిపెండ్ అయ్యాను చూడండి. ఒక టీవీ చూడాలంటే అదే నాన్నగారు అంటున్నారు అవన్నీ డిపెండెంట్ హ్యాపీనెస్లో అవి అక్కర్లేదు, మీ హృదయంలోనే ఒక ఇండిపెండెంట్ హ్యాపీనెస్ ఉంది కాబట్టి మీరు అది పొందడానికి మీరు ప్రయత్నం చేయండి అని చెప్తున్నారండి నాన్నగారు. తర్వాత నాన్నగారు ఏం చెప్తున్నారంటండి, ఇప్పుడు సాయంత్రము 4-5 అయిందనుకోండి, సమయము 4-5 అయితే సూర్యాస్తమయానికి చాలా దగ్గరలో ఉన్నామని అర్థమండి. సాయంత్రము 4-5 అయిందనుకోండి సమయము, అయితే సూర్యాస్తమయానికి చాలా దగ్గరలో ఉన్నామని అర్థం. ఇప్పుడు మనము సాయంత్రం సమయంలో ఉన్నామంటండి, మనకి ఎక్కువ టైం లేదంటండి. దేవుడు కాల రూపంలో ఉన్నాడు కాబట్టి కాలాన్ని వేస్ట్ చేసుకోకుండా ఎందుకంటే కాలాన్ని వేస్ట్ చేసుకుంటే భగవంతుని అవమానపరిచినట్లు అంటానండి. నాన్నగారు ఒకరోజు ఒక కథ చెప్పారండి, నాకు బాగా నచ్చింది, నేను మీతో షేర్ చేసుకుంటానండి. నాన్నగారి దగ్గరికి వచ్చిన కొత్తలు అనమాట. నాన్నగారు చెప్పారు కథ ఏంటంటే, ఒక రోజు అంటే ఒక రాజు ఎండాకాలము మిట్ట మధ్యాహ్నం అడవికి వెళ్ళాడంటండి. వేటకి వెళ్ళి ఆ అడవి లోపలికి వెళ్ళిపోయాడంటండి. వెళ్ళిపోయాక దాహం వేసిందంట. దాహం వేస్తే నీళ్ళు ఎక్కడన్నా ఉన్నాయా ఇక్కడ అని చూస్తే ఒక తడికలతో ఒక రూమ్ కట్టుందంటండి అడవి మధ్యలో. ఆ బయట ఒక సన్యాసి కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడంట కళ్ళు మూసుకుని. ఈ రాజు ఏం చేసాడంటే వెళ్ళి ఆ తపస్సు చేసుకునే దగ్గర నిలబడితే కాసేపటికి ఆయన కళ్ళు తెరిస్తే అడిగాడంట, స్వామి ఇక్కడెక్కడ నీళ్ళు దొరుకుతాయా, నాకు బాగా దాహంగా ఉందంటే లోపల ఉండే తీసుకుని తాగమని చెప్పాడంట. లోపలికి వెళ్ళి రాజు చూస్తే ఆ తడికల రూమ్ లో దండం మీద ఒక జత బట్టలు ఉన్నాయంటండి. అక్కడ కుండ, కుండలో నీళ్లు, పైన మూత ఒక గ్లాస్ ఉందంటండి. ఆయన ఏం చేశాడంటే నీళ్ళు తీసుకుని తాగేసి వచ్చి స్వామితో అన్నాడంట, ఈ సన్యాసితోటి, ఎందుకు స్వామి మీరు ఇక్కడ ఇంత కష్టపడుతున్నారు, ఏముంది ఈ అడవిలో, ఎందుకు ఇంత అవస్థపడుతుంది, మీరు మా రాజ్యానికి వచ్చేసండి, అక్కడ ఎన్నో భోగాలు ఎన్నో సుఖాలు ఉన్నాయి, మీకు కావాలంటే మీకు అన్ని సదుపాయాలతో మీకు అరేంజ్మెంట్ చేస్తాను, మీరు అక్కడ తపస్సు చేసుకోండి, కానీ ఇక్కడ మాత్రం ఉండద్దు, ఇంత ఎందుకు కష్టపడుతున్నారంటే అవన్నీ నాకు ఉన్నాయి రాజా, నేనే వదిలేసి వచ్చేసాను అని అంటే సరే ఇంకే రమ్మంటే రావట్లేదు అని చెప్పి రాజు ఏం చేశానంటే సన్యాసికి సాష్టంగా నమస్కారం చేసి, మీరు చాలా గొప్ప త్యాగులండి, మా రాజ్యంలో ఉన్న మంచి మంచి భోగాలు సుఖాలు అన్నీ మీరు త్యాగం చేసి ఇక్కడ వచ్చి కూర్చున్నారు అని అన్నాడంట. మీరు గొప్ప త్యాగులు అని అంటారు రాజు ఈ సన్యాసిని. ఆ సన్యాసి ఏం చేశారంటే ఒక్క క్షణం ఉండు రాజు అని చెప్పి రాజు పాదాల మీద సాష్టంగా నమస్కారం పడ్డాడంట. ఆ సన్యాసి పడి లేచి అన్నాడంట, అదేంటండి నాకు నమస్కారం వేస్తారు అని అంట రాజు. అంటే మీరే నాకన్నా గొప్ప త్యాగులు, నేను త్యాగం చేసింది ఏంటి, ప్రాపంచిక తుచ్చమైన ప్రాపంచిక విషయాలు నేను త్యాగం చేశాను, ఈరోజు పచ్చగా ఉండి రేపు ఎండిపోయి ఎల్లుండి రాలిపోయే వాటిని నేను త్యాగం చేశాను, మరి మీరు త్యాగం చేసిన వస్తువు ఎంత గొప్ప వస్తువు అనుకుంటున్నారు, ఈ సృష్టి అంతటికీ ఆధారం, పంచభూతాలకి ఆధారం, ఆ సమస్త జీవకోటికి ఆధారం కూడా సుఖస్వరూపాన్ని, శాంతి దుఃఖ స్పర్శ లేని ఆనందాన్ని, సుఖాన్ని, ఆత్మని, ఆ బ్రహ్మంని మీరు త్యాగం చేశారు. సో మీరు త్యాగం చేసిన వస్తువులు, నేను త్యాగం చేసిన వస్తువులు పోల్చుకుంటే మీరే నాకన్నా గొప్ప త్యాగులు. మీరు చైతన్యాన్ని, బ్రహ్మాన్ని త్యాగం చేశారు, నేను తుచ్చమైన ప్రాపంచిక విషయాన్ని త్యాగం చేశాను, కాబట్టి నాకన్నా మీరే గొప్ప త్యాగులు అన్న అంట. నాన్నగారు అంటున్నారు మీరు దేనికోసం దేన్ని త్యాగం చేస్తున్నారో చూసుకోండి ఒకసారి. మీకు అర్థమైంది కదండి, రాజు త్యాగం చేసింది బ్రహ్మంని, ఈ సన్యాసి త్యాగం చేసింది ప్రపంచమైన విషయాల్ని. సో వీటి వాల్యూ చూసుకుంటే రాజే గొప్ప త్యాగి అని చెప్పారనమాట. ఇంకొక విషయం చెప్తా, నాన్నగారి దగ్గరికి అండి ఒకరోజు ఒక భక్తురాలు వచ్చారండి. వచ్చి నాన్నగారు మా అబ్బాయి 10th ఫెయిల్డ్, వాడు ఇంట్లో పనికి పనికిరాడు, బజార్ పనికి పనికిరాడు, వాడు ఎందుకు పనికిరాడు, లేజీ బగ్ నాన్నగారు, వాడిని మీరే ఏదైనా దారి చూపించాలి నాన్నగారు అని చెప్పారు ఆవిడ. అంటే నేను అనుకున్నాను 10th ఫెయిల్ ఇంట్లో పని చేయడు బయట పని చేయడు, నాన్నగారు దారి చూపించాలా, ఎలా చూపిస్తారు నాన్నగారు అని అనిపించింది. మరునాడు ఏందే ఒక అతను వచ్చారు నాన్నగారు. ఇదంతా మధురా నగర్లో జరిగిన విషయం అండి, కొత్త దీని వచ్చిన కొత్త, చాలా ఇన్స్పైర్ అయిపోయినాను ఈ స్టోరీకి. అయితే మరునాడు ఒక ఆయన వచ్చి నాన్నగారి దగ్గరకు వచ్చి, నాన్నగారు నేను ఒక ఫ్యాక్టరీ పెట్టాను నాన్నగారు హైదరాబాద్లో, మీరు వచ్చి దాన్ని ఇనాగ్రేట్ చేయాలి అని అంటే, నాన్నగారు అన్నారు మాకేమైనా ఉద్యోగాలు ఇస్తారండి ఆ ఫ్యాక్టరీలో అని అడిగారు. అంటే అయ్యో మలేవారే పంపండి నాన్నగారు, ఇంటర్వ్యూ లేకుండా నేను తీసిన ఆ జాబ్లో జాయిన్ చేసేసుకుంటాను వాడిని, వాడిని పంపండి అని అంటే ఈ అబ్బాయిని పంపించారంట నాన్నగారు. ఎవరు ఈ 10th ఫెయిల్ ఏం పనికి పనికిరాడు కదా ఆ అబ్బాయిని పంపించారంట. అదంతా బ్యాక్గ్రౌండ్లో జరిగిపోయిందండి. కరెక్ట్గా ఒక సంవత్సరం అయ్యాక మళ్ళీ వచ్చారు ఆయన ఫ్యాక్టరీ ఓనర్ వచ్చి, నాన్నగారు మీరు పంపించిన క్యాండిడేట్ చాలా వరస్ట్ క్యాండిడేట్ నాన్నగారు, వాడు ఒక పని చేయడు వేరే వాడిని వాడు పని చేయడు సరిగా, వేరే వాడు పని చేస్తుంటే వాళ్ళ పని అంతా చెడగొడతాడు నాన్నగారు, వెళ్ళి వాడి దగ్గర కబుర్లు చెప్తూ ఉండి వాళ్ళ పని అంతా పాడు చేస్తున్నాడు నాన్నగారు, మీకు ఒక మాట చెప్పి వాడిని తీసేద్దాం అనుకున్నా నాన్నగారు అని అన్నారంట. అంటే నాన్నగారు కాసేపు ఆగి ఇలా అంటున్నారు, మీకు కొబ్బరి తోటలు ఉన్నాయండి అని అడిగారు. అంటే ఉన్నాయి నాన్నగారు, అంటే ఎన్ని ఉంటాయండి చెట్లు అందులో? అంటే ఉంటాయి నాన్నగారు, సుమారుగా ఒక 1000 చెట్లు ఉంటాయి అని అన్నారు. అంటే అన్నిటికీ నీ అన్ని చెట్లు కాయలు కాస్తాయా అని అడిగారండి నాన్నగారు. లేదు నాన్నగారు, కొన్ని చెట్లు కాయలు కాయవు అని. అంటే మరి వాటికి ఎరువు కింద ఈ క్రిస్టల్ సాల్ట్ వేస్తారు అనుకుంటాను, అదేదో సాల్ట్ వేస్తారు కదా ఆ చెట్లకి మొదట్లో వేస్తారా అండి అని అడిగారు నాన్నగారు. ఆ వేసేస్తాను నాన్నగారు, మొత్తం 1000 చెట్లకు వేసేస్తాను నాన్నగారు. అంటే అదేంటండి కాయలు కాయని చెట్లు కూడా వేస్తారు అంటే, ఆ ఏముందిలేండి నాన్న, వీటితో పాటు వాటి కూడా వేసేస్తాము అంటే, అలాగే కాయలు కాయని చెట్లు మీ పొలాల్లో ఎలా ఉంచుకున్నారు మీ తోటలో, కాయలు కాయకపోయినా కానీ వాటికి ఉప్పు ఎలా వేస్తున్నారో, అలాగే నేను పంపించిన క్యాండిడేట్ కూడా మీరు ఉంచుకోండి, తీసేయకండి, ఉద్యోగం నుంచి తీయద్దు, మెల్లగా వాడే నేర్చుకుంటాడు అని అన్న. అంటే ఎంత దయ చూడండి నాన్నగారు, నాన్నగారికి ఎంత దయ చూడండి. అసలు ఆమె నాన్నగారికి ఈ అబ్బాయిని అప్పచెప్పినప్పుడే అనిపించింది, ఇలాంటి అబ్బాయిని ఎవరు దారిలో ఎవరు చూస్తారు, వీళ్ళని దారి చూపించానంటే ఎలా చూపిస్తారంటే ఎంత బాగా చూపించారు చూడు నాన్నగారు. నేను చాలా చాలా ఇంప్రెస్ అయిపోయింది. అంటే ఏ బాధనన్నా నాన్నగారి దగ్గర తీసుకెళ్తే క్షణంలో పరిష్కారం చేసేస్తారు నాన్నగారు. నాన్నగారు చెప్తున్నారండి, మనం చచ్చిపోయినప్పుడు అంట మనము ఈ దేహాన్ని వదిలేస్తాము, మనం కట్టుకున్న మేడలు డబ్బు పొలాలు బంగారము సర్వ సంపదలు వదిలేస్తున్నాం కదండి, ఎందుకంటే అవి మనం కాదు, అవి మనమే, కానీ అవి మనం కాదు కాబట్టి మనం కాని వాటిని మనం వదిలేస్తున్నాము. నాన్నగారు అంటున్నారు అలాగే మీ దేహంతో, మీరు కానీ మీ దేహంతో మీరు కానీ మీ మనస్సుతో చేసిన పాపాన్ని పుణ్యాన్ని కూడా మీరు భూమి మీద వదిలిపెట్టేసి, మీరు చనిపోయేటప్పుడు వదిలిపెట్టేసి వెళ్ళిపోండి అంటున్నారు. మనం పాపం వదిలిపెట్టాలని ఇష్టమే కానీ పుణ్యాన్ని వదిలిపెట్టాలంటే మనకి ఇష్టం ఉండదు కదండి. నాన్నగారు అంటున్నారు పుణ్యం కూడా వదిలిపెట్టేయమంటున్నారు, ఎందుకంటే మీకు ట్రావెలింగ్, ఈ కమింగ్ గోయింగ్ అనే ట్రావెలింగ్ని ఆపు చేయడానికి చెప్తున్నారన్నమాట నాన్నగారు. నాన్నగారు అంటున్నారు చెప్పేవాడు ఎవరో కాదమ్మా, ఈశ్వరుడు చెప్తున్నారు కాబట్టి మనం కొంచెం ఆలోచించాలి, కర్తృత్వం లేకుండా పని చేస్తే హలో అమ్మా.
చౌకంతిక వినిపిస్తోంది, చెప్పండి.
ఏం చెప్తున్నానమ్మా నేను?
అదే కర్తృత్వం లేకుండా పని చేయాలమ్మా అన్నారు.
కర్తృత్వం లేకుండా, థ్యాంక్ యూ. అదే నాకు మెమరీ లాస్ వస్తుందమ్మా ఈ మధ్య. అయితే
ఇప్పుడు దాకా మీరు అసలు గ్యాప్ కూడా ఇవ్వకుండా చెప్తున్నారు, మీకు మెమరీ లాస్ చెప్పి చేయండి
అంత నాన్నగారు. అయితే ఇక్కడ నీ పేరు తీసుకున్నావు, సో ఇఫ్ యూ డోంట్ మైండ్ ఐ వాంట్ టు టేక్ యువర్ నేమ్ హియర్. ఏంటంటే నాన్నగారు అన్నారు పాపము పుణ్యము ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోండి, మీకు కమింగ్ గోయింగ్ ఆపు చేయడానికి చెప్తున్నాను. పాపం మటుకు పాపం ఉన్నా మనకు జన్మ వస్తుంది, పుణ్యం ఉన్నా మళ్ళీ జన్మ వచ్చేస్తుంది, మీకు ఈ ట్రావెలింగ్ తప్పించడానికి చెప్తున్నాను అని సపోజ్ ఉషా ఉందనుకోండి. ఉషా అంటే కర్తృత్వం లేకుండా పని చేస్తే పాపం పుణ్యం, పాపం చేసినా కర్తృత్వం లేకుండా, పుణ్యం చేసినా కర్తృత్వం లేకుండా చేసి మనం వదిలిపెట్టేస్తుంటే అంట భూమి మీద. నేను చేస్తున్నాను అని అంటే ఓహో నువ్వు చేస్తున్నాను అంటున్నావు కదా, సరే నువ్వే అనుభవించాను, మళ్ళీ జన్మిస్తాడు అనమాట ఈశ్వరుడు. అయితే ఇప్పుడు ఉషా అనుకోండి చనిపోయాక స్వర్గలోకానికి వెళ్తుంది, వెళ్తే అక్కడ గేట్ కీపర్ దగ్గర ఒక లిస్ట్ ఉంటుందంట, స్వర్గలోకానికి ఎవరు ఎంటర్ అవ్వాలో వాళ్ళ లిస్ట్ ఉంటుందంట అండి. అందులో చూస్తే అందులో ఉష పేరు లేదనమాట. వాళ్ళు అంటారంటే నీ పేరు లేదు పొమ్మంటాడంట ఇక్కడ నుంచి. సరే స్వర్గంలో ఎంట్రీ లేదు కదా నరకానికి వెళ్తుందంట. నరకం దగ్గర కూడా ఒక గేట్ కీపర్ ఉంటాడు, వాడి దగ్గర ఒక లిస్ట్ ఉంటుందన్నమాట. ఆ లిస్ట్లో ఉష పేరు లేదనుకోండి, యూఆర్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ అని పంపించేస్తారంట. అప్పుడు ఉష ఎక్కడికి వెళ్తుంది అని అడుగుతున్నా నాన్నగారు. స్వర్గలోకంలో లేదు ప్లేసు, నరకలోకంలో లేదు, అప్పుడు ఎక్కడికి వెళ్తుంది ఉష అంటే ఆల్ పర్వేడింగ్ అయిపోతుందంట. అంటే నాన్నగారు అంటున్నారు మీ ట్రావెలింగ్ని ఆపు చేయడానికి కృష్ణుడు దయతో చెప్పాడమ్మా, అలాగే మీరు ఇది ఒక బెస్ట్ ఐడియా అండి. కర్తృత్వం లేకుండా పని చేసేస్తే మనం ఆ కర్మలను వదిలిపెట్టేసి వెళ్ళిపోతే మనకి ఇంకా జన్మ రాహిత్యం వస్తుంది నాన్నగారు. ఈ వేదంలో ఒక మాట చెప్పారండి, అసతోమా సద్గమయ, అంటే ఏంటంటే అసత్యంలో నుంచి సత్యంలోకి నన్ను తీసుకువెళ్ళమని భగవంతుని ప్రార్థించడం అంట. లీడ్ మీ ఫ్రమ్ ఇగ్నరెన్స్ టు ట్రూత్, తర్వాత తమసోమ జ్యోతిర్గమయ అంటే చీకటి నుంచి వెలుగులోకి తీసుకెళ్ళమని, లీడ్ మీ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్. మృత్యోర్మ అమృతంగమయ అంటే లీడ్ మీ ఫ్రమ్ డెత్ టు ఇమ్మోర్టాలిటీ. ఈ ఈ మూడు ఉన్నాయి కదండి, వీటిలో నుంచి విడుదల పొందడానికండి ఒక ఒక చిన్న స్టోరీ చెప్పేస్తానండి. అదేంటంటే ఒకరోజు రాజుకి ఒక చిలుక దొరికిందంటే అడవిలో వేటకెళ్తే, ఆ చిలుకను తీసుకొచ్చి బంగారు పంజరంలో, మనలాగా సిమెంట్ ఇల్లు ఇటుక ఇల్లు కాకుండా బంగారం పంజరంలో ఆ చిలుకను పెట్టి పక్కన పెద్ద వెండి బంగారం ప్లేట్లు దీని ఫుడ్ అంతా ఉంటుందన్నమాట. రోజు రాజు తన చేతులతోనే ఆ చిలుకకి ఆహారం పెడుతూ ఉంటాడనమాట. ఎవరైనా సామంత రాజులు వచ్చారు అనుకోండి, వాళ్ళు వెళ్ళిపోతుంటే మా చిలుకకు మీ చేతులతో కొంచెం ఫుడ్ పెట్టండి అని చెప్తుంటాడనమాట. అవేవో గింజలు పెట్టండి అని చెప్తాడనమాట. ఆలు పెట్టేసి వెళ్ళిపోతుంటారు. అయితే ఈ రాజు దగ్గరికి ఒక రోజు అంటండి ఒక త్రిక ఒక మహాజ్ఞాని వచ్చాడంటండి. హలో, ఒక మహాజ్ఞాని వచ్చాడంటండి ఈ రాజు దగ్గరికి. వినిపిస్తుందమ్మా? అలాగే. అయితే ఈ రాజు దగ్గరికి ఒక రోజు ఒక మహాజ్ఞాని వచ్చాడంటండి. రాజుతో మాట్లాడేసి వెళ్ళిపోతుంటే రాజు అన్నాడంట, స్వామి మీ చేతులతో మా చిలుకకు కొన్ని గింజలు వేయండి అంటే, ఆ జ్ఞాని చిలుక దగ్గరికి వెళ్ళి ఆ గింజలు వేస్తున్నప్పుడు చిలుకను చూస్తే ఈయనకి దివ్య దృష్టి ఉందన్నమాట. ఆ దివ్య దృష్టి చూస్తే ఏం తెలిసిందంటే ఆ చిలుక చాలా దుఃఖపడుతుందని తెలిసింది. ఎందుకు దుఃఖపడుతుందంటే ఆ చిలుక అనుకుంటుందంటే ఎక్కడో అడవిలో చెట్ల మీద ఎంత హాయిగా అక్కడ పుట్టాను, నా పుట్టిల్లో అడవి కదా, ఆ చెట్ల మధ్యలో ఎంత బాగా హాయిగా ఎగురుకుంటూ ఉండాల్సింది, నేను ఈ పంజరంలో బంధింపబడ్డాను కదా అని ఆ చిలుక బాధపడుతుంది, దుఃఖపడుతుందని తెలుసుకున్నాడు. తెలుసుకుని దాని భాషలో మాట్లాడంటండి ఈ ఈ మహాజ్ఞాని ఏమనంటే, నీకు ఈ పంజరంలో నుంచి తప్పించుకోవాలని అని ఉందా నీకు అంటే, అవునందంట. అయితే రేపు రాజు వచ్చినప్పుడు పొద్దున్న రాజు నీకు ఫుడ్ వేయడానికి ఆహారం వేయడానికి వస్తాడు కదా, అప్పుడు నువ్వు వెళ్ళకితల పడుకొని కళ్ళు మూసుకుని వెళ్ళకితల పడుకో, చచ్చిపోయినట్టు పడుండు. అప్పుడు రాజు నువ్వు చచ్చిపోయావు అని చెప్పి డోర్ ఓపెన్ చేసి నిన్ను పంజరం నుంచి బయటకు తీసుకొస్తే నువ్వు పారిపో అని చెప్పాడంట, ఎగిరిపో అని చెప్పాడంట. అలాగే అని చెప్పి మర్నాడు రాజును చూసి దూరం నుంచి చూసి వెళ్ళకితల పడుకుందంట కళ్ళు మూసుకుని. రాజు వచ్చి అయ్యో చిలుక చచ్చిపోయింది అని చెప్పి డోర్ ఓపెన్ చేసి ఆ చిలుకను బయటకు తీయగానే అది తుర్రుని ఎగిరిపోయిందంట. భగవాన్ దగ్గరికి ఒక భక్తుడు వచ్చి, భగవాన్ మేము బంధింపబడ్డాము, ఈ బంధం నుంచి మేము ఎలా విడుదల పొందాలి అంటే భగవాన్ చెప్పాడంటే చచ్చిన శవంలో ఉండమని చెప్పాడంట. అంటే ఈ జ్ఞాని చిలుకకు చెప్పి నీ చచ్చిన శవంలో ఉండమని, ఈ జ్ఞాని అరుణాచలం ఈ నాన్న భగవాన్ జ్ఞాని కూడా చెప్పింది మనకి చచ్చిన శవంలో ఉండమని చెప్తున్నారు. అయితే ఆ చిలుకనేమో విన్నదండి, మనమేమో వినట్లేదు. ఎందుకంటే మనం బంధింపబడ్డామని మనం అనుకోవట్లేదు, మనం చాలా స్వేచ్ఛగా ఉన్నాము, ఫ్రీగా ఉన్నామని మనం అనుకుంటున్నాము. అయితే మనమండి కాలానికి దేశానికి క్రియకి బంధింపబడ్డాము. మనం ఎలా అంటే, కాలానికి అంటే మనం 60 సంవత్సరాలు 70, 90, 100 అంతే, కానీ 10,000 సంవత్సరాలు ఉంటాము, 400 సంవత్సరాలు ఉంటాము అంటే కుదరదు. అంటే మనకు ఈ పరిమితమైన కాలం వరకు మనం ఈ భూమి మీద ఉండాలి. అక్కడ మనం బంధింపబడ్డాము. తర్వాత దేశానికి 4, 5 feet, 6 feet, 6 feet, 6 3 కన్నా ఎక్కువ ఎదగడానికి వీలు లేదు. మేము 10 feet ఎదుగుతాము, 15 feet ఎదుగుతాము అంటే కుదరదు. మన దేశం అంటే మన సైజ్ అనమాట. ఎంత అంటే 4, 5, 6, 6 2 వరకే మనము హైట్ పెరగాలి, అంతకన్నా పెరగడానికి లేదు, అంతే పరిమితం మనకి. తర్వాత క్రియకి బంధింపబడ్డాము. క్రియ అంటే క్లాస్మేట్స్ ఇద్దరు డాక్టర్స్ ఉంటారు, లేకపోతే ఇద్దరు ఇంజనీర్స్ ఉంటారు, ఆ సేమ్ క్లాస్మేట్స్ సేమ్ చదువుతారు. తర్వాత ఉద్యోగాలు వచ్చినప్పుడు ఒకరికి 5 లక్షల జీతం ఉంది, ఒకరికి 2 లక్షల జీతం ఉంటుంది. ఎందుకు ఇలాగా అంటే ఆ పూర్వ జన్మలో వాళ్ళు చేసుకున్న కర్మకు అనుగుణంగానే ఇప్పుడు మనకి ఇస్తారు, కానీ అదనంగా ఏం ఇవ్వడనమాట ఈశ్వరుడు. పూర్వజన్మ అది పరిమితం, అది మన ఇష్టం కాదు. ఆయనకు 5 లక్షలు వచ్చింది, మనకు రావాలంటే కుదరదు. అది మనం చూస్తున్నాం కదండి, ఎవరిది వాళ్ళకి ఒకరిలాగా ఒకరికి ఉండదన్నమాట. సో మనం కూడా బంధింపబడ్డాం. ఈ బంధం నుంచి విడుదల పొందాలి అంటే మనం చచ్చిన శవంలాగా ఉండమని ఆ జ్ఞాని అచ్చిదిపకు చెప్పారు, ఈ భగవాన్ కూడా మనకు చెప్తున్నారు చచ్చిన శవం ఎలా అయితే ఉంటుందో అలా ఉండాలి, ఏమి పట్టించుకోకూడదు, ఇంట్లోనే ఉండాలి, కానీ ఇంట్లో అందరూ ఉన్నా కానీ ఎవరి గురించి పట్టించుకోకూడదు, భగవంతుడు ఇష్టమే మన ఇష్టం అనుకుని మనము చచ్చిన శవం ఎలా ఉంటుందో అలా ఉంటే మనం కూడా ఈ బంధం నుంచి విడుదల పొందుతామంటండి. అయితే నేను ఈ రోజు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని 3 groups ఆఫ్ పీపుల్ కి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. మళ్ళీ నాకు ఈ అవకాశం వస్తుందో రాదు, ఐ వాంట్ టు రియలీ రియలీ థ్యాంక్ దెమ్. ఎవరంటే నన్ను నాన్నగారు దగ్గరికి తీసుకొచ్చిన అలివేలు గారి ఫ్యామిలీకి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానండి. వాళ్ళు లేకపోతే నేను నాన్నగారి దగ్గరికి అవకాశం లేదండి. తర్వాత 23 హలో 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 అలాగే అమ్మ. తర్వాత 23 అండి నేను నాన్నగారి దగ్గరకు వచ్చి కూర్చొని అద్భుతమైన నాన్నగారి ప్రసంగం వినడానికి నాకు అవకాశం ఇచ్చిన మహదాపూర్ లక్ష్మి గారికి, సావిత్రి మామ గారికి, వారి మనవరాలు లక్ష్మి గారి చిన్న లక్ష్మి గారికి, తర్వాత విజయ్ కుమార్ గారికి, సుచిత్ర విజయలక్ష్మి గారికి, నళిని గారికి, చౌదరి పద్మ గారికి కూడా నా థ్యాంక్స్ అండి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఇందిరా అంతే అండి, ఎందుకంటే వీళ్ళందరూ మాకు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కూర్చుని చక్కగా వినే అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళకి నేను నిజంగానే మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు చెప్పుకున్నానండి. అండ్ నాన్నగారి ఫ్యామిలీకి నా హృదయపూర్వకమైన భక్తిపూర్వకమైన కోటి నమస్కారాలు నాన్నగారి ఫ్యామిలీకి తెలియజేసుకుంటున్నాను. ఉషా నాకు ఇంకొక 10 ఉందమ్మా, నేను 12వ తారీఖుకి కృష్ణాష్టమి ఉంది కదా, కృష్ణ గురించి 10 మాట్లాడేస్తాను.
అదే నేను చెప్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఎల్లుండా కృష్ణాష్టమి పడింది మనకి, సండే సత్సంగం మూల మీరు కొంచెం కృష్ణుడి గురించి చెప్పి ముగిస్తే బాగుంటుందని నాకు అనిపించింది. కృష్ణుడి గురించి కొన్ని సంఘటనలు నాన్నగారు చెప్పినవి చెప్పండి.
11వ తారీఖు ఉంది అంటున్నారు, 12వ తారీఖు కూడా కృష్ణాష్టమి అంటున్నారు అండి, అంటే కొంతమంది సూర్యోస్తమం ఉండాలి.
సౌగంధిక విడిగా ఆన్లైన్ సత్సంగాలు నడుస్తూ ఉన్నా కూడా సండే ప్లాట్ఫామ్ మళ్ళీ సండే కానీ రాదు కాబట్టి కృష్ణాష్టమి సందర్భంగా ఇప్పుడు కొన్ని మాటలు మీరు చెప్పండి.
10 చెప్తానమ్మా, 10 అంటే కృష్ణుడి గురించి నేను ఇప్పుడు నేను కృష్ణుడి గురించి చెప్తా, 3-4 చెప్పిన 1 చెప్పిన అయిపోదు అనమాట. మెయిన్ పాయింట్స్ ఎందుకంటే కృష్ణ గురించి నేను ఎక్కడ చెప్పగలను ఇప్పుడు. అయితే నాన్నగారు చెప్తున్న ఇవన్నీ చెప్పినవన్నీ నాన్నగారు మాట్లాడండి, ఇప్పుడు దాకా నేను చెప్పినవన్నీ కూడా నాన్నగారు మాటలే. తర్వాత కృష్ణం వందే జగద్గురు, అంటే కృష్ణుడే మొట్టమొదటి జగత్కు గురు అనమాట. కృష్ణస్తు స్వయం భగవాన్, అంటే కృష్ణుడు అంటే అండి కింద నుంచి సాధన చేసి పైకి రాలేదంటండి, పైనుంచే వచ్చినవాడు కృష్ణుడు, స్వయంగా భగవంతుడు అనమాట. అయితే కృష్ణాష్టమి అంటారు, జన్మాష్టమి అంటారు, గోకులాష్టమి అంటారు శ్రీకృష్ణుడు పుట్టినరోజుని. ఈ నెల 12వ తారీఖు ఉందండి. అయితే కృష్ణుడు విశ్వాసనామ సంవత్సరంలో పుట్టారంటండి, శ్రావణ మాసము రోహిణి నక్షత్రంలో పుట్టారండి, బహుళ అష్టమి బుధవారం నాడు పుట్టారంటే, బుధవారం నాడు పుట్టిన మగపిల్లలు బుద్ధిమంతులుగా ఉంటారని చెప్పారు నాన్నగారు. అర్ధరాత్రి 12 మధురలో ఉంటండి దేవకి వసుదేవులకి పుట్టిన వాని వలె కనిపించాడంట, అంటే పుట్టుక లేని వస్తువు పుట్టిందనమాట ఆ రోజు, శరీరం దొడుక్కుంది. ఎందుకు అనంటే అదృష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం అవతరించవలసి వచ్చిందన్నమాట. కృష్ణుడు లీలావతారం అండి, పరిపూర్ణమైన అవతారం అంటండి, అద్భుతమైన అవతారం అంటండి. శ్రీకృష్ణుడు సర్వదేవతా స్వరూపుడు అంట, అంటే చెట్టు మొదట్లో నీళ్ళు పోసేమనుకోండి కొమ్మలకి రెబ్బలకి ఆకులకి నీళ్ళు అందుతాయి కదా, అలాగే కృష్ణుని మనం ఆరాధిస్తేనంటండి అందరి దేవుల్ని ఆరాధించినట్టేనంటండి. నాన్నగారు చెప్తున్నారు కృష్ణుడు పటం పక్కన అంటండి ఇంకా ఎవరు ఉండక్కర్లేదంటండి, మోహన మూర్తి అంటండి, ధర్మ అర్ధ కామ మోక్షాలను ప్రసాదించే మహానుభావుడు అంటండి. నీకు శారీరకమైన ఆరోగ్యము మానసికమైన ఆరోగ్యం బాగుండగానే నన్ను స్మరణ చెయ్యి, ప్రాణ ప్రయాణ సమయంలో నీకు నేను గుర్తొస్తాను, నీకు నేనే గతిని, నేనే పతిని, గమ్యాన్ని నేనే, నీ సర్వస్వాన్ని నేనే అని భగవంతుడిని నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము అని మీరాబాయి చెప్పిందని చెప్పారండి నాన్నగారు. అయితే కృష్ణుడు నాన్నగా చెప్తారు, వదనం మధురం, అధరం మధురం, మాట మధురం, నయనం మధురం, మధురాధిపతి అఖిల మధురం అని చెప్తారు కదండి. నాకు ఇవన్నీ నాకు నాన్నగారినే వర్ణించినట్టు అనిపిస్తుందండి ఈ పాట. నా మనసుకు నేను చెప్తున్నాను, నా మనసుకు అలా అనిపిస్తుంది. వ్యాసుడు చెప్పానంటండి, అచ్యుత అనంత గోవింద మధుసూదన నారాయణ వాసుదేవ అని స్మరిస్తే ఎన్నటికీ చేడిపోరని ప్రతిజ్ఞ చేసి చెప్పాడంటండి వ్యాసుడు. కృష్ణస్వామి ఒక లీడర్, ఒక హీరో, ఒక దేవతా పురుషుడు, ఒక పొలిటీషియన్, ఒక స్పీకర్ అంటండి. నాన్నగారు చెప్పిన కృష్ణ చేసిన లీలలు, యుద్ధాలు, ధర్మస్థాపన అంతా ఒకెత్తు అంటండి. ఆయన ముఖంలోంచి వచ్చిన భగవద్గీత ఒకెత్తు అంటండి. అదొక గొప్ప శాస్త్రాన్ని చెప్పారంటండి, గొప్ప గ్రంథరాజ్యం అంటండి. అండ్ యూనివర్సల్ స్క్రిప్ట్ అనమాట అది. ఇట్ ఈజ్ ఏ బుక్ ఫర్ ఎవర్, అంటే ఈ యుగాలు ఉన్నంత వరకు, ఖగోళం ఉన్నంత వరకు, ఈ పర్వతాలు ఉన్నంత వరకు, నదులు ప్రవహిస్తున్నంత వరకు జీవుడు దేవుళ్ళు ఐక్యం అవటం కోసం రకరకాల ఉపాయాలు, ఎన్నో మార్గాలు, ఎన్నో యోగాలు, 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు, వేదాల యొక్క సారాన్ని, ఉపనిషత్తుల యొక్క సారాన్ని బోధించాడంటండి అని నాన్నగారు చెప్తున్నారు. వేదాల్లో ఉన్న బంగారు కాసుల్ని, ఉపనిషత్తుల్లో ఉన్న బంగారు కాసుల్ని ఏది భగవద్గీత అనే దారానికి గుచ్చిన బంగారు కాసుల పేరంటండి భగవద్గీత. ఒక్క శ్లోకాన్ని మనం చదివి అర్థం చేసుకుని ఎంతవరకు మనం ఆచరించగలితే అంతవరకు ఆచరిస్తే మన మనసును కూడా బంగారం చేసి పెడుతుందంటండి. వసు మనహ అంటే మన మనసును కూడా బంగారం చేసి పెడుతుందంటండి అని నాన్నగారు అంటున్నారు. పాండవుడికి కృష్ణుడి మీద ఉన్నంత భక్తి మనకు కూడా ఉంటే మన రథాన్ని కూడా తోలుతాడంటండి, మన గుర్రాన్ని కడుగుతాడంటండి, మనకి పాలేతనం చేస్తాడంటండి. పాండవులకంటండి, హలో, బంధువు కృష్ణుడు అంటండి పాండవులకి, స్నేహితుడు కృష్ణుడు అంటండి, గురువు కృష్ణుడు అంటండి, సర్వస్వము కృష్ణుడే అంటండి అని కృష్ణుడు చెప్పాడంట. మీరు మోక్షం కోసం ఎక్కువ కష్టపడద్దు, నా జన్మ రహస్యాన్ని, నా కర్మ రహస్యాన్ని తెలుసుకుంటే చాలు, మీకు మోక్షం వచ్చేస్తుంది. నా జన్మ రహస్యం ఏంటంటే, అసలు పుట్టుకోలేనివాడు పుట్టాడు అంటే పుట్టే ముందు శంఖము చక్రము గదతోటి దర్శనమిచ్చాడంటండి, అదే పుట్టడం అంట. తర్వాత యోగమాయ వాళ్ళు చిన్న పిల్లోళ్ళలాగా ఫామ్ అయ్యాడు, అదే కర్మ రహస్యం. జన్మ రహస్యం అంటే ఏంటంటే, పని చేసినా చేయని వాడు అంటండి, పని చేసినా చేయని వాడితో సమానం అంటండి, పెళ్ళైనా పెళ్ళి అవ్వని వాడితో సమానం అంటండి, అన్నం తిన్నా తినని వాడితో సమానం అంటండి, లక్షలాది మందిని చంపినా చంపని వాడితో సమానం అంట. ఎందుకు అంటే కట్టలేని కర్మ చేశాడు అని నాన్నగారు ఒక మాట చెప్పారండి. మనం చాలా ఆలోచించాల్సిన విషయం చెప్పారు ఇందాక చెప్పింది ఏంటంటే, అర్జున కర్తృత్వం పెట్టుకుని పనిచేసే వాళ్ళంటే నేను అస్సలు ఇష్టపడినయ్యా, వాళ్ళ పట్ల నాకు ప్రీతి ఉండదు, వాడు నా భక్తుడు కాడు, వాడు నాలో ఐక్యం కాడు, సరే కదా, కనీసం నా సమీపానికి కూడా రాలేడన్నాడండి కృష్ణుడు. కర్తృత్వం పెట్టుకునేవాడు, కర్తృత్వం పెట్టుకుని పనిచేసేవాడు అసలు భక్తులే కాడంటండి. మనం కృష్ణ 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 అనుకుంటూ కర్తృత్వం పెట్టుకుని పనిచేసామనుకోండి, అయినా మనం భక్తులం కాదంటండి. వాడంటే నాకు ప్రీతి లేదు, వాడు నాలో ఐక్యం అవ్వడు, సరే కదా, కనీసం నా సమీపానికి కూడా రాలేడు అని చెప్తున్నాడంటండి కృష్ణుడు. మనం ఆలోచించాల్సిన విషయం అని చెప్తున్నారు నాన్నగారు. యశోదకి విశ్వరూపం చూపించాడంటండి, అక్రూరుడికి కూడా విశ్వరూపం చూపించాడంట, అర్జునుడికి విశ్వరూపం చూపించాడంటండి, ఏనుగుని రక్షించి మోక్షం ఇచ్చాడంటండి, మొసలిని చంపి మోక్షం ఇచ్చాడు. అంటే వీళ్ళిద్దరు, ఏనుగు ముసలి, ఇద్దరు విష్ణు భక్తులు అంటండి పూర్వ జన్మలో. అండ్ కృష్ణుడు డెకరేటెడ్ గాడ్ అంటండి, ముస్తాబ్ అంటే ఇష్టం అంటండి, పెళ్లిళ్ళకి వెళ్ళినా, పదామస్తకు వెళ్ళినా, యుద్ధానికి వెళ్ళినా సిల్క్ బట్టలు ఉండాల్సిందే, మెళ్ళో గొలుసులు ఉండాల్సిందే అంట కృష్ణుడికి అని చెప్తున్నారు నాన్నగారు. అన్న అని పిలవగానే పరుగున వచ్చి ద్రౌపదికి వస్త్రాలు ఇచ్చాడంటండి. బావా నేను యుద్ధం చేయలేను అంటే అర్జునుడికి కర్తవ్యం ఉపదేశం చేశాడంటండి. శిశుపాలుడు జరాసంధుడు బ్రతుకుంటే పాండవులకు విజయావకాశాలు దెబ్బతింటని ఇద్దరిని అడ్డు తొలగించాడంటండి. కర్ణుడి బలాన్ని పరిమితం చేయడానికి కవచకుండాలను దానం చేయించి ఆయనే దానం చేయించి అర్జునుడిని శక్తిమంతుని చేశాడంటండి. దుర్యోధని బలహీనతను చేరవేసి భీముడికి మనోబలాన్ని ఇచ్చాడంటండి. తర్వాత భీష్ముని నిరోధించడానికి శిఖండిని రంగంలోకి దించాడంటండి. ద్రోణుణ్ణి నిలవరించడానికి ధర్మరాజుతో అబద్ధం చెప్పించాడంటండి. మొత్తానికి పాండవులు గెలిచారంటండి, ధర్మ సంస్థాపన జరిగిందంటండి. హలో,
అదే
మనము నది దాటేటప్పుడు అంటండి, 10 మంది కూర్చున్నారు అనుకోండి నావలో, 11వ ఎక్కగానే నది నావ మునిగిపోతుందంట. కృష్ణుడు నావలాంటి వాడు కాదంటండి, పెద్ద ఓడంట. ఎంత మంది కూర్చున్నా ఇంకా ఒకరికి చోటు ఉంటుందంటండి. 100,000 మంది కూర్చుంటే ఇంకొకడికి, 200,000 మంది కూర్చుంటే ఇంకొకడికి తప్పకుండా చోటు ఉంటుందండి. అంత పెద్ద ఓడ అన్నమాట కృష్ణుడు. అయితే అంటే మన అందరినీ అజ్ఞానం అనే ఈ ఒడ్డు నుంచి జ్ఞానం అనే అవతల ఒడ్డుకు తీసుకెళ్తాడంటండి. అండ్ కృష్ణుడు చెప్పిన 4 వాక్యాలు చెప్తానండి లాస్ట్గా. ఏంటంటే, సుఖ దుఃఖాల యందు సమదృష్టి కలిగి ఉండడమే యోగం అంటండి. సమత్వం యోగ ఉచ్యతే అంటారు కదా, సుఖ దుఃఖాల యందు సమదృష్టి కలిగి ఉండడమే యోగం అంటండి. జాగ్రత్త అవస్థను కూడా స్వప్నావస్థగా భావించడమే జ్ఞానం అంటండి. జాగ్రత్త అవస్థను మనం నిజం అనుకుంటాం, స్వప్నం అబద్ధం అనుకుంటాం కదా, అలా కాదు. జాగ్రత్త అవస్థను కూడా స్వప్నావస్థగా భావించడమే జ్ఞానం అంటండి. నేను చేస్తున్నాను అనే భావన లేకుండా పనిచేయడమే తపస్సు అంటండి. దేహమే నేను అనే భావన నుండి విముక్తి పొందడమే మోక్షం అంటండి. అని శ్రీకృష్ణ పరమాత్మ మనకు తెలియబడాలి అనుకుంటే తెలియబడతాయి, కానీ మన ఇష్టం కాదండి. మనము మన ఆత్మజ్ఞానం సంపాదించడం అది మన ఇష్టం కాదండి. ఆయన అనుకోవాలంట మనకు తెలియబడాలని. మన క్యారెక్టర్, మన బిహేవియర్ ప్యాటర్న్ బాగుండాలి అంటే ఆయనకు నచ్చిన విధంగా ఉందనుకోండి, అప్పుడు ఆయన మనకి రివీల్ అవుతాడంట. అదే ఇప్పుడు యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఉందనుకోండి, అప్పుడు మీ క్యారెక్టరు మీ బిహేవియర్ ప్యాటర్న్తో ఏం పని లేదండి. క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్స్ రాశారనుకోండి మీరు పాస్ అయిపోతారు. రాత్రంతా వరుసగా 3 సినిమాలు చూసారనుకోండి, 3 సినిమాలు చూసేసి పరీక్ష బాగా రాసేస్తే మీరు పాస్ అయిపోతారు. ఏందో యూనివర్సిటీ ఎడ్యుకేషన్లో ఇది అలా కాదండి. ఇది ఆత్మ విద్య. ఇక్కడ పరమాత్మ గుణాలు మనం కల్టివేట్ చేసుకోవాలండి, దైవీ గుణాలు మనం ప్రాక్టీస్ చేయాలండి. ఎఫర్ట్ ఈజ్ నీడెడ్. అంటే మనం చేతులతో ఒక పని చేస్తున్నాం అనుకోండి, ఒక మంచి పని చేస్తున్నాం అనుకోండి, మనం అనుకున్నా నేను మంచి పని చేస్తున్నాను కదా, నాకు మార్క్స్ వేస్తారేమో ఈశ్వరుడు అనుకుంటాం కదా, అలా ఏంటండి. ఆ మంచి పని చేసేటప్పుడు మీ మనసులో ఏం జరుగుతుందో ఏముందో అది చూస్తాడంటండి. మీరు నోట్తో ఒక మంచి మాట మాట్లాడుతున్నాం అనుకోండి, మాటను చూడంటండి. మన మీరు ఆ మాట మాట్లాడుతున్నప్పుడు మీ మనసులో ఏముందో భావన అది చూస్తాడంటండి. ఇప్పుడు యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కాదు, మీ మనసులో ఏమున్నా, మీ రాత్రంతా సినిమాలు చూసినా, తాగి పడిపోయినా, పొద్దున్న పరీక్ష రాసేస్తే బాగా రాసేస్తే పాస్ అయిపోతారు, అలా కుదరదండి. ఈ ఆత్మవిద్య అలా కాదు. ఇక్కడ క్యారెక్టర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మన బిహేవియర్ ప్యాటర్న్ చాలా ఇంపార్టెంట్. మంచి పని చేసినా చేసినప్పుడు మీ మనసులో భావన చూస్తాడు, మంచి మాట మాట్లాడుతున్నా వెనక మీ భావన చూస్తాడు, మీ మనసులో అసలు ఏం జరుగుతుందో చూస్తాడు. అంటే ఒక మాట మాట్లాడితే మనము ఒక ఆ మాట వెనక మన భావం అంటే లోపల కొంతమంది కుట్ర పెట్టుకుని పైకి బాగా మాట్లాడి మేమని చూడడం అనుకుంటారు వాళ్ళు అనుకుంటారు, కానీ భగవంతుడికి నచ్చదు అంటండి ఇలాంటి వాళ్ళంటే. సో మనసే ప్రధానము, ఎఫర్ట్ ఈజ్ నీడెడ్. సో ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ నాన పరమాత్మనే నమః.
ఎక్సలెంట్, చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు సౌగంధిక. ఐ మీన్ లైక్ తెలంగాణ టీచర్ అని ఆయన అన్నందుకు, లైక్ ఇంతమంది నా దగ్గరికి తెలంగాణ వాళ్ళు వచ్చి మీ టీచర్ ఎవరు అంటే సౌగంధిక అని చెప్పారు కదా. అసలు అంటే ఎంత సమగ్రంగా చెప్పారంటే, సమగ్రంగా చెప్పారంటే మొత్తం
అంటే ఇందులో నా సొంతం ఏమి లేదమ్మా, అంతా నాన్నగారి నాన్నగారి దగ్గర నా ఎక్స్పీరియన్స్ లో, నాన్నగారి దగ్గర కూర్చున్నప్పుడు జరిగిన సంఘటనలు, నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను, అవి మాత్రమే చెప్పాను. నా సొంతం ఇక్కడ ఏమీ లేదమ్మా, ఇదంతా నాన్నగారి ప్రసాదం. నేను పోస్ట్ మ్యాన్ లాగా పంచిపెట్టాను.
అదే అంచేత పోస్ట్ మీరు మాకు పోస్ట్ లో వచ్చిన గురువు గారు ఉత్తరం ఎక్కడ ఒక్క వర్డ్ ఒక లైన్ కూడా మేము మిస్ అవ్వలేకుండా ఐ మీన్ సమగ్రంగా అనుగ్రహం 2 గంటలు కురిపించేశారు మాకు. సో మీరు పోస్ట్ మాకు కృష్ణుడు అందించవలసింది అంతా సమగ్రంగా అందించేశారు
అని చెప్పి
అంటే కర్త కృష్ణుడు సౌగంధిక మాకు స్క్రీన్ మీద కనపడ్డారు సరేనా
అమ్మ బాబాయ్ యాక్టర్ అనమాట
అంతే నాన్నగారు అదే నిమిత్తం మాత్రం అని అంత నేనే నడుపుతాను నువ్వు చేతులు ఉప్పు అన్నట్టు లైక్ ఐ మీన్ అలాంటి వాళ్ళని అదే అనిపిస్తుంది ఒక్కొక్కళ్ళు టీచర్స్ మాట్లాడుతూ ఉంటే ఈ ప్లాట్ఫామ్ మీదకి బిగిన్ అయిన తర్వాత అందరూ అంటే ఈచ్ వన్ హ్యాస్ అ యునీక్ వే ఆఫ్ ప్రెజెంటింగ్ నాన్నగారు కదా
సేమ్ సబ్జెక్ట్ ప్రెజెంట్ చేస్తాము
అది ఎంత అందంగా ఉందంటే చాలా అందంగా అనిపిస్తోంది సౌగంధిక అంటే అందరం ఈ ప్లాట్ఫామ్ ఎంతో ఎంజాయ్ ఎందుకు చేస్తున్నాం అంటే అందరం ఆయన దగ్గరికి వెళ్ళాము అందరం ఆయన దయ పొందాము అందరినీ మన పర్సనల్ మీరన్నట్టు ఎంత అద్భుతంగా జరిగింది అంటే లైక్ మీరు చెప్పినట్టు మన ఉద్యోగాలే కాదు మన పెళ్లిళ్ళే కాదు మన పిల్లలే కాదు వాళ్ళ ఉద్యోగాలు ఊడిపోకుండా ఆఖరికి మన ఇంట్లో గిన్ని మాడిపోయినా కూడా కేర్ తీసుకున్నారు చూడండి బుక్స్ లో ఇప్పుడు సద్గురువులు చెప్పిన చేసిన ఇలాంటి సంఘటనలు ఉన్నాయి ఇప్పుడు బాబా సచరిత్ర చదివినట్టుంది మీరు చెప్పిన కథలన్నీ వింటూ ఉంటే సో ఇలా ఒకళ్ళకి కాదు మీరు అన్నట్టు వేల మందికి సౌగంధిక అంటే మేము ఈ ప్లాట్ఫామ్ బిగించేసినప్పుడు అదే అనుకున్నాం ఎంతో మంది భక్తులు నాన్నగారి దగ్గరికి రోజు వారీగా వచ్చేవారు కదా వాళ్ళందరికీ వాళ్ళ జీవితాల్లో నాన్నగారితో ఎన్నో అనుభవాలు సో గ్లోరీ ఇప్పుడు మంది మనకి తెలుసు లేకపోతే మనకి బాగా క్లోజ్ ఫ్రెండ్స్ కొంతమంది లేకపోతే క్లోజ్ భక్తులతో ఉన్న వాళ్ళ గురించి మనకు కొన్ని తెలిసి ఉండొచ్చు కానీ నాన్నగారి జీవితం పొడుగునా ఎంత మందో వచ్చి ఉంటారు సో ఒక్కొక్కరిని మనం ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి వాళ్ళతో చెప్పిస్తే మనం నాన్నగారితో మళ్ళీ రీలివ్ చేస్తున్నట్టు ఉంటుంది ఆయన గ్లోరీ మనం తలపెట్టుకుంటూ గోపికలు కృష్ణుడి గురించి తలపెట్టుకుంటూ ఎలా వాళ్ళ జీవితం గడిపారు మనల్ని అంటే ఆయన తలపెట్టుకుని మనల్ని మనం మర్చిపోయే అవకాశం అనిపించింది సౌగంధిక అంటే ఇట్ ఈస్ ద మోస్ట్ ఈజియెస్ట్ అండ్ బ్యూటిఫుల్ వే ఆఫ్ డూయింగ్ ఇట్ అనమాట అండ్ అందులో టీచర్స్ ఇంకా బ్యూటీ ఎక్కడా అంటే ఎప్పుడు నిరంతరం సబ్జెక్ట్ లో ఉంటారు కదా అంటే నాన్నగారు ఏం చెప్తున్నారు ఆ మాటకి వెనకాల అర్థం ఏంటి సో ఇదంతా గ్రహిస్తూ అది రాసుకుంటూ అది మన్నం చేసుకోవడం వల్ల ఎక్కడా కూడా అవసరమైన మాట ఒక్కటి రాకుండా సబ్జెక్ట్ సమగ్రంగా వస్తుంది అనమాట సో అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సత్సంగాల్ని
అంటే అసలు స్టేజ్ ఫియర్ ఉన్న నన్ను టీచర్ చేయడం నా పూర్వ జన్మ సుకృతం అనుకుంటానమ్మా ఎంత భయమో స్టేజ్ ఫియర్ నాకు ఎక్కువ అని అదృష్టమే అనుకుంటాను ఎందుకంటే బాగా డెప్త్ లోకి వెళ్ళిపోతాం టీచర్లు అంటే కొంచెం అంటే అందరూ వింటారు అందరికి తెలుసు ఎవరికి వెళ్ళినా బాగా చెప్తారు సబ్జెక్టు మాకు ఒక బాధ్యత ఉంటుంది కాబట్టి ఇంకొంచెం డీటెయిల్ గా నిదానంగా చెప్పగలుగుతాము
అండ్ యాక్చువల్ గా మీరన్నట్టు ఆయన ఆయన అనుగ్రహించి బ్లెస్ చేసిన వాళ్ళందరినీ కూడా లైక్ ఆయన పిక్ చేసుకున్నారు అలా సౌగంధిక అంటే ఆయన చూస్ చేసుకున్నారు వీళ్ళు చెప్పడానికి అర్హులు అంటే సబ్జెక్ట్ ని సమగ్రంగా చెప్పడానికి వీళ్ళు
టీచర్ చేసి ఆయన ఇచ్చారు ఆ శక్తి మాకేం
అదే అదే అదేలేండి అంటే అందరికీ ఇవ్వలేదు కదా అందుకు చెప్తున్నా అంటే భక్తులు వేల మంది అయితే టీచర్లే టెన్స్ మీదే ఉన్నారు వందల మీద లేదు కదా అంటే మీకు ఇచ్చే గౌరవం మేము ఇవ్వాలి అంటే మీకు మీకు అనిపించకపోవచ్చు బట్ మాకు ఆ కృతజ్ఞత ఉంటుంది ఎప్పుడు సో థ్యాంక్ యూ సో మచ్
నన్ను తీసుకొచ్చినందుకు మీ కుటుంబం మొత్తం నన్ను లాక్కొచ్చి ఇష్టం లేకుండా ఈడ్చుకొచ్చి పడేసారు నన్ను ఇక్కడికి
అంటే మీ పూర్వ పుణ్యమే తీసుకెళ్ళింది ఆయన దగ్గరికి ఏదో వంపు అందరికి ఏదో వంపు
అని పద్మ అంటుంది మీ వల్ల వచ్చాను పద్మ అంటే పద్మ అంటుంది అదేంటి చాలా మందిని పిలిచాను నేను అందరు రాలేదు మరి మీరు వచ్చారంటే మాదేముంది మీ పూర్వ జన్మ సుకృతం తన మీద ఏం వేసుకోదు పద్మ నాదే
అదృష్టం మీరందరూ టీచర్స్ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండి ఎక్కువ కాలం జీవించి చక్కగా మా అందరిని ఇలా ఇన్స్పైర్ చేస్తూ ఉండాలి
నా లాంగ్వేజ్ ఎలా ఉంది అర్థమైందమ్మా
తెలంగాణ టీచర్ అని బిరుదు మాత్రమే కనిపించింది తప్ప మీ భాష అంతా స్వచ్ఛమైన తెలుగులో ఉంది అది ఆంధ్రాలో లేదు తెలంగాణ లేదు, స్వచ్ఛమైన తెలుగు టీచర్ తంటి పిల్లలకి చెప్పినట్టు చెప్పారు.
అద్భుతంగా ఉందండి, అద్భుతంగా ఉంది.
అదిగో చూసారా ఎవరు చెప్తున్నారు అద్భుతంగా ఉందని, అన్మ్యూట్ చేసి మరీ చెప్తున్నారు సౌగంధి గారు మీకు. థ్యాంక్ యూ సో
మచ్.
Bye.
Bye.
Bye. Bye. Bye. Bye. Bye. Bye.